ఇప్పుడు మనము మన హృదయాలను దేవుని ఎదుట వినయముతో ఉంచుకొనుచు ఒక క్షణము నిలబడదాము. పరలోకపు మా తండ్రి, ఈ దినాన ఇక్కడ ఉండే తరుణాన్ని బట్టి, ప్రభుని యేసు నామములో కలిసి కూడుకుంటూ బట్టి మేమెంతగానో కృతజ్ఞులమై ఉంటున్నాము. ఈ మధ్యమైన పరివ్యాప్తమైన దానికి, ఆవలనున్న జీవానికి, నిత్య జీవనకు సంబంధమైన విషయాల వైపునకు మా యొక్క అవధానమును మేము తిప్పుచుండగా, నీవు మా పాపములు క్షమించమని మేము ప్రార్థిస్తున్నాము. మేము ఏ విధముగా మరలవలను, భవిష్యత్తులో మేమేమి చేయవలసినదో, చివరికి ఇప్పుడు నీ యొక్క సన్నిధానములో మా కొరకు వాగ్దానం చేయబడిన ఆ యొక్క స్థలమును పొందుకుంటూ నీ యొక్క మార్గదర్శనములు నీవు మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. దేశంలో అనేక మంది వ్యాధితో ఉన్నవారు, అక్కలతో ఉన్నవారు ఉన్నారు. వారి యాత్రను వారు ముగించలేదు. మా యొక్క గొప్ప శత్రువు మా యొక్క శత్రువు మాత్రమే కాదు, అయితే నీ యొక్క శత్రువు వారిని చుట్టూ ముట్టుటకు వచ్చిన్నాడు, మరియు వారి ప్రాణాలు నిలుపు చేయుటకు వారిని కాలం మగ్గక ముందే సమాధికి పంపుటకు వచ్చిన్నాడు. ఈ దినము వారి కొరకై మేము అడుగుచున్నాము, ప్రభువా, నీవు నీ వాత్సల్య కనికరము నిర్ణయ కాలం వరకు వారి దినాలు పొడిగించుమని అడుగుతున్నాము. సభా స్థలిపైన చేతి రుమాళ్లు ఆ మూటలో పెట్టబడి ఉన్నవి, విశాల స్థలములోను దాని చుట్టూ స్థలములోను ఆ మంచములపైన త్రూపుడు బండ్లు నిలవబట్టానికి చాలినంత బలము లేక ప్రజల మధ్య నిలబడి ఉన్నారు. ఓ నిత్యుడగు దేవా, శుభప్రదమైన వాడా, ప్రభుని యేసు రక్తము గుండా ఈ ఉదయం మా ప్రార్థన ఆలకించుదుగాక. మా యొక్క అతిక్రమల వైపు చూడక మా స్థానములో ఆయన నిలబడి ఉన్నాడని, ఈ యొక్క ప్రార్థనకు ఆయన ప్రతినిధి ఉన్నాడని నీవు ఎరుగుదువు కాక. ప్రభువా, నీ మహిమ కొరకై ప్రతి ఒక్కొక్కరు స్వస్థత పొందుకుందురు కాక. ఈ చేతి రుమాలను దీవించము, రోగులపైన అవి పెట్టబడినప్పుడు వారు స్వస్థత అందుకుందురు కాక. తండ్రి, ఘనమైన స్వస్థత కుడికకై మేము వేచుండే వరకు మేము వెంబడించదమని నమ్ముతున్నాము. మేమేమి చేయవలసి ఉన్నదో నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నట్లు ప్రభువా, జీవ మార్గాన్ని మాకై విడదీయము. యేసు నామములో మేము అడుగుచున్నాము, ఆమేన్. ఎల్ల వేళలో కూడా దేవుని యొక్క గృహములో ఉండి ఆయన ప్రజలతో మాట్లాడటం అనేది నా యొక్క మహోన్నతమైన తరుణాలలో ఇది ఒకటని నేను తలుస్తున్నాను. మరియు ఇది చాలా ఇరుకుగా ఉన్నదని నాకు తెలుసు. మరి నా యొద్ చాలా పెద్ద వర్తమానం ఉన్నది. కాబట్టి వర్తమానం ముగియే వరకు మీరెంత సానుకూలతగా ఉంటారో అంతగా సానుకూలతగా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇది వేడిగా ఉన్నది, అయితే శీతల పవన ప్రవాహము కొరకు మనము కృతజ్ఞులమై ఉంటున్నాము. అయితే ఇంత కుల ప్రమాణమున్న గుంపునకు ఎటువంటి శీతల పవన యంత్రము సరిచూడలేదు, చూసారా? ఎందుకంటే మీ యొక్క స్వంత శరీరమే ఉష్ణ ఉత్పాదన సాధనమై ఉంటుంది. సుమారు 98 డిగ్రీలు. అది నిర్విఘ్నంగా వేడిని తెస్తుంది. దగ్గరగా కలిసి కూర్చుడు ద్వారా వేడి వస్తుంది. అయితే దేవుడు ఆయన ఎంతగా సంతృప్తి సదుపాయాలు చేయగలడు అంతగా చేయగలడని నేను నమ్ముతున్నాను. మనం లోపల ఉండి ఈ విధంగా సభా సమూహముగా చేరినప్పుడు మీరు ఇక్కడికి వచ్చుట ఇంకొక దానికి కాదని నేను అనుకోను. అది మీకు సహాయపడునని నేను తలంచకపోతే, అది మీకు మేలు చేస్తుందని నేను తలంచకపోతే, మీరు వచ్చుట ద్వారా మీకు ఉపయుక్తము అని తలంచకపోతే, అలాగైతే ఇది చేయటకు ఎక్కువసేపు తీసుకునకూడదని ఎరిగి కూడా, అనగా ముగింపు గడియల్లోకి మనము వచ్చుచున్నామని ఎరిగి కూడా, నేను ఎంతగా చేయగలుగుతాను అంతగా ఆయన యొక్క రాజ్యం కొరకు ప్రతి ఒక్క క్షణమును నేను లెక్క పెట్టుకుంటాను. మనము సమాజముగా కొడుకుంట బట్టి ప్రభువైన దేవుడు మనలను దీవించునని నేను నమ్ముతున్నాను. నేను మిమ్మల్ని గుర్చి వివరణ ఇవ్వగలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ సదుపాయాల గదిలో ఉన్న కొందరు రోగ బాధలతో నున్న వారిని చూచుటకు నిన్న నేను పలు స్థలాలకు వెళ్లియున్నాను. ఈ వారంలో కొన్ని భోజన స్థలాలను, కొందరు మేనేజర్లను నేను కలవలసి ఉన్నది. ఇక్కడే ఉన్న ర్యాంచ్ హౌస్ కు నేను వెళ్లాను. మేం బయలుదేరుతున్నప్పుడు మేనేజర్ నా హస్తాన్ని కరస్పర్శ చేశాడు. సహోదర బ్రహం అని నన్ను పిలిచాడు. నేను అతనికి ఎలాగో తెలుసా అని ఆశ్చర్యపోయాను. నేను అడిగాను, నువ్వు మేనేజర్వా? అతను చెప్పాడు, నేను యజమానుడును అని. తర్వాత అతను అన్నాడు, అవును, మీ వారు అక్కడి నుండి భుజించడానికి ఇక్కడికి వస్తారు చెప్పాడు వారు. నేను అన్నాను, సరే, వారు నిండిపోతారు అనుకుంటాను నీతో. అతను చెప్పాడు, అయ్యా, నేను చూచిన వారిలో వారెంతో మంచివారు వారు అని అన్నాడు. అతడు, వారెంతో మంచివారు అని చెప్పాడు. నిన్నటి రోజు ఒక యవనస్తురాలిని చూచి ఆమెతో మాట్లాడవాలని భోజనశాలకు నేను వెళ్లాను. వారు ఎక్కడ ఉన్నారో, ఏ గదిలో ఉన్నారో తెలుసుకుంటాను. కొరకై మేనేజర్ దగ్గరకు నేను వెళ్లవలసి వచ్చాను. ఆమె తల్లి తండ్రి ఉన్నారు. అతను అడిగాడు, మీరు సహోర్ బ్రహేమా? అది ఓక్స్ యుద్ధ జరిగినది. అవునండి అని నేను చెప్పాను. అతను అన్నాడు, నేను మీతో కరస్పర్శ చేయాలని ఆశపడుతున్నాను. తన భార్యకు నన్నతడు పరిచయం చేశాడు. ఎంతో మంచి దంపతులు. వారు చెప్పారు, ఈ భోజనశాలలోని ప్రతి ఒక్క వ్యక్తి నీ కుటాలకు హాజరవుతున్నారు. వారికై మేము ముందుగా సిద్ధం చేసించాము. అతను అన్నాడు, మా యొక్క మిగతా ఖాతాదారులందరినీ నిలిపివేశాము అని చెప్పాడు. సరే, అందుకై మీకు నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అతను చెప్పాడు, సహోర్ బ్రహేమ్, నేను ఎన్నడూ చూడనటువంటి ఒక మంచి వర్గానికి చెందినవారు, ఇక్కడికి వచ్చేవారు, మీ కుటాలకు హాజరయ్యేవారు. గడిచిన రాత్రి నా యొక్క స్నేహితుడైన ఇక్కడ ఉన్న మిస్టర్ బేకర్ యొద్దకు నేను వెళ్లాను. అతని యొక్క శాండ్విచ్ రొట్టెలు నేను ఎప్పుడు ఇష్టపడతాను. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి అతను నాకు తెలుసు. నా జీవితమంతా అతనికి తెలుసు. అక్కడ పాత స్థలములో క్రిందగా కూర్చున్న ఒక జంట కూర్చుని ఉన్నారు. అక్కడ నదీ ప్రక్కన హోటల్లో మిస్టర్ బేకర్ అన్నాడు, బిలీ, హోమర్ ఇక్కడ ఏంటి అని నేను అడిగాను. మేము ఒకరు ఒకరు బాగా తెలిసిన వారు గనుక. అతను చెప్పాడు, అక్కడ ఉన్న నీ వారందరికీ నేను బాగా భోజనం పెట్టాను. సుమారు 200 మంది లేక ఇంకా కొందరు ప్రతి ఆదివారం అక్కడ బ్లూ బోర్ లో భుజిస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఎంత మంచివారు అని వివరణలిస్తున్నారు. ఇతడు అన్నాడు, అక్కడ రివర్ వ్యూ యొద్ద అక్కడ అతను చెప్పాడు, కూటానికి హాజరయ్యే వారందరితో స్థలమంతా నిండిపోయినది అని అన్నాడు. 100 మంది లోపలికి రాలేకపోయారు అని చెప్పాడు. కాబట్టి అందును బట్టి మీరు నాకు లోకమునకు ఉప్పయున్నారు. చిట్టి చివరికి పాపులైనప్పటికీ గదిలకు బోధ చేయు తరుణమును బట్టి, అతి తరుణాన్ని నేను కలిగిన దాన్ని బట్టి నేను ఎరిగినందుకు నేనెంతో కృతజ్ఞయుంటున్నాను. మీరు పాపులని నేను చెప్పటం లేదు, అయితే నాయక భావము, వ్యాపారము మొదలైనవని మీరు మంచివారని అది చెప్పగలుగుతుంది. వారి వ్యాపారంలో వారు మిమ్మల్ని హర్షించుచున్నారు. వారి చుట్టుపక్కల స్థలాలలో మిమ్మల్ని శ్లాఘిస్తున్నారు. అది ఉప్పులాంటిదని మీకు తెలుసా? నేను దాన్ని శ్లాఘిస్తున్నాను. మీ యొక్క ప్రవర్తనను, మీరు విషయాలలో జాగ్రత్తగా కలిగినట్టును బట్టి. నేను ఎల్లప్పుడూ చెప్తున్నట్లుగా, ఒక లోపలికి వచ్చి అతడు బిల్లు చెల్లించలేని వానిగా ఉనినట్లయితే మీరు నన్ను పిలవండి. చూశారా, అందరి గురించి మేము ఒకటి చేస్తాము. నేను చెప్తున్నాను, ఎప్పుడు వారికి భోజనం పెట్టండి. వారి యొద్ద డబ్బులున్నా లేక లేకపోయినా, గమనించారా, ఏదైనా చేయవచ్చును. మీరు నా బిడ్డలని నేను భావిస్తున్నాను. మీరు నక్షత్రాలు. నేనక్కడకు చేరినప్పుడు నేను ఒకరిని అక్కడ సంపాదించుకున్నానా? ఆ యొక్క ఆభరణం మీరే ఉంటారు. నా పరిచర్య యొక్క మహిమలో మించు ప్రకాశించు భాగమై ఉంటారు. అది ఘనత చెందినప్పుడు మీరే ఆ యొక్క ఆభరణమై ఉంటారు. గడిచిన కాలంలో 7 ముద్రల గుర్చి, 7 సంఘ కాలముల గుర్చి, జరుగుతున్న సంగతుల గుర్చి మీతో చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఉదయం నా యొక్క ఒక ప్రాముఖ్యమైన పాఠమున్నది. నాకైతే ఇది ఒక ఆశీర్వాదకరమైన విషయము. మిమ్మల్ని కూడా అదే విధముగా అది తాకుతుందని నా యొక్క నిరీక్షణ. నేను ఏ ప్రేరణ చేత దాన్ని పొందుకున్నాను, నేను దానిని మీకు ఇవ్వగలిగితే అద్భుతమైనది. అయితే అది ఆ విధముగా చేయుట దేవునికి సంబంధించినది. ఎక్కడ ఏమి జరుగుతున్నది మీకు తెలియచేయుచునే ఉన్నాను. అవన్నీ జరుగుట మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే వారు నివాసముండబోతున్నారో అట్టి పరలోకపు పెళ్లి కుమారుడు భూలోకపు పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్ గృహమును గురించి ఈ ఉదయం నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మనమందరము దేవుని సువ్యవస్థితి ప్రతిపాదనలో పాలిభాగస్థులమని నేను నమ్ముతున్నాను. మీరు నాతో కలిసి సహనం వహించి మీ బైబిల్లో పెన్సిల్లు తీసుకుని లేక నాతో కలిసి చదవటానికి మీరేమి తీసుకుంటారో తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా నేను అనేకమైన లేఖనాలు వివరణ ఇవ్వబోతున్నాను. సమయం సరిపోతే రోగుల కొరకే ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాము. నేనది వాగ్దానం చేశాను. చివరికి కొంచెం సేపటి క్రితం కూడా గదిలో నిరీక్ష లేని వారికి, నిస్సహాయులకు మీరు ప్రార్థిస్తున్నారు. ప్రభుచితమైనట్లయితే ఒకవేళ నాకు 16న మరి యొక్క కూడిక ఉన్నది, బహుశా రోగుల కొరకే ప్రార్థన. ఇప్పుడు నా విరామ సమయం ప్రారంభమైనది. గత జనవరి మొదలు నేను ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను. తిరిగి నేను ఇక్కడికి వచ్చాను. నేను వెళ్లబోతున్నాను. ఉదయానికి నా కుటుంబమును టూస్నకు తీసుకెళ్తాను. తర్వాత సమయాన్ని గడుపుటకు ఇక్కడ కెంటకీకి తిరిగి వస్తాను. వేటాడుటకు, ఉడతల వేటాటకు కొందరు స్నేహితులతో తిరిగి వస్తాను 2 వారముల కొరకు, లేక బహుశా 7, 8, 10 రోజులు. అదేదైనా ప్రభు ఒక చోటుకు నడిపించితే తప్ప నాకు తెలియదు మీరెక్కడ గుంటా ఉండబోతున్నారు, మాకు తెలియదు, ఎందుకంటే అది దేవుని చేతిలో, కేవలము దేవుని యొక్క చేతిలో ఉన్నది. ఇప్పుడు ఈ గొప్ప అంశము కొరకై నేను అనుకుంటున్నాను, దీని మీద నా యొక్క సమయాన్ని నేను తీసుకుంటే అది వారాలు పడుతుంది, ఎందుకంటే మీరు అనేక విషయాలు తీసుకురావలసి ఉంటున్నది. నేను కొన్ని కొన్ని లేఖనాలు, కొంత వివరణలు, దాని యొక్క ప్రకాశవంతమైనవి, తాకుతవి నేను వ్రాసుకున్నాను. అక్కడ అది మేము పఠనము చేయకొరకై నడిపిస్తవి. ఆ తర్వాత వెంటనే ప్రభుత్వమైతే అక్టోబర్ లో ఎప్పుడో నాకు తెలియదు, అయితే ఆయన ఎప్పుడు సమయం సమకూరుస్తాడో అప్పుడు కొద్ది దినాలు నిరవధికంగా కూటాలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ దీనితో పెనవేసుకున్న ప్రకటన పైనవ అధ్యాయం పైన అది గంభీరమైనది అవుతుంది, అది అలాగే ఉంటుంది. ఆయన ఎలాగు చేశాడో చూచుట ఘనమైన విషయం. తర్వాత మనం కలిసి వస్తున్నప్పుడు గత రాత్రి నేను చెప్పాను, మీకు తెలుసా నేను అని చెప్పాను, ప్రతి ఒక్క ఉదయ వేళవలి ఆ ఉదయం అని అనుకుంటాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నా స్నేహితులలో ప్రతి ఒక్కరిని నేను గుర్తించబోతున్నాను. నేను అది ఎలాగూ చేయబోతున్నాను. ఇక్కడ నాతో ఉండడానికి ఉదాహరణకు నా యొక్క మంచి స్నేహితుడు డాక్టర్ లీ వైల్, అతని ప్రియమైన భార్య, కుమార్తె వెనుక కూర్చొని ఉన్నవారి వలె, సహోదరు రాయ్ బోర్డర్స్ అని అనుకుంటున్నాను, మరియు సహోదరు రెడల్, సహోదరు బీలర్, సహోదరు ఫామర్ మరియు సహోదరు జాక్సన్, పలు విధాలైన స్థలాల నుండి వచ్చిన ఆ ప్రియమైన సహోదరులు, సహోదరు అంతోనీ మిలానో నీవు ఎటు చూచినప్పటికీ మరొక సహోదరుడు నీవు చూస్తావు. ఆర్కన్సాస్ నుండి వారి పేరు నేను తలంచలేకున్నాను. సహోదరు జాన్, సహోదరు ఎర్ల్ మార్టిన్ మరియు సహోదరు బ్లైర్, ఓ అది అంతము లేనిది. చూస్తున్నారా, నేను దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు వీరులైన మనుషులని, నిజమైన దేవుని మనుషులని నేను తలస్తున్నా. అలాంటి గుంపు ప్రజలైన నా చుట్టూ కూడి ఉండుట నేనెంతో ఆనందిస్తున్నాను. ఈ చిన్న మందిరం కొరకై నేను ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రజల కొరకై తెరవబడిన దాని యొక్క 5 ద్వారముల కొరకై నేను కృతజ్ఞయుంటున్నాను. మనకు ఇక్కడ 4 సంఘ పరిచారకులు ఉన్నారు, ఆత్మ పూర్ణులైన మనుష్యులు, 4 ధర్మకర్తలు, ఆత్మ పూర్ణులైన మనుష్యులు అనగా ఇద్దరిద్దరు ఒక ద్వారానికి, దానికి ఎదురుగా 2 రెక్కల ద్వారము, 2 సంఘ కాపర్లకు కాపరులు. మిమ్మల్ని కలిగినందుకై మేము ఆనందంగా ఉన్నాము. ఎందుకై దేవునికి ధన్యవాదాలు. ఆయన అన్ని వేళల్లో మిమ్మల్ని దీవించుడు కాక. ఇప్పుడు 2 పేతురు 3 అధ్యాయము మరియు ప్రకటన 21 మనము చదువుతుండగా ఒక క్షణం నిలబడాలని మేము కోరుకుంటున్నాము. మనము నిలబడుచుండగా ఓ ప్రభువా, నీ వాక్యము చదువుచున్నాము గనక ఆనందముతో మా హృదయాలు నింపుము. ఆకాశము భూమియు గతించును కాని నా మాటలు ఏమాత్రము గతించవని యేసు చెప్పినాడని మేము ఎరిగి ఉన్నాము. ఇంకా లేఖనమంతయు నెరవేరబడవలసి ఉన్నదని ఆయన చెప్పినదియు ఎరిగి ఉన్నాము. మేము వీటిని చదువుతుండగా మేము జీవిస్తున్న ఘడియను గూర్చియు గ్రాహ్యమును మేము పొందుకుందుము కాక. గ్రంథం యొక్క గ్రంథకర్తయగు యేసు నామములో అది మేము అడుగుచున్నాము, ఆమేన్. 2 పేతురు 3. ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను, మీరు జ్ఞాపకం చేసుకున్న వలనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో పరిహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునుచు ఆయన రాకను గుర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించిన మొలుకొని సమస్తమును సృష్టి ఆరంభమందున్నట్టే నిలచిన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఇలయనగా పూర్వము నుండి ఆకాశమునయు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్య వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిరుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్య వలన భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1,000 సంవత్సరముల వలెను 1,000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్రిములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకుని లయమైపోవునట్టియు పంచభూతులు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. ఆయనను మనమాయన వాగ్దాన బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరి అయిన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు, వీటిని గుర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్తులైన వారును తక్కిన లేఖనులను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడు. ఆయనను ఇప్పుడును యుగాంత దినం వరకును ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును కాక. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో 21వ అధ్యాయం ఈ వాక్యం నేను చదువుదాను. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల ఎందురు. దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏర్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాశ్రయుండయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయ్యున్నవి, కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనేను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును, దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును, జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడయ్యుండును అతడు నాకు కుమారుడయ్యుండును. తిరిగి మనము ప్రార్థించుకుందాము. ప్రభుని యేసు అటువంటి వాగ్దానముతోనూ మరియు యేసు ఆయనకు ఆయనే పలికిన తీవ్రమైన సంభాషణతోనూ మేము సమీపించు ఘడియను గూర్చి అపోస్తలులు మాకిచ్చాను. ఓ ప్రభువా, క్రమమైన మార్గమున అది ఏ విధముగా మేము సమీపించవలసి ఉన్నదో మేము ఎరుగునట్లు నీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహింపము, ఎందుకనగా అది వచ్చుచున్నది అది మాకు తెలుసు. లేఖనము తప్పక నెరవేర్చబడవలసి ఉన్నది, మరి అది అలాగనే జరుగును కాక నీ వాక్యం మేము చదువుచుండగా మా అందరిపైన నీ కనికరము ఉంచమని మేము అడుగుచున్నాం ప్రభువా, ప్రభువా మాతో ఉండుము, దానిని మాకే తెరువుము. ఎలయనగా యేసు నామములు అడుగుచున్నాము, ఆమేన్. అక్కడ ఏదైనా వినున్నట్లయితే ప్రాముఖ్యమైన సభా మందిరములో దీపాలు ఒకవేళ తిప్పగలిగితే ఇక్కడ వేదిక యొద్దవి అలాగే వదిలివేయండి. బహుశా అది బాగుంటుందని, వేదిసెత్తు కొంత తీసివేస్తుందని. గడిచిపోయిన రాత్రి విద్యుత్ పరివర్తకము కాలిపోయింది. క్రిందన దీపాలను, ప్రాముఖ్య సభా మందిరపు దీపాలను సంరక్షకుడు అది చేసినట్లయితే అది మేము ఆర్పితే అది మేము అభినందిస్తాం. అలాగే మీరు చూడటానికి, వ్రాసుకుంటానికి మీకు చాలినంత స్థలం ఉంటుంది. ఇప్పుడు అది ప్రకటన చేయుటకు తిరిగి అది ఒక పాఠము. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె భవిష్యత్ గృహము అను పాఠము. నేనిప్పుడు ఇది చేయవలసి ఉంటుంది. ఇక్కడ పైన చాలా వేడిగా ఉంది, అవునా? అవునండి. అది చేయటానికి నా భార్య ఇష్టపడదని నాకు తెలుసు. అయితే నా కోటు తీసివేస్తాను. ఇక్కడ పైన చాలా వేడిగా ఉంది చూడండి. మీకక్కడ గాలి ఉండవలసి ఉంటుంది. ఇక్కడ అది కొద్దిగా మూసించి ఆగి ఉన్నది, అవును. మున్ముందు లేక గతములో 7 ముద్దలు 7 సంఘకాలములు మనం చదివిన్నాము. సహోదరి వెయిల్ మరియు వారు అది పుస్తక రూపంలో చేయటకు వాటిపైన పనిచేస్తున్నారు. జరుగుతున్న ఈ మరోమైన విషయాలన్నింటినీ చూచి అది అర్థం చేసుకున్న తర్వాత మనము జీవిస్తున్న ఈ ఘడియను, స్థానమును అది అర్థం చేసుకున్న తర్వాత నేను అనుకున్నాను జ్ఞానయుక్తంగాను కూర్చుని పలకబడినది ఏమై ఉన్నదో మరియు సంభవించుటకు ఏది వాగ్దానం చేయబడినదో ఇంకా ఏమి జరుగుతున్నదో అది ఆలోచించువారు ఒక్కరు కూడా లేరు. అయితే ఏమి చెప్పబడి ఉన్నదో అది నెరవేరినది. అవును, దేవుడు ఏమి చెప్పాడో ఖచ్చితంగా ఆయన చేయను. అక్షార్థికంగా ఖచ్చితంగా ఆయనది చేశాడు, అవును. ఇందులో నేను అనుకుంటున్నాను ప్రభుని యేసు ఏ సమయంలో అగ్గుపించునో అది ఎరుగుకుండగానే అది మంచిదని నేను అనుకున్నాను. దీనిపైన మనం మాట్లాడటకు పరిశుద్ధాత్మను మనము సంతోషపరిచినట్లయితుంది. తర్వాత ఒకవేళ దానికి మరల వచ్చి 2-3 సార్లు, ఎందుకనగా ఇదంతా బయటకు తెచ్చుటకు సరిపోయిన సమయం నాకు లేదు. ఒక అంశాన్ని నీవు తాకున్నప్పుడు ఒకరికది కొంచెము అభ్యంతరంగా ఉండవచ్చును. అదంతా విశదీకరించుటకు మార్గమంతటిలో దానిని నీవు కొనసాగించలేవు. తర్వాత వెనక్కి తిరిగి వచ్చి అంశాన్ని పట్టుకోలేవు. అడి తర్వాత ప్రభుచితమైతే 12వ ముద్రలకు వద్దాము. క్షమించండి, ప్రకటన 12వ అధ్యాయము ప్రభు యొక్క రాకడకు, బోరలు మొదలైనవి వాటి ముగింపునకు మధ్యన ఉన్నది. ఎవరు సాతానై ఉన్నది? అతను ఏం చేసింది? అతను ఎక్కడి నుంచి వచ్చినది? అతని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? అతని యొక్క గొప్ప సౌందర్యము అతడు పడిపోటుకు కారణమైనది. దాన్ని తెచ్చుటకు ప్రయత్నం చేద్దాము. అతడు అతని మోసము పడిపోటుకు కారణమైపోయినది సౌందర్యము. ఆ తరువాత ఆ సర్పము యొక్క సంతానమును అది చూడాలనుకున్న ఏ మనిషికైనా అది ఎలాగో అసాధ్యమవుతుంది. దానినెవరినైనా చూడాలనుకున్న ఏ వ్యక్తినైనా దానికై నేను ఒక సవాలు చేస్తున్నాను. అదెంతో సాధారణమైన గ్రాహ్యమవుతుంది. ఒక చిన్న బిడ్డది చూడగలడు, అవును. తరువాత మనము దాని యుద్ధకు వెళ్దాము. ఇక్కడ ఈ 2 లేఖనములు మనం అర్థం చేసుకుంటున్నాము. ప్రకటన 21తో పొలుస్తూ 2 పేతురు 3వ అధ్యాయము నేను చదువుటకు కారణమేదనగా ఇక్కడ అవి రెండు ఒకే అంశమును గురించి మాట్లాడుతున్నది. అయితే యోహాను పేతురు వ్రాసినట్లుగా వ్రాయలేదు, అవును కదా? పెళ్లి కుమార్తె యొక్క ఈ గంభీరమైన ఈ గృహము ఇక్కడే భూమి పైన ఉంటుందని మనం గ్రహిస్తున్నాము. 21వ అధ్యాయం ప్రకటన చదివినట్లు నీవు చదివితే అపోస్తలుడు ఇక్కడ చెప్పుచున్నాడు లేక ప్రవక్త ఇలా చెప్తున్నాడు, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఒక సంపూర్ణమైన ధ్వంసము అయిపోయినట్లుగా వినిపిస్తుంది. నా యొక్క వర్తమానాలు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ద్వారా పొందుకుంటాను. నేను ప్రార్థనలో కూర్చుంటాను, ఒకటి నాకు బయలుపరుస్తుంది. కొద్ది నిమిషాలు దానిపైన కనిపెడతాను, అది సరేవునో కాదో చూస్తాను. అది ముగించబడినట్లుగా అప్పుడు భావిస్తాను. తర్వాత కొన్నిసార్లు అది దర్శనముగా అగుపించే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. అయితే అది వచ్చుచున్నప్పటికీ అది దేవుని యొద్దు నుండి వచ్చినదని తృప్తి చెందుతాను. తర్వాత లేఖనులోకి వెళ్తాను, అవును, వచ్చిన ప్రతి ఆత్మ సంబంధమైన దానికి అది నిర్ధారణ కావలసి ఉంటుంది. ఎందుచేతనగా బైబిల్ గ్రంథము యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్ష ఏంటుంది? అవును, అది ఆయన యొక్క శరీరము. అందులో అది మంచివి కాదని పలికడు లేఖనము ఏది బహుశా నేను కనుగొనలేను. నేను ఆశ్చర్యపోతాను. తిరిగి నేను ప్రార్థనలోనికి వెళ్తాను, అది తిరిగి వస్తుంది. ఆ తర్వాత లేఖనాన్ని పరీక్షించుకోవడానికి ప్రారంభిస్తాను. మన యొక్క బైబిల్ గ్రంథము ఆంగ్లంలో వ్రాయబడి ఉన్నది. ఆంగ్ల పదములు ఇప్పుడు కూడా మారుతుంటవి. ఉదాహరణగా యోహాను 14 ఉన్నట్లుగా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒక ఇంటిలో ఒక భవనము. సరే, అలాగైతే ఆరంభములో ఉన్న జేమ్స్ చెప్పిన దానికి తిరిగి వెళ్లినట్లయితే ఏమై ఉంటుంది? లేక తిరిగి హెబ్రీ భాషలోకి లేదా గ్రీకు భాషలోకి అనగా మొదటి అనువాదములోకి వెళితే ఏమవుతుంది? అందులో ఇలాగ చెప్పబడి ఉన్నది, నా తండ్రి రాజ్యములో అనేకములైన స్థలములు కలవు అని. మంచిది, కింగ్ జేమ్స్ నిమిత్తమై అనువాదం చేసిన అనువాదికులు కాలములోకి నీ వచ్చినట్లయితే ఆంగ్లములో రాజ్యము అనున్నది ఒక ఇల్లు అనబడుతుంది. రాజు తన సభికులపైన తండ్రి. ఆ కారణం చేత నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని వారు అనువాదం చేశారు. అప్పుడు నీవు ఆ మాటలు తీసుకుని వాటిని అన్వేషించవలసి ఉన్నది. చూడండి, ఆ యొక్క ప్రేరేపణ చేత నేను చెప్తున్నాను, ఈ ఉదయం ఈ వేదిక కేవలము లేఖనములకు తప్ప ఏ ఒక్క సమయంలో దేనికి ఇది లేదు. ఆ విధముగా సర్పం యొక్క సంతానము ఈ మిగతావన్నీ వచ్చినవి. అవునా? అది ఆ విధంగా వచ్చినది. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు అని ఒకరు చదివి చెప్పినట్లయితే, నీవు చదువుట మానుకున్నట్లయితే, ప్రార్థించుట మానుకున్నట్లయితే, మీరు అంత గందరగోళములో పడిపోతారు. అవును, అలాగనే ప్రార్థిస్తూ ఉండండి. అది దేవుని యొద్దు నుండి వచ్చినదైతే దేవుడు దానిని ఎప్పుడూ సరిచేస్తాడు. యోహాను అది ఎలాగ వచ్చినది మార్పును వివరిస్తున్నాడు. అతడు దానిని వివరించట్లేదు, లేక పేతురు వివరిస్తున్నాడు. యోహాను కేవలము అలా చెప్తున్నాడు, నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు, ఆమె భర్త కొరకు అలంకరించబడి సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తె వలె పరలోకం నుండి దేవుని యొద్ద నుండి పరిశుద్ధ పట్టణము దిగివచ్చుట నేను చూచితిని. అయితే తెలుసుకుంటానికి రెండవ పేతురును మనము తెలిపినట్లయితే ఏ విధముగా ఈ పద్ధతి వచ్చెనో పేతురు వివరిస్తున్నాడు. యోహాను చెప్పిన దాని వైపు నీవు చూస్తే మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయేను, ధ్వంసమైపోయేను అన్నట్లుగా ఉన్నది. అవునా? అది చాలా వింతగా వినిపిస్తుంది. అయితే కనుక అది నన్ను తాకినది, గతించను అనుమాట చూచుటకు ప్రారంభించాను. ఈ రెండు విషదంగా ఉన్నవి. అపోస్తలుడు, ప్రవక్త ఇద్దరు ఒకే విషయము మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా పుస్తకంలో ఈ లేఖనాలు మీరు గుర్తుంచుకోవాలనుకున్నట్లయితే యెషయా 65:17 యెషయా 1000 ఏళ్ల గురించి మాట్లాడుతున్నాడు. అది దేవుని యొక్క ప్రజలకు 1000 సంవత్సరములు విశ్రాంతి. యెషయాది మాట్లాడాడు. అతడు చెప్పాడు, అక్కడ మునుపటివి మరువబడును, ఏ విధముగా వారు ఇల్లు కట్టుదరు, వాటిలో నివాసముండెదరు. మనకి సమయం ఉంటే బహుశా సమయం తీసుకుందాము, ఒక్క నిమిషంలో ఇది చూద్దాము. యెషయా 65, కొద్ది నిమిషాలు ఇక్కడ చదువుదాము. మన కొరక ఇక్కడే అది ఉన్నది. ఇప్పుడు యెషయా 65:17 ఆరంభిద్దాము. ఎదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ప్రవక్తకు యెషయా తన యొక్క ప్రవచనము ఖచ్చితంగా బైబిల్ అంతటా వ్రాసిన ప్రవక్తల్లో ఒకడు. సృష్టితో అతడు ఆరంభించాడు. అతని గ్రంథంలో సుమారు 40 అధ్యాయము కృత నిబంధన బాప్తిస్మిచ్చి యోహాను వస్తున్నాడు. ఇక్కడ తన యొక్క పుస్తకంలో 1000 ఏళ్లు ప్రకటనలో ముగుస్తుంది. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకములున్నవి. మరి యెషయాలో 66 అధ్యాయాలున్నవి. అతడు ఒక సంపూర్ణమైన వివరణ వ్రాశాడు. ఇక్కడ మనం చూస్తున్నాము 65 అధ్యాయానికి మరొక అధ్యాయానికి చేరుతున్నాడు. 1000 ఏళ్లను గురించి అతడు మాట్లాడుతున్నాడు. ఎంత మనోహరమో గమనించు అది. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడను, జ్ఞాపకమునకు రావు. అది గతించవలసి ఉన్నది. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిత్యముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను, నా జనులను గురించి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఇక్కడ ఇకను కొద్ది దినము లే బ్రతుక శిశువులుండరు, కాలము నిండని ముసలవారుండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గల వారై చనిపోవుదురు. ఆ పాపుడైన శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందరు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండలో వేరొకరు కాపురముండరు, అనగా నీ పొలము నీ కుమారుడు అందుకు హక్కుదారుడు అవుతాడు, లేక నీ హక్కుదారులో ఒకరవుతాడు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు, వారు స్వయంగా నాటుకుంటారు, అక్కడే ఉంటారు. వారు నిత్య జీవము కలిగిన్నారు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతరు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయం ముందుకై పిల్లల్ని కనరు. వారు యెహోవా చేత ఆశ్రయించబడిన వారగుదరు, వారి సంతానం వారు వారి యొద్దనే ఉందరు. ఇప్పుడు గమనించు, ఇక్కడే కొద్దిసేపట్లో నేను వెళ్లబోతున్నాను. వారికి లాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయను, సింహము ఎద్దు వలె గడ్డి తినను, సర్పములకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆహా, ఎంతటి వాగ్దానము! గత పురాతన దినములలో బైబిల్ గ్రంథంలోని ఈ ప్రవక్తలు, ఘనమైన ప్రాజ్ఞులు, పండిత ఉపదేశకులు మహిమకరమైన దినము వచ్చుచుంటా చూచుచున్నారు. ఈ యొక్క పుటల వలన ఒకరు అనుకునవచ్చును, లేదా ఈ భూమి యొక్క సమస్త గ్రహాలు నాశనమైపోవునని నడిపింపబడవచ్చును అని అనుకోవచ్చును. నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చేసేదను. చూశారా, ఆకాశం గతించిపోతుంది, భూమి సంపూర్తిగా నిర్మూలము చేయబడుతుంది. అయితే పరిశుద్ధాత్మక సహాయంతో శ్రద్ధగా చదివితే దీని యొక్క సత్యము చూడగలుగుతాము. దేనిలోనికి మనం వెళ్ళుచున్నామో అది చూడగలుగుతాము. అది కేవలము దాని చుట్టూనున్న వాతావరణం మాత్రమే, మరియు భూమిపై నున్న పాపము, చూశారా, అది నాశనమైపోతుంది. మనము గ్రహించగలుగుతున్నాము ఆకాశములు అనగా పైనున్న వాతావరణము అని అర్థము, అవునా? అదేమవుతుంది? అప్పుడు అవి ఈ యొక్క ముళ్ళతుప్పలు, వ్యాధులు, మరణము, రాజకీయములు, మరియు పాపి అయిన పురుషుడు, పాపి అయిన స్త్రీ, దురాత్మలు అన్ని గతించిపోతవి, నిర్మూలమైపోతవి. అవును, ఆ విధముగా అవి గతించిపోవలసి ఉన్నవి. ఎందుకంటే ఇక్కడే మనము జీవించబోతున్నాము. బైబిల్ ద్వారా మేమది రుజువు చేస్తాము. ఎక్కడైతే మనం జీవించుతున్నామో ఇక్కడే. ఇప్పుడు గమనించు, ముళ్ళతుప్పలు, క్రిములు, సమస్త విధములైన రోగములు మొదలగన్నీ సంపూర్తిగా తీసివేయబడతవి. ఇదంతా కూడా దాని యొక్క స్థితి యొక్క ఉనికి. ఇప్పుడు భూమిలో ఉన్నదంతా మనుష్య నిర్మాణమైన పద్ధతులు, రాజకీయాలు, పాపము, భూమి కలుషితము కావటానికి హేతువైన రకరకములైన చెడ్డ ఆత్మలు, ఇక్కడ మన పైనున్న ఆకాశములోని అన్నియు అపిత్రాత్మల ద్వారా మురిగిపోయినవి. ఇప్పుడు మనము లోతుగాను నిగూఢమైన దానిలోనికి వెళ్తాం, అవునా? ఆకాశములో ఉన్నది అంతా, ఉండేది అంతా, లేక వాతావరణము మరియు ఇప్పుడున్న భూమి, ఈ యొక్క భూమి వాటిని పట్టుకుని ఉన్నది. అయితే ఆ ఉద్దేశము కొరక ఇది నిర్మాణము కాలేదు సుమా. ఆ విధముగా ఉండడానికి పాపము కారణమైనది, అవునా? అది సృష్టికర్త అయిన దేవుని ద్వారా తయారు చేయబడినది. మనము ప్రస్తుతము జీవిస్తున్న మన యొక్క దేహములన్నీ దేవుడు దాన్ని నిర్మించినప్పుడు భూమిపైన పెట్టెను. ఎందుకంటే నీవు భూమి యొక్క ధూళిలో నుండి వచ్చితేవి, అదంతా కూడా ఇక్కడే పెట్టబడి ఉండెను. దేవుడు తనకు తానే దాన్ని నిర్మించినప్పుడు నీవు ఆయన యొక్క తలంపుల్లో ఉంటివి. ఆయనలో, మహోన్నతుడుగు ఆ నిత్యుడుగు ఆయనలో ఒక తలంపు ఉండెను. అది ఆయన యొక్క గుణ విశేషము. అయితే ఇదంతా జరుగుటకు పాపము కారణమాయను. ఈ యుగము గుండా దేవుడు ఆయన వస్తు సామాగ్రినంతా కూర్పు చేస్తున్నాడు. సాతాను ఇక్కడే ఉన్నాడు. ఆ కారణము చేతిని ఇవన్నీ జరుగుతున్నవి. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు, మరియు అతని యొక్క దురాత్మ సమూహం అంతా ఇక్కడే ఉన్నది. గమనించు, ఆ కారణము చేతనే భూమి ఇప్పుడు ఎంతో మురికిగా ఉన్నది. ఆ కారణము చేతనే మురికితోనూ పరిహాసాస్పదమైన వాటితో ఉన్న ఇవన్నీ జరిగిపోతున్నవి. రక్తపాతము, యుద్ధములు, రాజకీయము, పాపము, వ్యభిచారము, అన్ని విధములైన మురికి విషయాలు జరుగుతున్నవి. ఎందుకంటే సాతాను ఈ భూమికిని, ఈ వాతావరణానికి పరిపాలకుడై ఉన్నాడు. వాతావరణమా అని అడగవచ్చు, అవునండి. దేవుని ఎదుట మన పైన నేరారోపణ చేయు దయ్యాల చేత ఇప్పుడు భూమి ఆకాశము కలుషితమైపోయినది. మనకై విజ్ఞాపన చేతుకు యేసు అక్కడ ఉన్నాడు. అవునా, చూశారా? నేరములు మోపువాడు వేలు పెట్టి చూపి, వారు ఇది చేశారు, వారు ఇది చేశారు, వారు ఇది చేశారు అని చెప్తాడు. అయితే రక్తం ఇంకా కప్పవేస్తుంది. ఓ, ఆయన ముందుగా ఎవరినెరిగినో అట్టి ఏర్పాటు ఉందిన వారిని విమోచించుటకు ఆయన వచ్చాడు. ఆ యొక్క కారణము చేతనే ఈ దినాన అది అంతగా మురికగా ఉన్నది. ఇక్కడ 2 పేతురు 2వ అధ్యాయంలో 5-6 వచనములు అపోస్తలుడు ఇక్కడ నేను తీశాను. అతడు భూమి యొక్క 3 దశలను నిర్వచిస్తున్నాడు. చూడండి, అతడు దాని యొక్క 3 దశలను పొందుకున్నాడు. వాటిని అతడు ఏ విధముగా తీసుకుని వస్తున్నాడు గమనించు. పాత లోకము నీటి ద్వారా నిలబడిపోయినది. అది జలప్రళయ కాలంలో లోకమది. ఎప్పుడున్నది? ప్రస్తుతము జీవిస్తున్నది. అది లోకముగా పిలువబడుచున్నది. నీటి వలన వచ్చిన పాత లోకము, ఆది కాండం 1:1. ఇప్పుడు ప్రస్తుతమున్న లోకము, ఆ తర్వాత మరొక దానిని వివరణ అతడు ఇస్తున్నాడు. రాబోతున్న లోకము, నూతనమైన లోకము, 3 లోకములు, లోకము యొక్క 3 దశలు. దేవుడు ఆయన యొక్క విమోచన ప్రణాళికను ఆయన ఏ విధముగా విశదముగా వివరిస్తున్నాడు గమనించుడి. ఓ, నేను ఇది చూచినప్పుడు నా ఆత్మ ఎంతో వణికిపోయినది. ఆయన యొక్క విమోచన ప్రణాళికను ఆయన ఎంతగా మనకు వివరిస్తున్నాడో కదా. మన యొక్క సొంత కళ్ళతో దేన్ని చూస్తున్నామో అది పోల్చి చూద్దాం. ఇప్పుడు ఆయన లోకమును విమోచించుటకు ఏమి చేశాడో దేవుడు, ఆయన ప్రజలను విమోచించుటకు అదే ప్రణాళికను ఆయనే చేస్తున్నాడు. ఎందుకనగా మార్పు చెందలేని దేవుడు, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన సంగతులు వేటిని మార్చడు. ఎంతటి మహిమకరమైన విషయం అది. మనలోని మందిరముగా కృప యొక్క 3 దశల ద్వారా ఆయనకు లేక ఆయన వైపునకు మనలను ఎలాగూ నడిపించను, లోకములకు వచ్చుటకు లోకమును ఆయన 3 దశల్లో నడిపించను, అలాగూ లోకము దాని యొక్క 3 దశల శుద్ధీకరణముల నుండి వచ్చిన తర్వాత దేవుడు లోకములోకి వచ్చును ఆ విధముగానే ఖచ్చితముగా కృప యొక్క 3 దశల గుండా ఆయన మనలోకి వచ్చును. ప్రారంభములో నేనిది బోధించుతని అప్పటి నుండి నేనెన్నడూ మారలేదు. అది దేవుని యొక్క వాక్యము. మీరు మీ యొక్క 3, 7, 12 మీరు కాపాడవలసినదేవి. బైబిల్ గ్రంథంలోని అంకెలు లేక సంఖ్యల పద్ధతులు తప్పక క్రమ పద్ధతిని నడవలసి ఉంటున్నది. లేకుంటే మీ చిత్రాన్ని మీరు మిశ్రితం చేసుకుంటారు. మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే ప్రార్థిస్తుండండి, మీరు కనిపెట్టండి, ఖచ్చితంగా అది సరిగ్గా తెగుతుంది. దేవుడు 3లో పరిపూర్ణుడై ఉంటాడు. అవును, గమనించు, పురాతన లోకము, అప్పుడున్న లోకము, జల ప్రళయము నాటి లోకము, ఇప్పుడున్న లోకము, రాబోతున్న 1. ఆయన మన యొద్దకు తెచ్చుచున్న మొదటి దశ గమనించుడి, ఆయన యొక్క విమోచన ప్రణాళిక ప్రతి ఒక్క దానిలో ఖచ్చితంగా ఒకటే. ఆయన ఒకే పద్ధతిని వినియోగించును. ఆయన ఎన్నడూ మారడు. ఆయన మలాకిముడిలో తెలియచేశాడు, నేను దేవుడును, నేను మార్పులేని వాడను. కాబట్టి అది ఆయన చేయువారము. మొదటి మానవుని ఆయన రక్షించినట్లయితే, నేను రక్షించిన విధమైతే, నిర్దోషమైన ఒకరి రక్తము చిందించడం ద్వారానే అది జరిగినది. నిరంతరము ఆయన రక్షించును. తర్వాత వ్యక్తిని రక్షించవలసి ఉన్నది. ఆయన రక్షించు ప్రతి వారిని అదే విధముగా ఆయన రక్షించును. జీవితయాత్రలో ఏ కాలములైనా ఒక మనిషిని స్వస్థపచ్చినట్లయితే అది యేసు కాలములైనా, అపోస్తుల కాలములైనా, ప్రవక్తల కాలములో అయినా అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అప్పుడు తటస్థించను, అది తిరిగి అదే విధముగా ఆయన చేయవలసి ఉన్నది. అవునది, నిజం. ఆయన మారడు. మానవుడు మారుతాడు. కాలము మారుతుంది. యుగములు మారుతవి. కాల నిర్ణయాలు మారుతవి. అయితే దేవుడు ఏకరీతిగా ఉంటాడు. ఆయన పరిపూర్ణుడు. వ్యాధిగ్రస్తులకు అది ఎంతటి ఆదరణ ఇవ్వగలుగుతుంది? ఆయన ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే అదే పరిస్థితులు సమకూడినప్పుడు ఆయన తిరిగి అది చేయవలసి ఉన్నది. ఆయన ఒక మనిషిని రక్షించితే మొదట ఆయన చేసిన అదే నియమ నిబంధనల మీద ఆయన అది చేయవలసి ఉంటున్నది. ఆయన ఎన్నడైనా ఒక మనిషిని పరిశుద్ధాత్మతో నింపినట్లయితే మొదట ఆయన చేసిన నియమ నిబంధనలపైనే అది చేయవలసి ఉన్నది. ఆయన ఎప్పుడైనా ఒక మనిషిని సమాధి నుండి లేపినట్లయితే 2వసారి అది ఆయన చేయవలసి ఉన్నది. అదే పద్ధతి పైన ప్రతిసారి అలాగే చేయవలసి ఉన్నది. ఆయన మారడు. ఓ ఎంతటి నిరీక్షణ అది నాకు అనుగ్రహిస్తుంది. ఏంటది? ఒక మనిషి నిర్మిత సిద్ధాంతముతో కాదు, గుంపులుగా వచ్చిన ప్రజలు కలిసి వచ్చుట కాదు, కానీ మార్పు చెందని ఆయన యొక్క వాక్యము. అది సత్యమేనా అని అడుగుతావు. ప్రతి మనిషి యొక్క మాట అబద్ధము, నా మాట సత్యము అని ఆయన చెప్పాడు. ఎందుకనగా ఆకాశమును భూమి గతించును కాని నా మాట ఎన్నడూ గతించదు. లేఖనమంతయు ప్రేరేపణ వల్ల కలిగినది. అది సిద్ధాంతమునకు మేలును ఉపయుక్తమైన ఉన్నవి. మరియు జ్ఞాపకముచ్చుకో, లేఖనమంతయు నెరవేరవలసి ఉంటుంది. అందులోని ప్రతి స్వల్పమైనది నెరవేరవలసి ఉన్నది. గమనించు, దేవుడు దానిని మనకెంతగా విశదపరుచున్నాడో అది మనకెంతగానో ఘనమైన నిర్ధారణ కాదా? ఒక మంచిది, శ్రేష్టమైనది, దేవుని యొద్దు నుండి వచ్చిన ప్రియమైన ఆశీర్వాదము. నేను ఇది చూచినప్పుడు, ఒక బాలుడినై ఉన్నప్పటి నుండి అది చూచి, మొట్టమొదటిగా క్రీస్తు నన్ను సందర్శించినప్పటి నుండి నేను ఎప్పటికీ కూడా ఆయన యొక్క మూడు కృప యొక్క దశలను బోధించాను. ఇప్పుడు ఇది సత్యం కాదా? గుర్తించండి, మొదటి దశ ఏదనగా దేవుని ఎడల మారు మనస్సు. ఆ తర్వాత అది జరిగిన తర్వాత నీటి బాప్తిస్మము. నీటి బాప్తిస్మము, మీరు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. చూశారా, నీటి బాప్తిస్మం జరుగుతున్నది మారు మనస్సు నిజమైనదని చూయించుడు కొరకు. లేక మన యొక్క పాత పాపములు క్షమించబడుట ముందున్న పాపములకు ఇక సంబంధం లేదు. అది కేవలము క్షమించబడినది. మారు మనసు పొంది యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుడి. దేని కొరకు? క్షమాపణ కొరకు, తుడిచివేయబడుట కొరకు. గతములో పాపము తీసివేయబడుట, భవిష్యత్తు వాటికి ఏమి సంబంధము లేదు. నీవు చేసి ఏమి చేస్తున్నావో నీ యొక్క పాపము నరికివేయబడినది. ఆదాము చేసిన దాని కొరకు నీవు పశ్చాత్తాపడలేవు, నీవెన్నడూ అది చేయలేవు. ఆదాము చేశాడు, నీవు చేసిన దాని కొరకు నీవు క్షమాపణ పొందవలసి ఉన్నది. పాత స్వభావము ఇంకా అక్కడే ఉన్నది. ఈ యొక్క పలకము లేక ఈ బోర్డు ఒక నిమిషం తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ మానవుని హృదయం ఉన్నది. నేను చిత్రకారునిగా ఉండుటనేది ఎంతో దూరస్తుడను. ఇక్కడ మానవుని హృదయం ఉన్నది, ఇక్కడ మానవుని హృదయం ఉన్నది. ఇక్కడ ఒక దానిపైన ఒక పామున్నది, అనగా అది పాపము. ఇక్కడ అతడు అతని యొక్క ప్రాణమును కలిగి ఉన్నాడు. ఇక్కడ దీనిలో పావురం ఉన్నది, అది పరిశుద్ధాత్మ. ఇక్కడ అతడు తన జీవమును కలిగి ఉన్నాడు. ఇక్కడ ఉన్నది అతనిలో అసూయ, ద్వేషము, అసూయ, ఇక్కడున్న వాణిలు అవన్నీ కలిగుంటకు కారణమవుతుంది. ఇక్కడ ఉన్న వాణిలు ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, ఇక్కడున్న వాళ్ళు అది కలుగు చేస్తుంది. నీవు అడిగినప్పుడు నీ పాపములకు క్షమాపణ పొందితేవి. నీవు ఆ విధముగా తీసివేయబట్టుకు ఇది మాత్రమే నీవు చేసేదివి. అయితే అది చేయుటకు నీకు కారణమైన ఆ వస్తువు ఇంకా అక్కడే ఉన్నది. అది దుర్మార్గతయను పాతదైన వేరు, అది ఇంకా అక్కడే ఉన్నది. గమనించు, నీవు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన తర్వాత, అనగా ఆయన నీ యొక్క పాపములు క్షమించున్నాడు. గమనించు, తర్వాత రెండవది శుద్ధి కనకలుగుతున్నది. అది మన మనస్సులను పరిశుద్ధతలోను మంచిగా తలంచునట్లుగా చేస్తున్నది. శుద్ధీకరణ అనేది గ్రీకు భాషలో బహుళార్థకమై ఉండి కడగబడి ఒక పరిచర్య కొరకు వేరు చేయబడుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ మరియు అగ్ని బాప్తిస్మము, అనగా దేవుడు మనలో నివాసముంట. దేవుని యొక్క అగ్ని పాపము నుండి మన హృదయాలను శుద్ధి చేయును మరియు పరిశుద్ధాత్మను మన లోపల పెట్టును. ఇప్పుడు ఇది చేసినటువంటి అదే జీవమును మనము పుట్టిస్తాము, ఎందుకనగా అది మనలో ఉన్నది కాబట్టి. గమనించు, ప్రకృతి సంబంధమైన జన్మ, ఒక స్త్రీ ఒక బిడ్డను కన్నప్పుడు ప్రకృతి సంబంధమైన జీవము ఆత్మ సంబంధమైన జీవనకు పోలికవుతుంది. ఒక స్త్రీ బిడ్డను ప్రసవించినప్పుడు ప్రకృతి రీతిగా మొదట జరుగునది నీళ్లు వస్తవి, తర్వాత రక్తము, తర్వాత ఆత్మ అనగా ప్రాణము. ఆ చిన్న బిడ్డను లాగి చేతితో సరువు అతడు జరుగుతూ కేకలు పెడతాడు. నేరు, రక్తము, ఆత్మ. ఒక బిడ్డ దేవుని రాజ్యంలో జన్మించినప్పుడు అతడు అదే విధముగా వచ్చును, నీళ్లు, రక్తము, ఆత్మ. ఇప్పుడు గమనించు, శుద్ధీకరణము దాని యొక్క రెండవ దశ. మనస్సును శుద్ధి చేయును, హృదయం యొక్క మనస్సును పరిశుద్ధత కొరకై క్రమపరచును. ఒక మనుష్యుడు తన పాపములకైతే పశ్చాత్తాపడతాడు, అతను ఇంకా తలస్తాడు, బహుశా అవినీతిపడుగాను తను కనుగొనిన స్త్రీని అవినీతి చూపుతోనూ ఇంకా ఉంటాడు. గమనించారా? అతను ఒకవేళ తాగుబోతు కావచ్చును, అతని మద్యపానాన్ని వాసన చూచినప్పుడు అది ఇంకా అక్కడే ఉంటుంది. చూశారా? అయితే అతడు శుద్ధీకరించబడిన తర్వాత అతనిలో ఉన్న ఆ కోరికను అది శుద్ధీకరిస్తుంది. చూశారా? దాని యొక్క కోరికను అది తీసివేస్తుంది. అతను ఇంకా శోధించబడతాడు, అట్టి కోరికను ఆయన తీసివేస్తాడు, ఇంకా అతడు సరికాలేదు. ఆ తరువాత పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అతడు బాప్తిస్సం పొందాడు, పొందుతాడు. కడగబడి, కాల్చబడి, శుద్ధి చేయబడి ఆ తరువాత దేవుని పరిచర్యలో పెట్టబడతాడు. శుద్ధీకరణము పరిచర్యకు కేవలము వేరు చేస్తుంది మాత్రమే. అది ఏ విధముగా వచ్చినదో ఖచ్చితంగా వర్తమానములు ఆ విధముగా వచ్చుట గమనించు. మార్టిన్ లూథర్ నీతిమత్వము, జాన్ వెస్లీ శుద్ధీకరణము, పెంతికోస్తులు పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వర్తమానములు, దాని యొక్క కాలములు ఇక ఉండవు. చూశారా? మనము అంత్యకాలంలో ఉన్నాము. మూడు దశలు. బాప్తిస్మము హృదయమును పరిశుద్ధాత్మతో కడుగుతుంది. ఇప్పుడు ఎంతగా అది తాకుతుంది? అదే పద్ధతి గుండా వచ్చడం ద్వారా మనమెక్కడ నివాసం ఉండవలెడో ఆ స్థానమును ఆయన తీసుకును. సంఖ్యమును ఆయన నీతిమత్వం ద్వారా పిలిచాడు, శుద్ధీకరణము ద్వారా పిలిచాడు, ఆ తర్వాత దాన్ని పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ నింపాడు. ఒక పద్ధతి ద్వారా దానిని ఆయన తీసుకున్నాడు, అనగా ఆయన ద్వారానే పరిశుద్ధాత్మయై తన ద్వారానే మానవ హృదయంలో నివాసముడు కొరకై దేవుని యొక్క కుమారుడుగా ఒక పద్ధతిగా ఆయన తీసుకున్నాడు. అందులోకి ఆయన రాకముందు ఆ విధముగా అది వెళ్లవలసి ఉండెను. గమనించు, ఆ యొక్క పెళ్లి కుమార్తె ఎక్కడైతే నివాసముండబోచుండేదో అటు లోకమునకు అదే విధముగా అదే విధమైన ఆయన రక్షణ ప్రణాళికతో ఆయన అలాగు చేశాడు. గమనించు, జల ప్రళయమునకు ముందున్న లోకమును గమనించు. ఆ దినము నాటి పెళ్లి కుమార్తె ద్వారా అది మారుమనస్సు పొందిన తర్వాత ఆయన నోవహు, ఆయన దానికి నీటి బాప్తిస్మ ఇచ్చాడు, నీటితో దాన్ని కప్పాడు. తరువాత నీతిమత్వము, ఆయన తన రహదారిపై నుండి ఏదేను మొదలుకొని పడిపోయిన ఈ లోకమును తిరిగి పునరుద్ధరణ పొందుట కొరకై పిలుచుచున్నట్లుగా చూస్తున్నది. అటు తరువాత క్రీస్తు వచ్చి ఆయన రక్తమును దానిపైన చిందించాడు, దాన్ని శుద్ధీకరిస్తూ అది తనదిగా అడుగుట. గమనిస్తున్నారా? ఇప్పుడు మనం జీవిస్తున్న లోకము. చూశారా? ఇక్కడ లేఖనములో సాతాను ఏ విధముగా అది తీసుకుంటానకై ఆయన దేవుని ప్రణాళికను పగడగొట్టుగా ప్రయత్నించినదో చూశారా? ఆయన పర్వతంపైకి తీసుకుని పోయినప్పుడు రక్తము ద్వారా కొనుగోలు చేయకుండగానే ఆయనకు దానినిచ్చుటకు ప్రయత్నం చేశాడు. వారు ఆ భూమిని అబ్రహాముకిచ్చుటకు ప్రయత్నించినప్పుడు ప్రజల అందరి ఎదుట ఒక సాక్ష్యముగా, ఒక గుర్తుగా అతడు అనేకములైన వెండి షెకెళ్లు ఇచ్చి కొన్నాడు. నేను ఈ దినాన ఈ సమాధి స్థలాన్ని కొని ఇంటునని తెలియబడు కక్క. కుషరా? అది వెల ఇచ్చి కొనుట. ఇప్పుడు సాతాను తనకు సంబంధించిన రాజ్యమును ఆయనకిచ్చుటకు ప్రయత్నం చేశాడు. ఆయనకు ఒక బహుమతిగా దాన్ని ఇచ్చుటకు అతడు ప్రయత్నం చేశాడు, అయితే ఆయన తీసుకోలేదు. కారణం చూశారా? తరువాత సాతాను దాని మీద ఉన్న హక్కును కోరుట. అయితే అది కొనవలసి ఉన్నది. ఆమేన్. సంపూర్ణుడైన వాక్యము ఆయనే ఉండి ఆయనను అందులో వారు మోసము చేయలేకపోయేది. తరువాత ఇప్పుడు అది అగ్ని బాప్తిస్మం పొందవలసి ఉండెను. గమనించారా? జరిగిందేంటి? క్రీస్తు వచ్చి మారుమనస్సు పొందుటకు సంఘమును పిలిచాడు, క్షమాపణ పొందుటకై యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము కొరకై సంఘమును శుద్ధి చేశాడు, దేవుని అగ్నితో క్రిందికి దిగివచ్చి మురికినంతా కొల్చివేశాడు, వచ్చి మానవ హృదయములో నివసించును. ఇప్పుడు లోకము విమోచింపబడిన వ్యక్తికై విమోచింపబడవలసి ఉండెను. అదే పద్ధతిని ఆయన వినియోగించును. నీటిలో ఆయన దానికి బాప్తిస్మిచ్చను. జల ప్రళయము నాశనము జరిగిన తర్వాత ఆయన రక్తమును దానిపైన చిందించను, దాన్ని శుద్ధీకరించి అది తనదని చెప్పుటకు అది ఆయనదే, నేను దాన్ని నీకిచ్చదను అని చెప్పుటకు సాతానును ప్రయత్నం చేశాడు. ఆయన చెప్పాడు, వద్దండి, నేనది కొంటాను అని అన్నాడు. ఒక సాక్షిగా ఉండుగాక ఆయన పైకెత్తబడ్డాడు ఒక చిహ్నముగా, అది ఆయన కొనియున్నాడను చిహ్నముగా, వేళ చెల్లించి కొన్నాడు. ఇప్పుడైతే అది అగ్ని బాప్తిస్మ ద్వారా దేవుని యొద్ద నుండి వచ్చిన పరిశుద్ధ అగ్ని ద్వారా వెళ్లవలసి ఉన్నది. తరువాత విమోచించబడిన వారు అందులో నివాసముందు కొరకై అందులో సమాధానముతో ఉండు కొరకై అది కొనబడినది. గమనించు, అగ్ని బాప్తిసము దాన్ని పాపము నుండి రోగము నుండి రోగముల నుండి శుద్ధి చేయుట కొరకై, పాపుల నుండి దయ్యము నుండి దాని యొక్క అన్ని అనుచరుల నుండి శుద్ధి చేయుట కొరకై. అగ్ని గుండములో అతడు పడవేయబడవలసి ఉన్నది. దేవుని ఎదురు వచ్చు పరిశుద్ధ అగ్ని దేవుని ఎదురు దిగవచ్చును, పరలోకముడు దిగవచ్చి దాన్ని కాల్చివేయును. గమనించు, నివాసం ముందు దేవుని కొరకై సంసిద్ధపరచుటకు, ఎందుకనగా దేవుడు వచ్చుచున్న నూతనమైన లోకంలో భూమిలో నివాసముండును. కారణం నీవు చెప్తావు దేవుడు ఆయన మానవ హృదయంలో నివసించును అని నీవు చెప్తావు. అయితే ఆయన పెళ్లి కుమార్తె ఒకటవుతారు, ఆయన పెళ్లి కుమార్తె ఒకటవుతారు. నూతనమైన లోకములో వారు వారి గృహములోకి వెళ్ళెదరు. ఒకే విధమైన విమోచన ప్రణాళిక విమోచించుటకు వినియోగించబడిను లోకమునకు అందులో నివసించు వ్యక్తులకు. చూశారా, హృదయము ఆ విధముగా శుద్ధి చేయబడవలసినది. పరిశుద్ధాత్మ అను వ్యక్తిలో దేవుడు దిగిరాక ముందు అనగా క్రీస్తు దిగి వచ్చి మానవ హృదయములో నివసించుట అది మొదటిగా పశ్చాత్తాపం చెందవలసి ఉన్నది. అది దేనికి సంబంధము కలిగినదో తెలుపుటకై మొదట ఆయన నామములో బాప్తిసం పొందవలసి ఉన్నది. ఆ తరువాత యేసు రక్తము చేత అది శుద్ధి చేయబడవలసి ఉన్నది. తరువాత పరిశుద్ధ అగ్ని పరిశుద్ధాత్మ దేవుని యొద్దు నుండి దిగివచ్చి పాపపు కోరికనంతటిని లోక స్వభావమునంతటిని లోకము యొక్క స్వభావమునంతటిని కాల్చివేస్తుంది. అందుచేత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వాడు తిరిగి బైబిల్ చెప్తుంది అది అసాధ్యమని. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు, అతడు పాపము చేయుటకు దారి లేదు. ఒకేసారి విమోచించబడిన వాడై ఉండి ఒక పాపి కగలుగుతాడు అతడు? నేను ఒకేసారి తాకట్టు కొట్టులో ఉండి తాకొట్టు కొట్టు బయట కూడా ఇలా ఉండగలుగుతాను? చూశారా, ఓహో, ఆయన మనలను ఆయన రక్తం వల్ల విమోచించాడు, ఆయన యొక్క ఆత్మ వలన మనలను శుద్ధి చేశాడు, తరువాత మనలో నివసించుటకు సంఘములో నివసించుటకు వచ్చాడు. సంఘ శాఖ కాదు, సంఘము. మనము నివసించు స్థలములను మనము తీసుకుంటున్నాము. జాగ్రత్తగా గమనించండి. జల ప్రళయములకు ముందు మారు మనస్సు, తరువాత నీటి బాప్తిసములోకి రాబడ్డాము, తరువాత క్రీస్తు వచ్చి శుద్ధీకరించుటకు దానిపై హక్కు కలిగి ఉండుటకు దానిపైన ఆయన రక్తమును చిందించాడు. తరువాత వచ్చేది ఇప్పుడు ఉన్నట్లుగా లోకం యొక్క వినాశనము, ఆకాశముల పైన పాపమంతా, ఆకాశ మండల మందలి శక్తుల యొక్క అధిపతి అతడు. దేవుని యొద్దు నుండి వచ్చు ఆశీర్వాదాలను అతడు నిలుపు చేస్తాడు, అడ్డు తగులుతాడు. అక్కడి నుండి మెరుపులుగా ఉరుపులుగా వచ్చి భూమిపై పడతవి, ఆకాశం నుండి వస్తవి. దెబ్బ దెబ్బలుగా వర్షపు కుదుళ్లు, తుఫానులు, భీభత్తమైన వర్షములు ఇలాంటివన్నీ పైనుండి వస్తవి. అవి సాతాను ద్వారా కలుగుతవి. అతడు ఆకాశ మండల శక్తులకు అధిపతి. గమనించు, సాతాను అది తీసుకుంటానికి ఎలాగూ ప్రయత్నించాడో చూడు. కొద్ది నిమిషాల క్రితము నేను చెప్పినట్లుగా దాన్ని కొనకుండగానే యేసుకు దానిని ఇచ్చుటకు ప్రయత్నం చేశాడు. తరువాత సాతాను ఇంకా వాదిస్తున్నాడు, ఎందుకంటే అది గుర్తింపు చిహ్నములుగా కేటాయించబడినది. అవునా? అయితే యేసు ఆయన చిందించిన రక్తము చేత దాన్ని కొని హక్కు గల యజమాని యొద్దకు దాన్ని తెచ్చాడు. అవును, ఆ విధంగా ఆయన మనల్ని కొన్నాడు, ఆయన రక్తం మనల్ని కొన్నాడు, ఆ విధముగా సంఘమును ఆయన కొన్నాడు. ఇప్పుడు దాని యొక్క అగ్ని బాప్తిసము అన్ని క్రిముల నుండి, దాని యొక్క రోగముల నుండి, అన్ని వ్యాధుల నుండి, చివరికి అన్ని ఆత్మ సంబంధమైన విషయాల నుండి దాన్ని కడుగుతుంది. అనగా మన వలన కూడా అదే విధముగా అది చేయును. మనల్ని కూడా దేవుడు నివాసమునకు దేనికై అది సంసిద్ధపరచుటకు రాబోతున్న ఈ గొప్ప యుగములో క్రొత్త భూమి. చూసారా, ఆయన ప్రజలకు ఆయన ఎలాగూ చేయును ఆ విధముగానే ఆయన దానిని విమోచించును. అదే విధముగా అన్నిటికీ అలాగే చేయును. ఆయన యొక్క విమోచన ప్రణాళిక అది. ఎందుకనగా ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క పద్ధతుల్లో అన్ని వేళలలో ఆయన అలాగే చేయుచుండును. ముందుగా నేను ఏ విధముగా చెప్పున్నానో మీకు అది తెలిపియున్నానో, అన్ని కలలలో దేవుడు మారడు. ప్రతి ఒక్క మార్గములో ఒక విధముగా అది తెలియపరచును. లోకము జల ప్రళయము కాలంలో ఉన్నప్పుడు ప్రవక్త అయిన నోహువు ద్వారా ఆయన మొదటి వర్తమానమును ఆయన తెలియచేశాడు. ఇప్పుడు నాతో ఎవరైతే కూర్చుని ఉన్నాడో అట్టి ప్రియ సహోదరునితో నేను మాట్లాడుచుంటిని నేను నేటి రోజు అతను అన్నాడు, సహోదరు అబ్రహాం, నీవు ఒకటి చెప్పావు, అది నన్ను ఎప్పుడు కూడా వణికింప చేస్తుంది. సహోదరుడా, ఏంటి అది అని అడిగా నేను. అతడన్నాడు, నీవు చెప్పినది ఇక్కడ ఉన్నది, అది నిజం. చిన్న మంద రాకరి దినాల్లో ఏ విధంగా చిన్న గుంపు రక్షింపబడగలుగుతుంది? వారము ఇరుకు, దారి సంకుచితము, దాన్ని కనుగొనే వారు కొద్ది మందే అని యేసు చెప్పింది మేము మాట్లాడుకున్నాము. గమనించు, బైబిల్ ఏమి చెప్పినదో, నోహు దినాల్లో ఉన్నట్లుగా అక్కడ 8 ఆత్మలే నీటి ద్వారా రక్షింపబడ్డారు. రాకరి దినమున అలాగే ఉండును. నేను అడిగాను, సహోదరుడా, అతడన్నాడు, జ్ఞాపకం, అక్కడ 8 ఆత్మలే ఉండేది, సగం పటం మాత్రమే నీకుంటుంది. అయినప్పటికీ కొనిపోబడిన గుంపుకు కాదు, తీసుకొనబడిన శేషమునకు నోవహు పొలికగా ఉండెను. జలప్రలయం రాకముందు సంఖ్యము, శ్రమలు మొదలగు వాటి నుండి వెళ్లదు అని చూపించుటకు ఒక్క మనుషుడైన హనోకు ఎత్తబడెను. హనోకు కొనిపోబడిన ఒక్క మనుషుడు. సంఘము సంఖ్య కావచ్చును, కాని పెళ్లి కుమార్తె చిన్న గుంపై పోనై ఉన్నది. అది పెళ్లి కుమార్తె అవుతుంది. సంఘము గంభీరమైన పెద్ద సంఖ్య కావచ్చును. అయితే పెళ్లి కుమార్తెని మీరు గమనించండి. మీరు 8 1 పోల్చండి, 8 తక్కువ అవుతుంది. పెళ్లి కుమార్తె సంఘము కంటే తక్కువ అవుతుంది. నీతిమంతుడే రక్షించబడ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? అది చేయుడికి ఎవరైతే బాగుగా ఎరుగుదరో సాగిపోండి. ఇలాగైనా చేయుడి వాక్యములకు బదులుగా ఎవరైతే సంఘ శాఖల నిబంధనలను పాటించకూడదురో వారెక్కడ నిలుతురు? ఆయనను క్రైస్తులుగా పిలువబడతారు, క్రీస్తు పేరు పెట్టుకుంటారు. నోవహు నిజంగా అక్కడ కొనిపోబడిన వారికి పోలికై ఉంటున్నాడు. జ్ఞాపకముచ్చుకోండి, నోహు బయటకు వచ్చినప్పుడు పాము అతనితో కూడా ఉన్నాడు. పాపం ఇంకా అక్కడ ఉన్నది. ఓడ ద్వారా పాపం అక్కడికి వెళ్లినది. అవిశ్వాసము, అనుమానము ఓడలోనికి వెళ్లిపోయినది. తీర్పుకు పైగా నిలిచినది. అయితే హనోకు ఓడ కంటే పైగా వెళ్లిపోయాడు. అతడు దేవుని సన్నిధానంలోకి వెళ్లిపోయాడు. అయితే నోహు వెళ్లి బయటికి వచ్చాడు. ఇంకా పాపమున్నది. 1000 లోకపు స్థితికి పోలిక అది. 1000 పాలన దాని యొక్క అంతము కాదు. 1000 తర్వాత ఇంకా కాలం ఉంటుంది. 1000 వ్యత్యాసపు మధ్య గల ఒక కాలము. అయితే క్రొత్త భూమి కాదు, కాదు కానే కాదు. గమనించు, కొద్దిసేపటి తర్వాత అందులోనికి మనం వెళ్దాము. చూడండి, భూమి విముక్తి చెంది తిరిగి తన యొక్క అసలైన యజమాని యొద్దకు తిరిగి చేరును. సాతాను యొద్ద నుండి ఆయన దానిని తీసుకున్నాను. నిన్ను ఏ విధముగా సాతాను యొద్ద నుండి ఆయన తీసుకున్నాడో అదే విధముగా ఆయన లాగవేసి సాతాను యొద్ద నుండి భూమిని ఆయన తీసుకున్నాను. బావి దగ్గరనున్న స్త్రీని సాతాను యొద్ద నుండి ఆయన ఎలాగూ తీసుకున్నానో అలాగూ. అక్కడ యాజకుడున్నాడు, అతడు దేవునితో ఉన్నాడని తలంచాడు. అతనికి ఏమీ లేదు. చూశారా? ఒక క్షణం మీ కొరకు అది నేను గీయాలనుకుంటున్నాను. ఇది మనము బహు విశదంగా వివరంగా పొందుకుందాము. ఈ ఉపదేశం కొరకై చాలా జాగ్రత్తగా గమనించుడి. ఇది ఇక్కడ ఇక్కడ దేవుడున్నాడు. దేవుడు ఆయన నిత్యుడు వాడు. అక్కడ ఆయన తప్ప మరొకరు ఉండరు. అయితే దేవునిలో ఆయనలో గుణ విశేషాల గుణగణాలు ఉన్నవి. ఇక్కడ ఇది వాక్యమునకు, దేవుని వాక్యమునకు పోలికయున్నది. అది శరీరధారి అయి యేసు అను వ్యక్తిగా మన మధ్య నివసించాడు. ఇక్కడ ఇతడు ఉన్నాడు. అతనిని ఇక్కడ ఇలాగూ ఉంచబోతున్నాము. ఇది బావి యొద్ద స్త్రీ. ఇతడు యాజకుడు, పరిశీయుడు. మీరేది చూస్తున్నారో ఇది తెరవబడిన నల్లబల్ల. కృపకు, రక్షణకు అర్థం. ఆది ఎందు వాక్యముండెను. ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించెను. 3 లేక 3 దశలు. మొదట అది గుణ విశేషమై దేవునిలో ఉండెను. అనగా ఒక మానవుడుగా ఆయన గుర్చి ఆయన ఆలోచన చేసెను. అది ఆయనలో గుండా పోనిచ్చి యేసు వరకు వచ్చెను. ఇప్పుడు అక్కడ మీరు ఎప్పుడైనా ఉన్నట్లయితే అప్పుడే ఆయనతో మీరు ఉండి ఉంటుంది. ఎందుకనగా ఒకే ఒక నిత్య జీవం ఉన్నది, అది దేవుడు. మరి మీరు ప్రారంభములో దేవుని యొక్క భాగమై ఉండవలసి ఉన్నది. ఇక్కడ మీరు ఎన్నుకున్నది కాదు, ఆయన మిమ్మును ఏర్పరచుకొనెను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వచ్చెదరు. ఇక్కడ యాజకుని వైపు చూడండి. ఇక్కడ క్రింద భాగము మనము చూస్తున్నాము. ఇక్కడ అతని యొక్క గత జీవితము, అది గతమును చూస్తున్నది. గతములోని అతని ముందు నిన్న ఏర్పాటు, అది పాపభూయిష్టమైనది. ఇక్కడ నరకము, ఇక్కడ క్రింద భాగము. ఇందులో ఇది ఇక్కడున్న భాగము నల్లబల్లె వల్లే కనిపించేది. అది అతని యొక్క పవిత్రతను చూయిస్తుంది. అతడు యాజకుడై ఉండెను. అతడు గౌరవప్రదమైన మనుష్యుడు. అది దీనిని చూయిస్తున్నది. అతడింకా మంచి వ్యక్తి కూడా ఉండవలసి ఉన్నది. లేదా అతడు యాజకుడు కాలేడు. అతడు ఎలాగో దాన్ని పొందుతున్నాడో చూడండి. అది జ్ఞానయుక్తమైన పాండిత్యము. ఏ చిన్న స్త్రీ ఇక్కడ పైన, ఆమె మొదటి జీవితము, ఆమె వేషయ్య ఉన్నది. ఆమె అంతా కొట్టబడి ఉన్నది. అయితే ఆమె యొక్క హృదయం లోపల ఇక్కడ కొద్దిగా గ్రహింపు కలిగి ఉన్నది. మెస్సయ్య వచ్చునని నాకు తెలుసు. గమనించారా, చూసారా, అది అక్కడ ఉన్నది. గమనించు, యేసు వచ్చి వాక్యమును ప్రత్యక్షపరిచినట్లయితే, ఎందుకనగా హృదయములో ఉన్న తలంపులను వాక్యము వివేచించును. హెబ్రీ 4 చెప్పినట్లు అది ఉండును. 4:12 ఆయన అలాగుండును. వాక్యము హృదయం యొక్క ఆలోచనలను శోధించును. ఆయన మనిషి కుమారుడుగా ప్రవక్త వచ్చెను. ఏమి జరిగినది? ఈ యాజకుడు కేవలము జ్ఞానయుక్తమైన పాండిత్యం చేత అది దయ్యం అని అన్నాడు. ఎందుకంటే అదే అతని యొక్క సంఘశాఖ పిలిచినది. చేయుటకు అదేమి చేసింది? అతనికి ఇలాంటి ప్రాతినిధ్యం లేదు. కాబట్టి అది అతన్ని నలుపు చేసినది. అయితే ఈ చిన్న స్త్రీ సమర్పణ చేసుకుంటూ ఏమీ లేదు. ఆమె ఎంతగానో మురికితో, ధూళితో ఉండిపోయినది. అయితే గమనించు, ఆమె యొక్క హృదయాంతరంగమందు ఆమెకు ప్రాతినిధ్యం ఉండి ఉండెను. చూశారా, అటు తరువాత ఇది శరీరధారేవుట కొరకై ఆమె ఎదురు చూచుచుండెను. ఆయన చెప్పాడు, వెళ్లి నీ భర్తను తీసుకుని ఇక్కడికి రా అని ఆయన చెప్పినప్పుడు, అయ్యా నాకు ఎవరూ లేరు అని ఆమె చెప్పినది. అన్నాడు, నీవు సత్యమే చెప్పావు. ఎందుకనగా నీకు 5 ఇప్పుడు నీవు కలిగిన్నవాడు నీవాడు కాడు. నీకు 5 నీకు 6 గుర్తింపు చేస్తుంది. అయ్యా అని ఆమె అన్నది, నీవు బయల్జెబూబు అని కాదు, నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను. క్రీస్తు అనబడి మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదాము. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇది చేయను, నేనే ఆయనను అని ఆయన చెప్పాడు. ఇలా అనుమానం లేదు. నీవు దాని వివరణ చేయనవసరం లేదు. అది ఆమె చూచినది, ఆమె అది నమ్మినది, ఆమె వెళ్లిపోయినది. ఎందుకని? ఆమెకు అది చేసిందెవరు? అది ఆమెను విమోచించినది. ఇప్పుడు గమనించు, ఒక విమోచకునుగా ఆయన వచ్చాడు. అవునది నిజమేనా? విమోచనగా అర్థమేంటి? తిరిగి తెచ్చుట. ఎందుకని ఆయన యాజకుని తీసుకునలేకపోయాడు? అతడు అక్కడ లేడు, అక్కడ లేడు. చూశారా, అతనికి ఎటువంటి ప్రాతినిధ్యము లేదు. ఏదైతే పడిపోయినదో దాన్ని విమోచించుటకు ఆయన వచ్చాడు. పడిపోవుటలో ఆ అమ్మాయి ఎడల ఇది మిశ్రితమైపోయినది. అయితే భూమికి పునాది వేయకముందే దేవుడు ఆయన ఆలోచనలో ఆమెను ఉంచుకొని ఉండెను. ఆమెను శుద్ధీకరించుటకు ఆయన వచ్చెను. అవునా? తరువాత ఆమె నిత్య జీవాన్ని కలిగి ఉండెను. అవునా? యాజకుడైతే అతనికి అది ఏమి చేసినది? ఆది అతన్ని నేరుగా తన యొక్క అంతమునకు పంపివేసినది. ప్రారంభంలో అతనిలో ఏమీ లేదు, కేవలము జ్ఞానయుక్తమైన పాండిత్యం మాత్రమే. స్నేహితుడా, ఇప్పుడు విను, నీవు పొందుకున్నది కేవలము ఒకే ఒక జ్ఞానయుక్తమైన పాండిత్యమైనట్లయితే దానికి వ్యత్యాసమైనది ఒకటి పొందుకో. నీవు ప్రాతినిధ్యం పొందకుండా దాన్ని నీవెన్నడూ పొందలేవు. ఆ హేతు చేతనే నీవు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నీవు రావలసి ఉంటుందని నేను నమ్ముతున్నాను. వాక్యము జీవించుచు ప్రత్యక్షమైనది. ప్రారంభంలో ఆయన ప్రవక్తల ద్వారా ఆయన మార్గమును ఆయన తెలియజేస్తున్నాడు. గమనించు, ఇలాగూ ఆయన ఎన్నడూ అది మార్చలేదు. రక్షణ, ఆయన మనిషిని నీతిమంతునిగా అంగీకరించాడు. అతని శుద్ధీకరించాడు. పరిశుద్ధాత్మను అగ్ని పంపి అతనిలో ఉండి పాపం కాల్చివేశాడు. ఆయనకు ఆయనే అతనిలో నివసిస్తున్నాడు. భూమికిని ఆయన అలాగే చేయను. ఆ విధముగానే విమోచన ప్రణాళికలో ఆయన అదే విమోచింపబోతున్నాడు. అది మారు మనసు పొంది నీటిలో బాప్తిసం పొందినది నోహు చేత. యేసు వచ్చి దానిపైన ఆయన రక్తమును ప్రోక్షింపచేసి దాన్ని శుద్ధీకరించాడు. దానిపై అధికారము కలిగి ఉన్నాడని చెప్పాడు. రాబోతున్న కృత భూమిలో దానిలోని ప్రతి ఒక్క దయ్యాన్ని, ప్రతి క్రిమిని, ప్రతి వ్యాధిని, అక్కడున్న ప్రతి దానిని శుద్ధపరచి అది నూతనపరచుటకు, దాన్ని శుద్ధి చేయుటకు పరిశుద్ధమైన అగ్ని బాప్తిసము దానికి రావలసి కావలసి ఉన్నది. కృత ఆకాశమును, కృత భూమిని నేను చూచితిని, నీవు కృత వ్యక్తి అయ్యావు. ఆమేన్. ఏదో ఒక పాతదానికి అతికించుటి కాదు, సంఘములో చేరుట లేక కొత్త అధ్యాయాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయుటి కాదు. కానీ నీవు సంపూర్తిగా నిఖరమైన కొత్త వ్యక్తివి. దేవుడు పాత పురుషుని తీసుకుని అతని సంపూర్తిగా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ కాల్చివేసి ఆయనే వచ్చి నీ యొక్క ప్రాతినిధ్యాన్ని పంపివేసెను. పరలోకపు నా తండ్రి వాణ్ణి ఒక్కశిష్టి గాని ఎవడునూ నా ఎద్దుకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వత్తరు. మీరు అర్థం చేసుకున్నారా? ఒకే పద్ధతి, ఒకే మార్గము. ఖచ్చితంగా నీళ్ల నుండి సాతాను ఏ విధముగా తీసివేయబడుతుందో ఆ విధముగానే సాతాను భూమి మీద నుండి తీసివేయబడుతుంది. సాతాను కలవరపడడు లేక అతడు శోధించగలడు. అయితే తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి అతడు సమీపించలేడు. ఎందుకనగా భూమికి పునాది వేయబడినప్పటి నుండి దేవుడు అతని ముందుగా చూశాడు. అతని విడిపించుటకు యేసును పంపాడు. రక్తము అతని పక్షమున మాట్లాడును. అది దేవుని ద్వారా చూడబడకుండా అతడు ఎలాగూ పాపము చేయగలడు? ఆయనకు వినబడినది ఒకటే ఒకటి, అతని యొక్క స్వరము. ఓ ఆయన నీ యొక్క ప్రాతినిధ్యాన్ని చూశాడు. ఆమేన్. అది నిజం అవునా? అదే విధము ఏ విధముగా నీవు ఆయన యొక్క గుణ విశేషమై ఉన్నావో అలాగనే లోకము ఆయన యొక్క గుణ విశేషమై ఉన్నది. లోకము ఆయన యొక్క గుణగణమై ఉంటున్నది. ఎందుకనగా ఆది ఎందు అది దేవుని యొక్క తలంపై ఉన్నది. ఒక ప్రపంచము కలగాలన్నా, సింహాసనం పైన కూర్చోవాలన్నా, ఒక రాజు కావాలన్నా, ఒక విమోచకుడు కావాలన్నా, స్వస్థపరచవాడు కావాలైనా అది ఆయన యొక్క గుణ విశేషమై ఉన్నది. నీలో ఉన్న ఒక లక్షణం వల్లే, ఒక గుణం వల్లే, ఒక స్తంభమని నేను చెప్పలేను. స్తంభమును గుర్చి నేను తలంచు వరకు, అనిష్యుడని నేను చెప్పలేను. మనిషిని గుర్చి నేను తలంచే వరకు, నేను మనిషిని గుర్చి తలంచినప్పుడు అప్పుడు మనిషిని చెప్తాను. తలంపు నా యొక్క లక్షణం అవుతుంది, మరి ఉచ్చరణ మాట అవుతుంది. అవునా? యెషయా చెప్పినట్లు కన్య గర్భవతి అయి అని అతడు ఎలాగూ చెప్పగలిగెను? తలంపు అనగా ఏంటి? ఆత్మ వివేచన వచ్చినప్పుడు మీలో అనేకులు ఆశ్చర్యపోతారు. నేను మీకు చెప్పబోతున్నాను, చూడండి, నేను చెప్పేది మాట. అది నా తలంపు కాదు, ఎందుకంటే నాకు తెలియదు కనుక. దాని గురించి తలంచుడన్నది నాకు తెలియదు. నీవెవరినది, నీవెక్కడి నుంచి వచ్చినది నాకు తెలియకుండా నేను నీకేలాగూ చెప్పగలుగుతాను? నిన్ను ఏనాడు నా జీవితంలో చూడకుండా 10 సంవత్సరాల క్రితం నీవు చేసినది నీకు ఎలాగూ చెప్పగలను? ఇప్పటి నుండి 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ నీవు ఏది చేయదువో, నీవు ఏమి చేయదువో నేను ఎలాగూ చెప్పగలను? భవిష్యత్తు నాకు ఎలాగూ తెలుసు? అయితే అది ఒకరి తలంపై ఉన్నది. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. క్రీస్తులో ఉన్న మనస్సు మీలో ఉండనీయుడి. చూశారా? అది మీ యొక్క తలంపు కాదు, అది మీలో నుండి వచ్చు ఆయన యొక్క తలంపు. మీరు మీ యొక్క స్వంత మాటలను ఉచ్చరించట్లేదు, ఆయన యొక్క వాక్యములను మీరు ఉచ్చరణ చేయుచున్నారు. భాషలకు అర్థం చెప్పు విషయాలలో అనేక సార్లు సహోదరులు తబ్బిబ్బులు చెందటం అక్కడే. చూశారా? నిజము కాని విషయాలు వారు చెప్తారు, అది సాతాను అని వారు గ్రహించరు. దేవుని యొక్క తోటలో అన్ని వంటావు, ముగించే వరకు ఆగు, అది అవునో కాదో కనుగొను. గురుగులు గోధుమలు రెండు ఒకే పొలములు ఎదుగుచున్నవి, రెండు కూడా ఒకే సూర్యరశ్మి ద్వారా ఒకే వర్షము ద్వారా జీవించుచున్నవి. గమనిస్తున్నారా? మీలో ఒకడు ప్రవక్త ఉన్నట్లయితే ప్రభువుకు నేను మాట్లాడుచున్నాను, తెలుసుకునవలను. అతడు చెప్పింది జరిగినట్లయితే అది నాదేవుతుంది. గమనించారా? అతడు తన సొంతమును ఉచ్చరణ చేయట్లేదు, అతడు నా తలంపులను ఉచ్చరణ చేయుచున్నాడు. జరగబోతున్న నా యొక్క గుణములను ఉచ్చరణ చేస్తున్నాడు. అవి ఉచ్చరణ చేయుటకై అతని నోటిని నేను వినియోగించుకుందును. అతను చెప్పిన తర్వాత అవి తప్పక జరగవలసి ఉంటుంది. ఆకాశమును భూమి గతించదు కాని నా వాక్యం ఎన్నడూ గతించదు. యెషయా పలికాడు కన్య గర్భవతి ఎగును అని. అదంటే ఆమె గర్భం ధరించబోతుంది. దేవుడు ఏం చెప్తాడో ఆయన చేస్తాడు. ఓ, ఆయన యొక్క ప్రత్యక్షతలన్నీ ఆయన ప్రవక్తల ద్వారా తెలియచేయుట. ఎందుకనగా అది ఆయన తలంపులను తెలియచేసిన ఆయన గుణ విశేషాలు, గుణ లక్షణాలు అవి. ఇప్పుడిక్కడ ఆ చిన్న స్త్రీ, ఆమె ఆయన యొక్క గుణ లక్షణాలు ఒకటి అవునా? వెలుగుకు పోలిగ్గా అక్కడ యాజకుడు ఉన్నాడు. బైబిల్లో నుండి అతను నేర్చుకున్నాడు. దేవుడు దేవుడేవుడేనని అతను నేర్చుకున్నాడు. పరిశుద్ధత మంచిదని అతను నేర్చుకున్నాడు. దేవుని యొక్క నిబంధన ఉన్నదని అతను నేర్చుకున్నాడు. అది అతను నేర్చుకున్నాడు ఎందుకనగా ఒక జ్ఞానయుక్తమైన భావన వలన నేర్చుకున్నాడు. మరియు అతని క్రమమైన వంశావళి నుండే పుట్టి ఉన్నాడు. అతడు లేవీయుడు, అయితే జ్ఞానయుక్తమైన భావన వలనే అతడు ఎరిగి ఉన్నాడు. గమనిస్తున్నారా, ఏమి జరిగినదో దాన్ని బట్టి అతడు అది ఎరిగి ఉండెను. ఏమి జరుగుతున్నదో అట్టి దాన్ని బట్టి కాదు, ఏమి జరిగినదో దాన్ని బట్టి. ఏమి జరుగుతున్నదో అది అతడు ఎరిగి తెలుసుకున్నట్లయితే దాని గురించి అతని సంఘ శాఖ ఏమి చెప్పలేదు. కాబట్టి దాని గురించిన ప్రాతినిధ్యము అతనికి లేదు. అయితే దేవుని యొక్క ఆ గుణ విశేషమును రక్షించుటకు ఆ సమయమందు ఇక్కడ భూమి మీద విమోచకుడు ఉండి ఉండెను. ఆమె అది స్వీకరించినది. దానిని ఎన్నడూ ఆమె ప్రశ్న వేయలేదు. ఆమె అన్నది, మెస్సీయ వచ్చినప్పుడు ఆయన ఇది చేయును. అయిపోయినది. అది జరుగుట ఆమె చూచినది. ఆయన అన్నాడు, నేనే మెస్సయ్యాను కాబట్టి అది అయిపోయినది. ఎటువంటి సమస్య లేదు. ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఆమె వెళ్లిపోయినది, నేను ఎవరిని కనుగొన్నానో వచ్చి చూడండి అన్నది. ఈ క్రమను సాగుదలలో మనల్ని శుద్ధులుగా చేస్తున్నది, ఆయన నివాస స్థలమైన ఆలయముగా చేస్తున్నది. నీతిమత్వము, శుద్ధీకరణ, అగ్నితో బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసము, అది ఈ ఆలయమును, మన ఆలయమును శుద్ధి చేయును. కాబట్టి నీతి ద్వారా అది కడగబడినప్పుడు మునుపున లోకము కట్టడపు చట్టము పాడు కాలేదు. మునుపున్న లోకము గ్రహము యొక్క చట్టము, గ్రహణము యొక్క చట్టము, భూమి మీద ఉన్న మన్నంతా, దేవుడు భూమి పైన ఉంచినదంతా, మొదట ఉన్న లోకము నాశనమైనప్పుడు అది నాశనము కాలేదు. అయితే బైబిల్ చెప్తుంది అది నశించిపోయేను అని. అయితే చట్టము నశించిపోలేదు, కేవలము దానిపైన ఉన్న పాపము మరియు పాపులు నశించిపోయారు. కట్టడపు చట్టము అలాగే ఉండిపోయాను. అయితే బాప్టిస్ట్ వారైన మీరు, మెథడిస్ట్ అయిన మీరు దాన్ని గురించి తలస్తున్నట్టుగా కేవలము అది నీతిమత్వం అవుతుంది, నమ్మి ఉండి బాప్తిస్టం పొందితే అది చాలదు. తిరిగి మీరు లోక కార్యకలాపాల్లోకి నేరుగా వెళ్లిపోతారు. మీ తల వెంట్రుకలు కత్తిరించుకుంటా, పొట్టి చెడ్డీలు తొడుక్కున్నట తదితరమైనవి చేస్తారు. గమనిస్తున్నారా, ఇంకా ఏమి జరగలేదు. మీరు అలా వెనుకకు తిరిగి చూస్తారు, మీరు తప్పు చేశారని చూశారు. లోకానికి నీతిమత్వం ఏమి చేసినది? దానికేమి ఆయన చేయలేదు. అక్కడ ఎంత పాపం ఉన్నదో అంతే పాపానికి తిరిగి మొదలు పెట్టినది. ఒక మనుషుడు ఆ విధముగా చేస్తాడు, అతడు ముందుకు వెళ్లే కొలది అంతే అతడు చేస్తాడు. గొప్ప సువార్తగిన బిలిగ్రహం అదే విధమున అతడు చూడవలసి ఉన్నది. అతడు చెప్పాడు, నేను వెళ్లాను, 30,000 మంది మార్పు చెందిన వారిని సంపాదించాను. తిరిగి సంవత్సరం తర్వాత సంవత్సరం లోపుగా నేను వచ్చాను, 30 మంది కూడా నాకక్కడ లేరు. వారంతా వెనుకకు వెళ్లిపోయారు. చూశారా, ఖచ్చితంగా వారు మరుమనసు పొందారు. అనేక మంది వారు మరుమనసు పొందుకున్నారు నేను నమ్ముతాను, లేక వారిలో కొందరైనా. అయితే అది కాదు జరగవలసినది, అది ఇక్కడ రుజువైనది. కనుక మునుపున్న లోకం యొక్క కట్టడపు చట్టము నీతి మూలముగా నాశనము కాలేదు. లోకం మాత్రమే కడిగివేయబడినది, అది దాని యొక్క బాప్తిస్మను పొందుకున్నది. అది బాప్తిస్మము. అలాగున్నీ కట్టడపు చట్టము పని అది అగ్ని చేత కాల్చబడినప్పటికీ చట్టము పని మిగిలి ఉంటుంది. అది భూమిని నాశనము చేయదు. గమనిస్తున్నారా, అది కేవలము దానిపైన ఉన్న పాపమును నాశనం చేస్తుంది. ఇక్కడ గమనించుడి, మీలో కొందరు బైబిల్ విద్యార్థులు, ప్రత్యేకించి డాక్టర్ డేల్ నా వైపు చూస్తున్నాడు. గమనించుడి, ఇక్కడ పేతురు 2వ అధ్యాయంలో లేదు 3వ అధ్యాయంలో అతడు లోకము అని వాడుకున్నాడు. గ్రీకు పదము కాస్మోస్ అనగా లోకము యొక్క క్రమము అని అర్థము. భూమి గతించిపోవును, పంచభూతములు మెకుడుమైన వేంద్రముతో లయమైపోవును. చూస్తున్నారా, భూమి అనగా గ్రహము కాదు గతించిపోయేది. అయితే లోకము, కాస్మోస్, లోక క్రమము అనగా రాజకీయాలు, పాపులు, లోకపుకు పద్ధతులు, పాపము, రోగము, క్రిములు, చెడ్డదైన ప్రతిదీ గతించిపోవును. ఒకనాడు దేవుడు ఆకాశములను కదిలించను. ఇప్పుడైతే ఆయన భూమిని, ఆకాశములను వణికింప చేయడని ఆయన చెప్పుచున్నాడు. ఆయన భూమిని కంపింప చేశాడు. అంతకంటే ఈసారి ఆకాశములను ఆయన కదిలింప చేయును. అవును, ఎందుకనగా మనము చలనము లేని రాజ్యమును పొందబోచున్నాము. అది నిత్య రాజ్యము. అందులోకి అతడు ఎలా వెళుచున్నాడు గమనించుడి. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, గమనించుడి, మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, దాని మీదనున్న కృత్రిములు కాలిపోవును. గ్రహము లేక గోళము కాదు, అందులో ఉన్న కృత్రిములు, మనిషి యొక్క కార్యములు, అందులో ఉన్న రాజకీయములు, వారి యొక్క ప్రణాళికలు, వారందరి యొక్క సంఘ శాఖలు, మనిషి కల్పిత పద్ధతులు, అవి మండుతూ పోతుంటే దానితో సహా అన్ని పోతవి. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఇక్కడ మీరు గమనించారా, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. వినండి, భూమి అంతా కూడా అగ్నితో కాల్చబడుతుంది, మరియు భూమిలో ఉన్నటువంటి ఇంధనాలు రసాయనిక పరివర్తన చేసి అనగా దహన చర్య జరుగు వరకు వేడి చేయును, దాన్ని పేల్చివేయును. అది ఖచ్చితం. ఇక్కడ బైబిల్ చెప్తుంది, పేతురు చెప్పాడు, ఆకాశములు గతించిపోవును, భూమియు గతించిపోవును, మహాధ్వనితో గతించిపోవును, అంతటి పేలుడు ధ్వని సంభవించును. అయ్యో, ఎందుకనగా ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క గచ్చతీగ, ప్రతి ఒక్క ముళ్ళు అది చంపవలసబడి ఉన్నది. జరగవలసిన ప్రతి ఒక్కటిని అగ్ని దహించి వేయును. జ్ఞాపకముచ్చుకో, అది అక్షరార్థమైన కలసిన అగ్ని మాత్రమే కాదు, అది పరిశుద్ధ అగ్ని కూడా. చూస్తున్నారా, అది సాతాన్ను, అతని యొక్క అందరి అనుచులను, అన్ని దయ్యములను తీసివేయును. ఆకాశము భూమి రెంటిని ఆమేన్ గతించిపోవును. అన్ని క్రిములను, అన్ని పురుగులను, దానిపైన దాని చుట్టూనున్న అన్ని విధములైన ప్రకృతి ప్రాణములు, చిట్ట చివరి హెచ్టీఓ నీటిని పేల్చివేయును. దాని గురించి ఆలోచించే, ధ్వని గురించి మాట్లాడు. ఆయన ఆరుము తెలిపినప్పుడు ఇక్కడ ట్యూషన్ లో చిన్న ధ్వని ఒకటి, అది నీవు ఆలోచించే, దేశము చుట్టూ ప్రక్కలన్నింటిని కదిలింపచేసింది. సంభాషణకు ఒక కారణమైనది. ఈ భూమి తన బాప్తిస్తము అందు వరకు వేచియుండు. మీకు తెలుసా, ఒక మనిషి అగ్ని బాప్తిస్తం పొందినప్పుడు ఆ చుట్టూ ప్రక్కల పెద్ద ధ్వని జరుగుతుంది. ప్రజలు అలాగూ కేకలు పెడుతూ అరుపులు అరచుట ప్రజలు వింటానికి అది సిగ్గు అనుకుంటారు. భూమి తన యొక్క బాప్తిస్తం పొందే వరకు వేచియుండు. అవును, అది పెద్ద ధ్వనితో వెలువడించును. హెచ్టీఓ నీళ్లు. ఎందుకనగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రకటన 21 సముద్రమును ఇకను లేదు, అది వెలువడింప చేస్తుంది, ప్రేలిపోతుంది. ఇది భూమి యొక్క పైభాగం అంతా మార్చివేస్తుంది. ఆమె పగిలిపోయి ముక్కలుగా పేలిపోతుంది. బయటపడదంతా భూమి యొక్క ఉపరితలము దాని క్రింద 100 అడుగుల లోపల ఊరికనే సంపూర్తిగా కులిపోతుంది. వాతావరణము ఇప్పుడు భూమిలో ఉన్నదంతా వాయువులు ఎక్కడైతే దానిలో గమ్యము చేరుకోలేకున్నదో అట్టివి కనుగొనే ఈ క్షపణలు అక్కడ పైన పెద్ద సమూహము వారు చెప్తున్నట్లుగా అన్ని రకాలైన వాయువులు ఒక విధంగా పైన సమూహంగా అక్కడ ఉన్నవని వారు చెప్తున్నారు. అవి పగిలిపోతవి. దేవుని యొక్క పరిశుద్ధమైన ఉగ్రత దానిపైకి వస్తుంది. చూశారా, దాన్ని శుద్ధి చేస్తుంది, ఉపరితలమునంతా మార్చివేస్తుంది. మీలో అనేకులు ఎంతమంది ఈ మాటను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు, గ్రీకు భాష గతించిపోవుట అనున్నది. నేనది చూడవలసి ఉన్నది. నేను అనుకున్నాను, ఈ లోకము గతించిపోతుంటే అందులో మనం ఇంకా ఎలా జీవిస్తాము అని అనుకున్నాను. అయితే మీరు గమనిస్తే మీలో కొందరు గుర్తించుకోవాలనుకునే వారు, మీకై నేను ఉచ్చారణ చేస్తున్నాను, నేనది పలకలేను, PARERECHOMCA. ఏ విధముగా ఉచ్చారణ చేయాలో నాకు తెలియదు. ఆ విధముగా నేను చెప్పినట్లుగా ఒకదాని కొరకై ప్రేరణ నన్ను తాకినప్పుడు అప్పుడు ఆ మాటను గురించి తెలుసుకుంటానికి నేను వెనుకకు వెళ్తాను. ఇక్కడ మాటను పలకలేని దాన్ని, ఉచ్చారణ చేయలేను. అయితే దేవుడు ఇంకా మార్గమిస్తాడు, వెళ్లిపోయి మాట భావం ఏంటో తెలుసుకుంటాను, అప్పుడు పొందుకుంటాను, తిరిగి మరలా పొందుకుంటాను. చూశారా, ఆకాశములు భూమియు గతించును. ఈ పదం యొక్క అర్థం ఒక రూపములో నుండి మరి యొక్క దానిలోనికి వెళ్ళుట, గతించి పోవుట అని అర్థము కాదు. ఆంగ్ల పదము గతించిపోవుట అని అర్థం చుట్టున్నది, అది నిర్మూలమైపోవుట. అయితే హెబ్రీ పదము లేక ఇక్కడ గ్రీక్ లో గతించిపోవుట అని అర్థం కాదు. దాని యొక్క అర్థము ఒక దానిలోండి మరి యొక్క దానిలోనికి వెళ్లిపోవుట. చూడు, అయితే ఒక స్థితిలో నుండి లేక ఒక స్థానంలోండి మరి యొక్క స్థానంలోనికి వెళ్లిపోవుట. గమనించు, పావులు దీన్ని వినియోగించాడు. మీరిప్పుడు చదవాలనుకున్నట్లయితే గుర్తుంచుకొని తర్వాత మీరు చదవగలరు. తీతు 3:5 ఇదే మాటను పౌలు వాడుతున్నాడు. అర్థం మనిషి పునర్జన్మ. ఆ మనిషి పాపి నుండి పరిశుద్ధునిగా దాటిపోయాడు, సంపూర్తిగా నిర్మూలము కాలేదు. ఒక మనిషిడు మారినప్పుడు అతడు నిర్మూలము కాలేడు, అయితే అతడు మార్చబడిన వ్యక్తి అవుతాడు. అతడు ఏమై ఉండెనో అందులో ఉండి అతడు ఇప్పుడు ఏమై ఉండెనో అందులోనికి అతడు మార్చబడ్డాడు, సంపూర్తిగా నిర్మూలము కాలేదు. మత్తయి 19:28 యేసు అదే మాటను వాడాడు. 28:19 కాదు, ఇప్పుడు 19:28 ఆయన వారితో చెప్పాడు, నా యొక్క తండ్రి రాజ్యంలో పునర్జన్మ చెందిన వారై నాతో కూర్చుందరని ఆయన వారితో చెప్పాడు. చూశారా, మారుట, నీవు మారినప్పుడు అదే మాటను ఆయన వినియోగించున్నాడు. గాడిద పిల్లను గుర్చి ఆయన చెప్తున్నప్పుడు అదే ఆయన వినియోగించాడు. గాడిద పిల్లను విడిచిపెట్టి దానిని పోనీయుడి అని లాజరు యొక్క పునరుద్ధానమప్పుడు అదే విషయాన్ని చెప్పాడు. అతని విడిపించుడి, అతని మార్చుడి, అతడి కట్లతో కట్టబడ్డాడు, అతను వెళ్ళనీయుడి. అతని దాని యొక్క అర్థమేంటి? సాతాను యొక్క పట్టు నుండి భూమి విడిపింపబడును, అది విడిపింపబడును. అది రాజకీయముల నుండి విడిపింపబడుతుంది. సంఘ శాఖల మత పద్ధతుల నుండి అది విడిపింపబడుతుంది. దేవుని రాజ్యము కొరకు వినియోగించబడుటకు ఇక్కడ భూమి పైన దాని వ్యవస్థాపన చేయుటకై అది విడిపింపబడుతుంది. అయితే ఎంతకాలం సాతాను యొక్క చేతుల్లో ఉంటుందో, సాతాను భూమి యొక్క పరిపాలకుడు, దాని యొక్క హక్కుదారుడు, అది అతనికి సంబంధించున్నది. అయితే ఇప్పుడు క్రీస్తు దాన్ని విడిపించను. ఒకప్పుడు నేను అతని యొక్క ఆస్తినే ఇంటిని, అయితే ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఆ చిన్న స్త్రీ అతని యొక్క ఆస్తి, అయితే ఇప్పుడు కాదు. దాని యొక్క పట్టు నుండి విడిపించుటకై ఆయన వచ్చాడు. నా జీవితం పైన, నీ జీవితం పైన ఉన్నటువంటి సాతాను యొక్క పాపం యొక్క పట్టు నుండి ఆయన విమోచించాడు. ఇప్పుడైతే మనము అతని వారము కాదు. ప్రార్థనలో నేను ఇలాగూ చెప్పుచుండటం మీరు తరచుగా వినిందురు. దేవుని యొక్క ఆస్తి పైన నీ చేతులు తే అని చెప్పుట విని ఉంటారు. అవును, ఆమేన్. నీవు నీ స్వంతమైన దానిని అడుగుటకు విశ్వాసము కలిగుండు. అది నీ యొక్క హక్కులు. ఆమె పైనుండి నీ చేతులు తీ, అతని పైనుండి నీ చేతులు తీ. చూశారా, విశ్వాసము అది చేస్తుంది. అయ్యో, దాన్ని నిర్మూలం చేయటి కాదు, అయితే నీ చేతులు దానిపై నుండి తీ, దాన్ని విడుదల చేయుట, అది వెల్లనిచ్చుట, గతించిపోవుట. అది మారుతుంది. భూమి మారుతుంది, రాజకీయాలు మారును, మతములు మారును, సంఘశాఖలు గతించిపోవును, రాజకీయాలు గతించిపోవును, దేవునిక రాజ్యము వ్యవస్థాపన చేయబడును. యోహానులో మనము చదువుచున్నాము, ప్రకటనలోని యోహాను 6:14 చూడండి, చుట్టబడిన గ్రంథపు చుట్ట వలనై తొలగిపోయేను. బైబిల్ గ్రంథం చెప్తుంది, యోహాను చెప్పాడు, ఆకాశమండలము, ఆకాశము భూమి చుట్టబడిన గ్రంథపు వలనై తొలగిపోయేను. యోహాను ప్రకటన 6:14, ఆకాశములు భూమి గతించును అని యేసు చెప్పియున్నాడు. లేక మరో మాటల్లో, ఆకాశములు భూమి మార్చబడును. చూసారా, అదే యొక్క పదము అక్కడ మరలా వాడబడినది. లేదు, నిర్మూలము అవుట కాదు. అటు తర్వాత ప్రకటన 21:2-24, ఆకాశముల నుండి దేవుని యొద్ద నుండి నూతనమైన యెరూషలేము దిగివచ్చి ఈ భూమి పైన కూర్చునుట అతడు చూశాడు. అది నిర్మూలమైపోతుందని దాని యొక్క అర్థము కాదు. పద్ధతులు మారుతవి. దానియేలు అదే విషయాన్ని చూశాడు. రాయి లోకమును తాకుతుంది, చేతులతో చెక్కబడకుండా ఉండేది అది. రథం యొక్క అన్ని పద్ధతులు విరిగిపోయి ఎండాకాలమున నూర్చిడి కలములోని పొట్టుగా అయిపోగా గాలి దాన్ని పరగొట్టి వేసినది. రాయి తనకు తాను పెద్ద పర్వతముగా ఎదిగిపోయి భూమిని ఆక్రమించినది. కొద్దిసేపు ఇప్పుడు ఆ పర్వతమును గమనించు. ఆ పర్వతము భూమిని ఆక్రమించినది. ఇంకా మనం ఇక్కడ అక్కడ ప్రకటనలో గమనిస్తున్నాము, అది ఇలాగూ చెప్పబడినది, నూతనమైన భూమిలోని రాజులు తమ మహిమను ఘనతను అందులోనికి తెచ్చెదరు. ఈ భూమి పైన నూతన యెరూషలేము దిగివచ్చును. చూసారా, అది కేవలము మార్పు చెందినది. రూపములో నీవు ఒకే పురుషునివి, ఒకే స్త్రీవి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు అయితే మీరు గమనించుడి, అదేమి జరిగినది, అదేం చేసినది, అది పునర్జన్మ చెందినది. పాత బ్రతుకు గతించిపోయినది, పాత కోరికలు గతించిపోయినవి. నీవు ఇష్టపడే త్రాగుడు, దూషణలు, గడబిడలు, వేశ్యాగృహాలు, తిరుగులాటలు, అవినీతి పనులు, అలాంటివి చచ్చిపోతవి. అవునా? అప్పుడు నీవు సాతాను యొక్క సాధనము. ఇప్పుడు నీవు విమోచించబడిన వాడవు. లోకం ఆ విధముగా ఉండును. అదే విధంగా విమోచించబడిన క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి ఉండును. అదే విధముగా నీవు ఉంటావు. నీవు నూతన సృష్టివి. నీవు నూతన సృష్టివి అను గ్రీకు పదము ఎవరికైనా తెలుసు. ఆమేన్. అదే పాత ఆలయములో నూతన సృష్టి. హల్లెలూయా. ఇక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుడి. మహిమకరమైన విషయం, మంచిది. ఈ భూమి భూరాజులు పట్టుకును ఇప్పుడు మనము కనుగొందాము. తిరిగి మత్తయి 5:5 యేసు చెప్పియున్నాడు, సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరు. అది మరొక భూమి అని కాదు, అది అదే భూమి అవుతుంది. ముందుగా విమోచన ప్రణాళికను మీ ముందుకు తెచ్చుకుని నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇంకొకటి పొందుకున్నట్లయితే సరేనా, దానిపైన అగ్ని బాప్తిస్మము దాన్ని శుద్ధి చేయుటకు ఆయన యొక్క సాత్వికులు అందులో నివాసమునుటకు మాత్రమే. అవును, ఆయన సృష్టిని మనను అందులో నివాసమునుటకు మనలను ఆయన చేసినట్లుగా అందులోకి ఆయన రాకమునకు అగ్ని బాప్తిస్మము ఆయన మనలకు ఇవ్వవలసి ఉండెను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి నివసించును అగ్ని బాప్తిస్మము. ఆ తర్వాత అగ్ని బాప్తిస్మని పొందిన తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి వచ్చును. ఏంటి? అది చేస్తున్నప్పుడు వాక్యమునకు ప్రతికూలమైన ప్రతి దానిని నీలో నుండి అది కొల్చివేయును. అవును, వాక్యము తప్ప మరొకటి అది నమ్మదు, ఎందుకంటే అది వాక్యము కాబట్టి. చూశారా, చూశారా? అవునా? దాన్నే గత దినం మనం మాట్లాడుకుంటుంది, పరిశుద్ధాత్మక నిదర్శనం అంటే ఏంటి అని. అవును, పరిశుద్ధాత్మక నిదర్శనము నీవు వాక్యమును స్వీకరించుటవుతుంది. ఒక పద్ధతి కాదు, అయితే విషయముగా అర్థం చేసుకుంటా. వాక్యము వివరముగా అని నీవు ఎలా అర్థం చేసుకుంటావు? దాన్ని గమనించు, దానికది రుజువు అవుతుంది. అలాగా నేను చెప్తావు, అది చేయుడు నేను చూశాను, అది నేను చూశాను. అవును అవును, నాచు మొక్కలు అదే విధంగా జీవిస్తున్నవి. అవునా? అది నిండైన సంపూర్ణమైన వాక్యమై ఉండవలసి ఉంటుంది. పెళ్లి కుమార్తె ఒకటికై ఆయనలో నీవు భాగమై ఉండవలసి ఉన్నది. ఆయన వాక్యమై ఉన్నాడు. అవునా? ఆయనలో ఈ భాగమది. ఆయన పెళ్లి కుమార్తెని పిలిచినప్పుడు దినమునకు వాగ్దానం చేసిన వాక్యము, అందులో భాగమై ఉండు. మీరు అర్థం చేసుకున్నారా? దాన్ని పోగొట్టుకోవద్దు. గమనించండి, నిత్యత్వములో నిరంతరము జీవించుటకు యోగ్యమైన స్థలముగా దానిని ఆయన చేయును. గమనించుడి, దీనికిది వివరణ కాదు. ఈ యొక్క 1000 ఏళ్ల పాలన, 1000 సంవత్సరాలు అది క్రొత్త భూమి కాదు. గమనిస్తున్నారా? 1000 ఏళ్ల పరిపాలన వేరొక పరిపాలన, దాని నుండి మనం వెళ్ళినది 1000 ఏళ్ల పరిపాలన. అయితే అది నూతనమైన భూమి కాదు, నూతనమైన ఆకాశము కాదు. కాదు కాదు, అది కేవలం విశ్రాంతి స్థలము. చూశారా? ఒక విశ్రాంతి సమయము, నూతన ఆకాశములు, నూతన భూమి కాదు. మీరు గమనించుడి, 1000 సంవత్సరాల కాలంలో అందులోకి మనము వెళ్ళినటువంటి విషయాలుంటవి. అది ఒక పోలిక, పురాతన 7వ దినం వలె అది ఒక పోలిక. ఏదే నుండి బయటికి వచ్చినట్లు ఆయన లోకము చేసిన తర్వాత, లోకము చేసిన తర్వాత 7వ దినము, 7వ దినము ఆయన ఏ దినంలో విశ్రాంతి తీసుకున్నాడు? 1000 సంవత్సరముల కాలము. చూశారా? ఇప్పుడు లోకమునకు సంపూర్తిగా 6000 సంవత్సరాలు. చూడండి, ప్రతి 2000 సంవత్సరములకు వినాశనము. అవునా? మొదటి 2000 సంవత్సరాలు జలప్రళయం వచ్చినది. దేనితో? ఆయన దానికి బాప్తిస్మిచ్చాడు, ఆయన నీటితో బాప్తిస్మిచ్చాడు. తరువాత 2000 సంవత్సరములు దాన్ని శుద్ధీకరించుకు యేసు వచ్చి దాన్ని శుద్ధి చేసి అది తనదని చెప్పి ఆయన సొంత రక్తము దానిపై చిందించాడు. అది తనదని చెప్పాడు. సరే, నేను మరలా వచ్చేదను. ఇప్పుడు రాజుతో రానివలే. 2000 సంవత్సరాలు ఆయన ఏమి చేయను? ఆయన వచ్చి ఆయన విశ్రాంతి కాలమును ఇచ్చును. ఆ తర్వాత ఆమెను కాల్చివేసి తన స్వంత వారికై దానిని కోరుకును, తన స్వంత వీపు దానిపై ఉంచును. గమనించు, ఈ 1000 ఏండ్లు అది సంపూర్ణమైన లోకము కాదు, అది 7వ దినమునకు పోలిక. అడి తర్వాత ధవల సింహాసనపు తీర్పు వచ్చును. చూస్తున్నారా? ఇంకా మనకు తీర్పు ఉన్నది. 1000 ఏండ్లలో మనకి ఇంకా సమయం ఉన్నది. అది ఒక రోజు, 1000 సంవత్సరములు. అది కాలం యొక్క నియమము. దాని నూతన భూమితో మిళితము చేయవద్దు, ఎందుకంటే అది అది కాదు కనుక. ఇది మీరు నాతో చెప్పవచ్చును, ఒకరు నాకు చెప్పవచ్చున్నట్టుకు ఇది భావించవచ్చును. అదే సహోదర అబ్రహాం, ఇప్పుడు నీవు ఏం చేయబోతున్నావు? నీవు నీ సంపూర్తి 7లోనే తిరుగుతావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు విధి విధానాలు సడలింపు చేయువాడవు. అవును, అది నేనే. దేవుడు కూడా అలాంటి వాడే అని నేను నమ్ముతున్నాను. గమనించుడి, నీవు విధి విధానాలు సడలింపు పోలికలు దారిలో నడుస్తావు. ఆ 7వ దినం వెనకాల ఏదైనా ఒకటి పెట్టగలిగినట్లయితే దేని నీవు పొందుకోబోతున్నావు? ఇప్పుడు ఎక్కడికి నీవు వెళ్లబోతున్నావు? మంచిదే, నీ అవధానమును ఒకదాని వైపుకు నేను మళ్లించబోతున్నాను. అవును అవును, కాదు నేను కాదు, నేనింకా విధి విధానాల సడలింపు బయట ఉన్నాను. ఇక్కడ మరొక లేఖనము నా ఎదు ఉన్నది, జ్ఞాపకించుకో. అదంతా దాని యొక్క ప్రతి ముక్క నెరవేరవలసి ఉన్నది. అవును సహోదర అబ్రహాం, ఆ 7వ దినపు అవతల, ఆ 7వ దినపు సబ్బాతు ఆవల నీవొకటి పెట్టుటకు ప్రయత్నిస్తున్నావు అని నీవంటావు. దేవుడు భూమిని చేసి 6 దినములు శ్రమపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నట్లుగా, అది కేవలము కాలం యొక్క పొలిక మాత్రమే. అయితే నేను ఇప్పుడే చెప్పినట్లుగా మనము నిరంతరము ఉండువారమవుతాము. కాబట్టి నీ పోలిక ఎక్కడా? నీవు పోలికలు పోల్చువాడవని చెప్పావు, కాబట్టి నీవు పోలికలు ఆవల నడవలసి ఉన్నది. లేదు, నేను చేయను. మనము చేయగలమో లేదో మనం ఇప్పుడు కనుగొందాము. లేవి కాండములోనికి వెళ్దాం. వెనుక లేవి కాండం 23వ అధ్యాయము. గతించిన ఆదివారం మనము ఎక్కడున్నాము? లేవి కాండములోనిది మీరు గమనించ ఆశిస్తున్నాను. ఇక్కడే నాకు ఏమి చెప్పబడినదో ఆ తలంపు ఇది. లేవి కాండము 23వ అధ్యాయము 26వ వచనము. జ్ఞాపకముంచుకోండి, 7 పండుగ దినములు బూరల పండుగ, పన్నశాల పండుగ, అల్లాడించు పండుగ, ఇవన్నీ ఏడు ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నవి. ఏడు సంఘ కాలములకు అవి పోలికలు మాత్రమే. ఒకదానికి మధ్య ఒకదానిని ఎన్ని సబ్బాతులు ఉన్నవో, ఒకదానికి మధ్య ఒకదానికి ఎన్ని సబ్బాతులు ఉన్నవో మీకు జ్ఞాపకముందా? గమనించండి, బూరలకును పెంతికోస్తుకు ఏడు సబ్బాతులు, అవి ఏడు సంఘ కాలములు మరియు ఏడు పండుగల దినాలు. ఏడు సంఘ కాలములకు పోలికలు. మీ సంఖ్యలు కదలచునుట కనిపెట్టుడి. సహోదర బ్రహం, నీవు నిలిపివేయవలసి ఉంటుంది. నీకు ఏడు నీ యొద్ద ఉన్నవి. మంచిది, ఆఖరి పండుగను మనం తీసుకుందాము. అది పన్నశాల పండుగ. ఇప్పుడు ఇక్కడ 36 వచనములు, ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి, మరి యొక్క పరిశుద్ధ సమయం వచ్చును, మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండదు. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. మనకు 8వ దినము ఉన్నది, 7 దినములు మాత్రమే. అయితే ఇక్కడ 8వ దినమును గురించి మాట్లాడుతున్నాము. పరిశుద్ధ సంఘముగా కూడుట, గమనించు, అందులో ఏ పనియూ చేయకూడదు. 8వ దినము ఏంటి? తిరిగి మొదటి దినము. ఎందుకని? అది నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతుంది. ఎటువంటి నిలుపు స్థలము లేకుండా చుట్టూ తిరుగుతుంది. ఆమేన్. మీరు దాన్ని గ్రహించారా? అది ఇంకా ఈ 8వ దినము కూడా ఆఖరి దినము పర్ణశాల పండుగ. ఆ తర్వాత గమనించు, ఆఖరి పండుగ దినము తర్వాత, ఆఖరు సంఘ కాలము తర్వాత, భూమిపైన ఆఖరు 7 దినములు పూర్తి అయిన తర్వాత, 1000 తర్వాత ఈ పరిశుద్ధ సంఘ కూటమి వచ్చును. జ్ఞాపకముచ్చుకో, ఇది పన్నశాల పండుగ. పన్నశాలలు కూడుకును స్థలములు. ఆమేన్. ఎక్కడ? 1000 పాలన సమయంలో. 1000 సమయంలో బైబిల్ చెప్తుంది వారు ఇండ్లు కట్టుదురు, వారు నివాసముందరు. అయితే కృత భూమిలో ఆయన ఎప్పుడో వెళ్లిపోయి స్థలమును సిద్ధపరిచాడు. అది కట్టబడి ఉన్నది. దాన్ని కట్టే విషయంలో మనమేమీ చేయనవసరం లేదు. ఆమేన్. అది నిత్యమైనది. ఓ, నేను వాక్యమును ప్రేమిస్తున్నాను. ఓహో, ఒక పరిశుద్ధ సమాజ కూటము. 8వ దినము రోజులు 7 మాత్రమే. తర్వాత తిరిగి మరల వచ్చినటువంటి మొదటి దినమైన 8వ దినమున, మొదటి దినమునకు మరలా వచ్చును. 8వ దినము పరిశుద్ధ సమాజ కూటము. గమనించుడి, 7 దినాలు పాత సృష్టికి, పాత లోకపు కాలమునకు మాత్రమే. 7 దినములు, అది 1000 విశ్రాంతి దినము. దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లుగా, 6 దినములు సంఘము శ్రమ పడినది, 7వ దినమున విశ్రాంతి. అయితే కాలం యొక్క సహజ స్థానము ఇంకా ఉన్నది. నేను నిత్యత్వాన్ని గురించి మాట్లాడలేదు. అయితే మీరు చూస్తే 8వ దినం అనేది వేరే ఏమీ లేదు. తిరిగి మొదటి దినానికి నీవు తిరిగి వెళ్తావు. చూసారా? మొదటి దినము, మొదటి దినానికి. సబ్బాతు గతించిపోవచ్చున్న పాత ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతున్నది. గతించిపోయిన దానిని సబ్బాతులు గైకుంట అవుతుంది, లేక నేను చెప్పినట్లు ఇంకొక దానిలోనికి మారుట అవుతున్నది. అది గతించిపోలేదు. పాత చట్టములో ఉండి అది మార్పు చెందుట, అనగా వారములో ఒక దినమును గైకునుట. యెషయా 19వ అధ్యాయము 28:19 అనుకుంటాము. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞే, కొంత ఇచ్చట కొంత అచ్చట, మేలైనది మేలైన దాన్ని చేపట్టుడి. నత్తి వారి ప్రజలతోనూ అన్య భాషలతోనూ నేను ఈ ప్రజలతో మాట్లాడుదును. ఇదే విశ్రాంతి. చూసారా? నీవు జీవములోనికి ప్రవేశించావు. ఒక దినమును కాని లేక ఛాయను గాని నిర్వర్తించడు కాదు. అక్కడ హెబ్రీ 4వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు, మీరు దినములను ఛాయలను తదితరమైన వాటిని ఆచరించుచున్నారు. మీ అనుభవాన్ని గురించి నేను భయపడుతున్నాను. చూసారా? మనము దినములలోకి క్రమంలోకి వెళ్లనవసరం లేదు. మీరు మన్నములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. దినములు కాలములోకి కాదు, మీరు నిత్యత్వంలోకి దాటి ఉన్నారు. అదే పరిశుద్ధ సంఘపు దినములు లేక సంఘపు దినము. గమనించు, గతించిపోయినటువంటి 7 దినములు లేదా నేను చెప్పినట్లుగా మరొక దానిలోనికి మార్పు చెందునది. నూతన సృష్టికై 8 దినములు వ్యవహరించుచున్నవి. చూశారా? పాత సృష్టికి కాదు, నూతన సృష్టి 8 దినములై ఉంటున్నది. ఎందుకనగా మన ప్రభు మృతుల్లో నుండి లేచినది 8వ దినమున. అక్కడే నీకు మరి యొక్క సంఘ నియామక దినమున్నది. పరిశుద్ధమైనది సబ్బాతులు గుచ్చి కాదు, కానే కాదు, లేక పన్నశాల పండుగ, ఈ యొక్క పండుగ మరి యొక్క పెంతికోస్తు పండుగ. మనము నీతిమంతులు కొట్టుకొరకై యేసు మృతుల్లో నుండి తిరిగి లేచిన 8వ దినమున 7 సబ్బాతుల తర్వాత, లేక 7 దినముల తర్వాత, 7 సంఘ కాలములు యేసు మృతుల నుండి లేచను 8వ దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. చూశారా, అదే 80వ దినము. చూసారా, నీవు కాలమును దాటిపోయి నిత్యత్వంలోకి వచ్చి ఉన్నావు. దినములు ఆచరించడం కాదు, సబ్బాతులు ఆచరించడం కాదు, అమావాస్యలను ఆచరించడం కాదు, అటువంటివి ఆచరించడం కాదు. అయితే గతించిపోయినది, నీ రూపము మారిపోయినది, నాశనమైపోవడం కాదు, మహిమ కలుగులు కాక, అయితే మరణములో నుండి జీవములోనికి దాటిపోవుట. ఓ, బైబిల్ గ్రంథం అది ఎంతగా మనకు బోధిస్తున్నది. చూసారా, ఒక దానిలో నుండి మరొక దాటిలోనికి, మరొక దానిలోనికి దాటిపోవుట లేక వెళ్లిపోవుట. సరే, దాటిపోవుట. పాత సబ్బాతు దాటిపోయినది. యేసు 8వ దినమున తిరిగి లేచాడు. అది గంభీరమైన రోజు, పరిశుద్ధమైనది. అది ఒక రోజు కాదు, ఎందుకనగా ఒక దినము, ఒక గాలము, ఒక కాలము గతించిపోయినది. అది నిత్యత్వంలోనికి దాటిపోయినది. చూసారా, అది నేరుగా మొదటి దినానికి గిర్రున తిరిగిపోయినది. అవును, నిత్యత్వం అనేది ఒక గుండ్రని వలయం వంటిది. దానికి నీవెక్కడా ఒక మూల ఉండుట కనుగొనలేవు. సంపూర్ణమైన గుండ్రని వలయములో నిలుపు స్థలమును నీవెక్కడ కనుగొనలేవు. నీవు వెళ్లిపోతూనే ఉంటావు. నీవు ఎంత దూరము వెళ్ళున్నది నాకు అనవసరం. నీవు ఇంకా ఇంకా వెళుతూనే ఉంటావు. నీవు ఇలాగ చుట్టూ తిరుగుతూ వెళ్తుంటావు. నేల గుండా నుండి వెళ్తావు, భూమిపైగా వెళ్తావు, భూమికి ఆవలు వెళ్తావు, ఇంకా వెళ్తూనే ఉంటావు. ఇక్కడ సృజించబడిన అన్ని కూడా తారుమారైపోయినవి. సాతాను వలన సృజించబట్టు కాదు, ఆ ఘనమైన బంగారు గంట మురిగినప్పుడు, బూర ఊదబడినప్పుడు రాలిపోతవి. ఏదేనో ఎక్కడైతే ప్రాముఖ్య స్థానం ఇవ్వబడినదో అక్కడ గతంలోని ఆరంభంలో నరుడు భూమిపైకి వచ్చి అతడు పడిపోయినప్పుడు చిన్న గొర్రెపిల్ల దాని యొక్క రక్తము చిందించను. అది ఘనమైన గొర్రెపిల్ల వచ్చి దాని యొక్క రక్తము చిందించుటను అది మాట్లాడుతుంది. కల్వరి సిలువను పరిగెత్తినది. అది పాత నిబంధనకు బంధమును కలిగి ఉండెను. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడిరో దాన్ని చూచిన కొరకు ప్రభు యొక్క రాకడప్పుడు ఈ యొక్క నూతనమైన ఏర్పాటు కాలములో నూతన భూపైన రక్షణం, పగ్గము, రక్తము, విమోచన శక్తిని గురించి నేను మాట్లాడుతున్నాను. అదే ఒక పద్ధతి ద్వారా మనిషిని, భూమిని విమోచించను, నిత్యత్వంలోనికి తిరిగి పైకెత్తును. అందుకై ముందుగా ఏర్పాటు లేని వాటిని, భక్తిహీనమైన ప్రతి వాటిని అగ్నిగుండము కాల్చివేయను. మీరు గ్రహించారా? గమనించుడి, 8వ దినము మన నీతిమత్వం కొరకై తిరిగి లేచాడు. నిత్యుడికి రాజు నిత్య జీవములోనికి బాప్తిసం పొందుట కొరకై నిత్య రాజ్యముతో వచ్చను. 7 దినములు కాదు, ఆ దినాలలో ఏ ఒక్కటితో కాదు, నిత్యముండు వచ్చుచుండు మరి ఒక దానికై అది మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్న ఒక లోకమైన ఒక నిరంతరముండు కాలమును గుర్చి మాట్లాడుతున్నది. గమనించుడి, 50 దినములైన తర్వాత, లేక అక్కడి నుండి 7 సబ్బాతుల తర్వాత, ఆ తర్వాత మరలా మరి ఒక పరిశుద్ధ సంఘపు దినము. ఏమి జరిగినది? పరిశుద్ధాత్మ పెంతికోస్తు దినమున దిగినది. 7వ దినమున లేక 8వ దినము లేక 8వ రోజు, 8వ దినమున దిగినది. 7 సబ్బాతుల తర్వాత ఖచ్చితంగా ఆయన యొక్క పునరుద్ధానం తర్వాత. చూశారా, కనుక అది తిరిగి 7 సార్లు అవుతుంది. తిరిగి వారములో మొదటి రోజునకు అది తెచ్చుటకు ఖచ్చితంగా. అవును, అక్కడేమి యొక్క పరిశుద్ధ సంఘపు దినమున్నది? అక్షార్థమైన వాటితో ఇలాంటి సంబంధము లేదు. దానికి ఆవల అది ఉన్నది. అది నిత్య జీవుతోనూ, ఏనాడు ప్రారంభము కాని ముందు ఏర్పాటుతోనూ దేవుని యొక్క రాజ్యములో అది ఉండును. ఏ దినమునకు కూడా అది ఏనాడు ప్రారంభము కాలేదు. ఏ దినాన నీవు రక్షించబడలేదు. నీవు ఎల్లప్పుడూ రక్షించబడ్డావు. ఆమేన్. కేవలము దాన్ని విమోచించిన కొరకే యేసు వచ్చాడు. అయితే నీవు రక్షించబడ్డావు ఆరంభమంది, ఎందుకనగా ఆరంభములోనే నీవు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు కనుక. ఒక జల్లి చేప ఎన్నడూ కూడా తలకప్ప కాలేదు. అతనితో కలిసి ఒకే నీటిలో ఉండవచ్చును. అయితే ప్రారంభం నుండి అతడు జల్లి చేపే. అయితే వల మాత్రమే అతన్ని పట్టుకున్నది. చూస్తున్నారా, అతని మొట్టమొదటి నుండి అదే అయ్యుండెను. మనం ఏర్పాటు కాలానికి ఆవలలేము. మనము అలా ఉన్నామా? మనము నేరుగా లేఖనములోనే ఉన్నాము. 50 దినముల తర్వాత అది వచ్చినది. చూడండి, 8 వారముతో లెక్కింపబడదు. చూడండి, అది లెక్కించబడలేదు. వారంలో 8 దినములు, నీవు అది చేయలేవు. గమనిస్తున్నారా? ఎందుకనగా వారంలో కేవలము 7 దినములు మాత్రమే ఉన్నవి. నీవు ఏ విధంగా అనుకుంటే అలాగూ లెక్కపెట్టు. ఆదివారం వారానికి మొదటి దినము. చూడు, నీవు 7 లెక్కపెట్టు. ఆ తర్వాత తిరిగి వెనుకకు వెళ్లవలసి ఉంటుంది. తిరిగి మరలా ప్రారంభించడం. 7 లెక్కపెట్టు, వెనుకకు రా, తిరిగి ముందుకు వెళ్ళు. మనము ఇక్కడ ఈ అన్ని పోలికలలో గుండా జీవించాము. అయితే నీవు 8ని తాకినప్పుడు నీవు నిశ్చత్వంలోకి వెళ్తావు. నీవు నీతి క్రియల ద్వారా, చట్టాల ద్వారా, క్రమాల ద్వారా రావు. ముందు నిర్ణయాన్ని బట్టి నీవు వస్తావు. ఆమేన్. ఒక అసలైన పరిశుద్ధ సంఘపు దినము. చూశారా? 7వ సంఘకాలము, సంఘ కాలమును, పెంతెకోస్తు కాలమున మనము ముగించుచున్నాము. మీరు దాన్ని గ్రహించారా? మనము ఆ యొక్క పరిశుద్ధ సంఘపు దినములో ప్రవేశిస్తున్నాము. ఆ యొక్క నిజమైన, అసలైన, నిత్యమైన దానిలో మనం ప్రవేశిస్తున్నాము. ఎక్కడైతే సంఘము పిలువబడిందో అచ్చటకు ఒక నిలుపు స్థలమునకు కాదు, ఒక సంఘ శాఖకు కాదు, అయితే నిరంతరముండు వారి యొక్క రాజు యొద్దకు నిరంతరము ఉండుటి కొరకు వెళ్ళుచున్నాము. అవునా? అలాంటిది మనకెన్నడూ ఉండదు. దినములు, కాలములు అలాంటివి ఏమీ ఉండవు. నీవు ఎక్కడి నుండి వచ్చున్నావో అట్టి నీ నిత్యత్వంలోనికి వెళ్ళియున్నావు. ప్రారంభములో నీవు అక్కడే ఉన్నావు. అవును, నీవు నిత్య జీవాన్ని కలిగినట్లయితే అక్కడ ఒకే ఒక రూపం ఉంటుంది, అది దేవుడు. నీవు బహిర్గతము చేయబడిన గుణ లక్షణానివి. అవును, నీవు కానట్లయితే ఏ విధపు చేతులను నీవు అక్కడ ఉండవు. పరలోకమున నా తండ్రి వాణ్ణి ఆకర్షించగాని ఎవడనూ నా యొద్దకు రాడు. అవునా? ఏవి గతించిపోవును? ఈ పాతవన్నీ గతించిపోవును. అయితే ఇవి గతించవు. కాబట్టి అది నిత్య జీవాన్ని గురించి మాట్లాడును. పరిశుద్ధాత్మ నిత్యము ఉండును. అలాగైతే నీవు నిత్యత్వంలో ఉన్నావు. అక్కడ అన్ని సమయంలో ఉన్నావు. అయితే ఏమి జరిగిందో నీవు గుర్తించావు. చూశారా? మీరు నిత్యమైన సంకల్పము కోసము నిర్మాణమై ఉంటుంది. ఎందుకనగా మీరు దేవునిలో ఉన్నటువంటి ప్రత్యక్షపరచబడిన ఒక గుణలక్షణమై ఉంటుంది. అనగా నిన్ను గూర్చిన ఆ తలంపు నిన్ను వ్యక్తపరచను లేక బహిర్గతము చేసెను, మరియు నిన్ను బయటికి తీయుటకై, మరియు నిన్ను ఒక నరునిగా చేటుకొరకై ఆయన ఒక భూమిని చేసెను. పాపం వచ్చి ఆ మార్గమును తారుమారు చేసినది. ఎలాగైతేనేమి నీవు వచ్చావు, అయితే లోకముతో పాటు నీవు తప్పిపోయావు. కాబట్టి ఆయన వచ్చి నిన్ను విమోచించాడు. అనగా తెలియపరచబడిన గుణలక్షణమునైన తెలియపరచబడిన గుణలక్షణములకై వచ్చి నిన్ను విమోచించాడు. అలాగే ఆ విధముగానే ఈ భూమిని విమోచించుట. తర్వాత ఆయన యొక్క సంకల్పము జరిగిపోతుంది. చూశారా? ఓహో, హల్లెలూయా. ముందున్నది ఏంటో తలంచుట ద్వారా, ఓహో, అది నాకెంతో మెలుచి కురుస్తుంది. Ephesians 1:10 అది ఇలాగ చెప్పబడుతుంది. దాన్ని మీరు గుర్తు చేసుకోవాలనుకున్నట్లయితే Ephesians 1:10 అది ఇలాగ చెప్పబడుతుంది. ఒక ఏర్పాటు కాలము అది కాదు, ఒక 7వ దినమని కాదు, కాలం యొక్క సంపూర్ణము అని పిలువబడినది. కాలము సంపూర్ణమైనప్పుడు, అనగా కాలము నెరవేరబడినప్పుడు, ఇక కాలము లేనప్పుడు, అప్పుడు మీరు నిత్యత్వంలోనికి వెళ్తారు. 7వ సంఘకాలము ముగించబడిన తర్వాత అది అదే. లూథరిక కాలము ముగించబడినది, మెథడిస్ట్ కాలము ముగించబడినది, పెంతికోస్తు కాలము ముగించబడినది. ఇప్పుడు మీరు దేనిలోనికి వెళ్తున్నారు? నిత్యత్వములోకి. ఇక 7లు లేవు, ఇక 3లు ఉండవు, మిగతావి ఉండవు. వారు అవి నిత్యత్వంలో ఉన్నారు. సంఖ్యలు, కాలములు, తదితరమైన విషయాలు అనేవి ఎక్కడ ఉండవో అట్టి నిత్యత్వంలో ఉన్నారు. ఆమేన్. ఆహా, మీరది గ్రహించారా? ఇప్పుడు లేక కాలములు సంపూర్ణమైన తర్వాత పాపం అంతా పోయినది. వేండ్లలో ఆ గంభీరమైన ధవల సింహాసనం తీర్పులో అది తీసివేయబడినది. పరిశుద్ధాత్మ ఒక పోలిక అగ్ని ద్వారా లోకము బాప్తిసం పొందిన తర్వాత దాని యొక్క బాప్తిసము ఆకాశం నుండి దిగివచ్చిన అగ్ని ద్వారా జరిగినది. పాపమంతా పోయినది, అన్ని క్రిములు పోయినవి, అన్ని దయ్యాలు పోయినవి, అన్ని దయ్యాల శోధనలు పోయినవి, అంతా కీడుపోయినది. ఇప్పుడు పోలిక. తరువాత దేవుడు ఏం చేస్తాడు? ఆయన భూమి పైన కూర్చునగలుగుతాడు. గమనించారా? ఎందుకనగా పాపమంతా పోయింది కాబట్టి. అగ్ని చేత పరిశుద్ధాత్మ బాప్తిసము ఆయన నీకు అనుగ్రహించినప్పుడు అలాంటిదే ఆయన నీకు చేయును. ఆయన వచ్చి నీలో నివాసం ఉంటాడు. యేసుక్రీస్తుతో కలిసి మనము పరలోక స్థలంలో కూర్చునబెట్టబడతాము. ఎందుకనగా మనం ముందుగానే ఆయనలో ఉంటిమి కనుక. ఇప్పుడు మనము ఉందుము అని కాదు, మనము ఇప్పుడు యేసుక్రీస్తులో కూర్చుని ఉన్నాము. అందులోకి మనము ఎలాగూ చేరుతాము? ఒక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మ ద్వారానే. ఒక్క ఆత్మ వల్ల మనమందరము క్రీస్తులోకి బాప్తిస్మం పొందితేమి, దాన్ని ఇప్పుడు మనము కలిగి ఉన్నాము. క్రీస్తులో ఉందుము అని కాదు, ఇప్పుడు ఉన్నాము. మనలో ఉన్నటువంటి ఆత్మకు ఆయన మహోన్నతుడైన ఆత్మ సంబంధమైన రాజు. ఎందుకనగా ప్రారంభములో మనము ఆయనలో ఉంటివి కనుక. చూడండి, ఆదిలో దేవుడు నిన్ను గుర్చి ఆలోచన చేసినప్పుడు మరియు అలాగే ఇతరులను గుర్చి తలంచినప్పుడు, స్పర్శనీయత వలన తెలియబడినవాణిగా ఆయన తన్ను గుర్చి ఆలోచించినప్పుడు అది ఆయన యొక్క ఆలోచనలు. చూశారా? కాబట్టి ఆయన యొక్క ఆలోచనలను ఆయన యొక్క వాక్యం వల్ల తెలియపరచను. కలుగును కాక అని ఆయన పలకగా అది కలిగిను. కలుగును కాక అని పలకగా అది ఉండెను. తరువాత కొద్దిసేపటి తర్వాత కలుగును కాక అని ఆయనే చెప్పుచుండెను. ఎంతవరకనగా దేవుడు మాతో మాట్లాడవద్దు అని ప్రజలు ఒకఒక దినమును చెప్పు వరకు ఆయన చెప్పాడు, నేను వారితో ప్రవక్తల ద్వారా మాట్లాడతాను అని అన్నాడు. గమనించారా? ఇప్పటి నుండి నేను వారితో ప్రవక్తల ద్వారా మాట్లాడుతాను. ప్రవక్త చెప్పాడు, ఒకటి వచ్చును, ఒకటి ఉండును అని వచ్చాను, అది వచ్చాను, అది వచ్చాను, అది ఉండేను, అది ఉండేను. చూశారా? ఆ విధముగా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? కాలము సంపూర్ణమైన తర్వాత, కాలము సంపూర్ణమౌటకు వచ్చును, పాపము గతించిపోయినది. లోకము బాప్తిసం పొందిన తర్వాత, లోకం బాప్తిసం పొందిన తర్వాత దాన్ని యోగ్యత గల స్థలముగా చేస్తుంది. వ్యాధి ఉండదు, క్రిములు ఉండవు, ముళ్ళ తుప్పులు ఉండవు, గత తీగలుండవు, మరణముండదు, దుఃఖముండదు, గుండె జబ్బులుండవు, వృద్ధాప్యముండదు, మరణమునకు సానుకూలమైనది ఏది ఉండదు, ఏ పొరపాటు ఉండదు, అన్ని మంచివే, ప్రకృతి సంబంధమైనది లేదు, నిత్యమైనదే ఉండును. తరువాత ఆయన గుణ లక్షణాలు తెలియపరచబడును. ఎందుకనగా అది అక్కడే ఉన్నది. ప్రప్రదంగా ఆనభము అక్కడే, అదే ఆయన యొక్క తలంపు. అటు తర్వాత ఏం జరిగినది? ఆయన భూమి మీద ఇక్కడ ఆదాము హవ్వలను కూర్చునిబెట్టి, మీరిప్పుడు విస్తరించి భూమిని నింపుడి అని చెప్పాడు. వారి యొక్క శరీరాలు ఇక్కడే పడి ఉన్నవి. ఎందుకంటే నీవు భుజించి నీ శరీరమును తయారు చేసుకుంటేవి. ఆయన దాని చేయి మార్గము ఆ విధముగా ఉండను. అయితే పాపం వచ్చి ఆయన ప్రణాళికను అభ్యంతరపరచినది. ఏ విధముగా కాలము పరిభ్రమించునో అలాగే ఆమె దొర్లిపోయినది. అయితే యేసు ఏమి చేశాడు? దేవుడే దిగివచ్చి మానవుని రూపమున ఆయన బయలుపరుచుకున్నాడు. ఇక్కడే ఉన్నట్టుకు బదులుగా తన ప్రాణం పెట్టాడు. ఆయన రాజయుండును, కాని మిగతా వారిని విమోచించుటకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. మీరది గ్రహించారా? అదంతా జరిగిన తర్వాత అది వెనుకకు లాగబడినది. దేవునికి సంకల్పము నెరవేరినది. తిరిగి నిత్యుడుగు రాజు ఆయన యొక్క నిత్యమైన ప్రజలతో మానవ శరీర రూపమున బయలుపరచబడెను. ఆయన ఏ విధముగా అది కలిగి ఉన్నాడో అదే విధముగా పాపం తీసివేయబడినది, దయ్యం తీసివేయబడినది, ఇప్పుడంతా అయిపోయినది. అదేం చేస్తుంది? ఈ యొక్క భూమి ఇప్పుడు పరలోకము స్థాపనకు ఏర్పరచుకుంటూ, ఈ యొక్క భూమి స్థలము కాదు, కలేదు. దాని వైపు చూడు, పాపము అది శుద్ధీకరించబడవలసి ఉన్నది. ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా, ఏ వ్యక్తి అయినా, అబ్బాయి గాని అమ్మాయి గాని, అతడెవరైనా నాకు లెక్కలేదు, పరిశుద్ధాత్మను పొందకుండా వేదిక యుద్ధకు వెళ్ళుటకు లేదా క్రైస్తవుడు అని పిలుచుకుంటకు అతనికి అర్హత లేదు. నీవు దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని చేత శుద్ధీకరించబడినంత వరకు, పరిశుద్ధ అగ్ని చేత శుద్ధీకరించబడేంత వరకు కూడా ప్రభు రాత్రి భోజనమునకు లేక ఎటువంటి సంస్కారమునకు, పాద పరిచర్యకు లేక దేనికైనా నీకు అర్హత లేదు. అక్కడ పవిత్ర స్థలములో అక్కడ వేలాడుచున్న అగ్ని స్తంభమును ఆయనను మోషే కలుసుకున్నట్లుగా నీవు కలుసుకునే వరకు ఏ మనుషునికి నీ బోధించుటకు అర్హత లేదు. అక్కడే అతడు అతడెవరైనది, అతడెక్కడే ఉన్నది అతడు తెలుసుకున్నాడు. గమనించు, మనం ఏ విధంగా వెళ్తామో గమనించు. లోకము అగ్ని బాప్తిస్మం తర్వాత అన్ని క్రిములు చచ్చిపోతవి. పరలోకము భూమి మీద నివాసముటకు అది తగిన స్థలముగా చేస్తుంది. హోలిక ఇప్పుడు పరలోక స్థలములో క్రీస్తు యేసుతో కూడా కూర్చుండబెట్టబడుట. ఇక్కడ చిన్న స్త్రీవలే దీనిలో నుండి దాటి దేవుని యొక్క తెలియచేయబడిన గుణలక్షణంలోనికి వెళ్లిపోవుట. ఇప్పుడు మనము దేవుని యొక్క కుమారులమై ఉన్నాము అవుతాము అని కాదు, మనము దేవుని తలంపు యొక్క గుణ విశేషము. అవును, ఇప్పుడు నువ్వు చెప్తావు, ఇప్పుడు ఈ యాజకుని వైపు చూడు, అతడు దేవుని యొక్క కుమారుడు కాదా? అతడు కాదని అది రుజువు చేసినది. అతడు దేనిని గుర్తించలేకపోయేను? నేను బైబిల్ను నమ్ముతున్నానని అతడు చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడు. అయితే కాలం యొక్క వాక్యమును అతడు రుజువుపరచలేకపోయాడు. అతడు కేవలము అతడి వెనుక ఉన్న ఒక విధమైన గుంపు నుండి వచ్చిన జ్ఞానయుక్తమైన పాండిత్యాన్ని అతడు ఎరిగి ఉన్నాడు. అలాంటిదే ఈరోజు కూడా. చూశారా? అది బలమైనదే అని నాకు తెలుసు, అయితే అది సత్యము. ఆ దినానికి ఖచ్చితంగా పలుకబడిన వాక్యము అక్కడ ఉండేది. అతడు పండితుడైండి కూడా, అతడు పేరుగాంచిన వ్యక్తి అయింది కూడా, కానీ దాన్ని అతడు గ్రహించలేదు. ఎందుకని? అతడంత పండితుడని కాదు, అటువంటివి ఏమీ ఉన్నదని కాదు. అతడింకా ముందు నిర్ణయం యొక్క ప్రాతినిధ్యము కలిగి ఉండలేదు. అవును, కేవలం ముందు నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే దాన్ని చూడగలుగుతారు. వారు మాత్రమే చూడగలరు, కారణం నీవు మాత్రమే అది చేయగలవు. ఎందుకనక చూడు, అది ముందు ఏర్పరచుకున్న వారిని రుజువు చేస్తుంది. కారణం నీవు నిత్య జీవము కలిగినట్లయితే ఎల్లప్పుడూ కూడా నీవు దేవుని యొక్క భాగమై ఉండవలసి ఉంటుంది. ఎందుకనగా ఆయన మాత్రమే నిత్యము ఉండువాడు. మీరది గ్రహించారా? ఓహో, అది ఆలోచించు, గమనించు. ఘనమైన వేయేండ్లు ద్వారా ఏమి జరుగును గమనించు. పాపమంతా వెళ్లిపోతుంది. ఇప్పుడు వెయ్యేండ్ల పాలన ప్రవేశపెట్టబడుతుంది. పరిశుద్ధాత్మ తన యొక్క స్థానాన్ని స్వీకరించు సమయం ఇప్పుడే. మనలో ఆయన ఏ విధముగా చేసినో అలాగున మరణము నుండి జీవంలోనికి దాటుట, పరలోక స్థలములో ఆయన మహిమగల సన్నిధిలో క్రీస్తులో కూర్చుండుట, అప్పుడు చిట్టు చివరికి భౌతికమైన మరణము గతించిపోతుంది. ఇప్పుడు ఏ విధముగా ఆత్మ మరణము దాటిపోయినదో అలాగున దేవుని యొక్క భక్తుడు బాప్తిసం పొందుటకు ఆత్మ సంబంధమైన మరణము అనున్నది అలాంటిది ఇప్పుడు లేదు. అతడు చనిపోయిన వాడైనప్పటికీ అతడు బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరి ఎన్నడూ చనిపోడు. లేఖనమాంతా అది తప్పక నెరవేరవలసి ఉన్నది. అవును, నీవు చనిపోవు, నీవు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావు. ఒకటే విషయం, నీవు దాన్ని గుర్తించుటకు విమోచకుడు చేశాడు. నీవు ఎల్లప్పుడూ అదే అయ్యున్నావు. ఆ కారణం చేత నీవు జీవిస్తున్న దినమును నీవు చూస్తావు. అది ఎంతమంది చూస్తున్నారు? మీ చేతులెత్తండి. అవునా, ధన్యవాదాలు మీకు. గమనించుడి, మనము జీవించుచున్న దినము నీవది గుర్తించుట. నీవు అరపులు అరిచినప్పుడు నీవు దాన్ని పొందుకున్నావు అని మెథడిస్టులు అంటారు. చాలా మంది అరుపులు లేక కేకలు వేస్తారు, దాన్ని వారు పొందుకున్నారు. ఎందుకోసం వారు చెప్తారు? నువ్వు భాషలు మాట్లాడినప్పుడు నీవది పొందుకున్నావు అని. చాలా మంది భాషలతో మాట్లాడతారు, దాన్ని పొందుకోరు. చూడు, ఏ విధముగా రకరకాలైన వాటిని ఆ పరిశీలు కలిగి ఉన్నారు. అయితే వాక్యం ప్రత్యక్షము కాగా దాన్ని వారు గుర్తించలేదు. గమనించారా? గమనించారా? నీవు పెళ్లి కుమార్తెవైతే పెళ్లి కుమార్తె భర్తలోని భాగమై ఉన్నది. నీవు దాన్ని గ్రహించు ఒకే ఒక స్థలము ఆ భర్తలో వాక్యములో ఏ స్థానములో నీవున్నది గుర్తించుట, లేదా పెళ్లి కుమార్తెగా నీవు గుర్తించలేవు. ఎంతమంది చూస్తున్నారు? చూశారా? చూశారా? నీ యొక్క స్థానమును నీవు గుర్తించవలసి ఉన్నది. వేరే వారిని నీవు గుర్తించలేవు. మోషే నోబహు వర్తమానంతో వచ్చినట్లయితే ఏమవుతుంది? నోబహు దానిలోని భాగమై ఉండెను, అయితే అది పనిచేయదు. మోషే యొక్క వర్తమానంతో వస్తే ఏమవుతుంది? అది పనిచేయదు. గమనించారా? అది వ్యత్యాసకరమైన కాలము, అది వ్యత్యాసకరమైన ప్రవచనము. అక్కడ వాక్యం యొక్క వ్యత్యాసకరమైన భాగము నెరవేర్పు కావలసి ఉండెను. వారంలో మరొక రోజు ఉంటున్నది కాదు. మంగళవారం యొక్క పని బుధవారం చేయటం కాదు, బుధవారం యొక్క పని బుధవారమే చేయవలసి ఉన్నది. చూసారా? శనివారం పని శనివారం పడి. అవునా? వారు గుర్తించారు, ఓ మోషే, మేము మోషేను కలిగి ఉన్నాము. ఆయన చెప్పాడు, మేము మోషేను ఎరిగినట్లయితే. ఆయన చెప్పాడు, మీరు మోషేను ఎరిగినట్లయితే నన్ను ఎరిగి ఉందరు. ఎందుకనగా అతడు నన్ను గుర్చి మాట్లాడి ఉండెను, మీ దేవుడిని యెహోవా నా వంటి ప్రవక్తను పుట్టించును అని. భావం అర్థం చేసుకున్నారా? ఓహో, చూసారా? ఆ తరువాత యేసు యోహాను 14 చెప్పాడు, ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఈ సంగతులను ఆయన మీకు జ్ఞాపకము చేయును. చూడండి, ఏ దినాన మీరు జీవిస్తున్నారో మీకు చూయించును. అటు తర్వాత ఆయన ద్వారా మీరు తెలుసుకును మరి ఒక విషయం, రాబో సంగతులను ఆయన మీకు చూయించును. గమనించారా? గమనించారా? తిరిగి ప్రవచనములో వెళ్ళుట ఆయన వచ్చినప్పుడు. గమనిస్తున్నారా? నూతన భూమిలో నూతన ఆకాశంలో తిరిగి ఎన్నడూ నలుపు కావు. ఈ నూతన ఆకాశం వచ్చినప్పుడు దయ్యము బంధించబడుతున్నది. సాతాను అతడు నేరములో మోపువాడు, ఇప్పుడు ఇంకా అతడు విడిపించబడే ఉన్నాడు. అయితే నూతన భూమిలో అతడు బంధించబడి అతడు అగ్ని గుండములో వేయబడతాడు, ఈ పరిశుద్ధ అగ్నిలో. ఆ తర్వాత ఈ నూతన భూమిలో కొద్ది నిమిషాలు ఇప్పుడు దాని వైపు చూద్దాము. ఈ యొక్క నూతన భూమిలో మేఘాలు ఇక నలుపు నలుపుగా తిరగవు. లేదు, అది శాపం ద్వారా కలిగినది. చూశారా? అగ్గుడైన మేఘాలుగా ఇక నలుపుగా మారవు. ఆ విధముగా మరలా ఆమెకు అడ్డంగా గాలులు వీచవు. లేదు, ఆమె ఎన్నడూ చెట్లను తుంచివేయదు, ఇండ్లను పడగొట్టదు, వస్తువులను తలకెదులు చేయదు. ఎదుపులు సాతాను ద్వారా వచ్చే ఉగ్రత అక్కడకు ఎన్నడూ రాదు. మరియు రహదారిన పైన ఉండు మనిషి చంపబడడు లేక భవనములు దహించబడవు. చూస్తున్నారా? లేదు, ఎన్నడూ ఉండదు. అక్కడ ఎటువంటి తుఫానులు నాశనాలు ఉండవు, లేక గాలివానలు భీకరమైన వర్షాలు రావు. ఇళ్లు కులిపోవు, చిన్న బిడలు చంపబడట మొదలగనవి అక్కడ ఉండవు, ఇక ఎన్నడూ ఉండవు. నాశనము చేయుటకు ప్రయత్నాలు చేయుట అది అక్కడ ఉండదు. సాతాను బయటికి త్రోయబడతాడు. ఇప్పుడు మనకు సమయమున్నదా? మనకు ఆలస్యము కాకున్నట్లు నేను లేఖను త్రిపుతున్నాను. నేను రోగుల కొరకై ప్రార్థించవలసి ఉన్నది. ఆకాశములు భూమి కలుసుకున్నది. దేవుడు మనుషుడు సమాధానపడ్డారు. ఒక పునరుద్ధరించబడిన ఏదేను ప్రారంభమైనది. చూశారా, శాపమంతా వెళ్లిపోయినది. పరిశుద్ధాత్మ నిన్ను అంగీకరించినప్పుడు ఎలాగో అలాగూ పాపం యొక్క శాపమంతా పోయినది. చూశారా, దాన్ని నీవు అంగీకరించిన అవసరం లేదు, అది నేను అంగీకరించినది. చూస్తున్నారా, ఎందుకనగా అది దేవుని యొక్క గుణము. చూడండి, అది పరిశుద్ధాత్మైనట్లయితే అర్థం దేవుని యొక్క ఆత్మ, అది యొక్క గుణము, దేవుని యొక్క తలంపు నిన్ను అంగీకరించినది. ఎందుకనగా ఆ ఉద్దేశం కొరకు నీవు నిర్ణయించబడ్డావు. చూశారా, నీవు పాపములో పుట్టితివి అయినప్పటికీ దేవుడు ఆ గుణమును కలిగి ఉన్నాడు. ఇక్కడ భూమి మీద నీవు నీవుగా తెలియపరచుకున్నావు. ఆయన దిగివచ్చి నిన్ను పట్టుకున్నాడు. చూశారా, నీవు వెనుక ఎక్కడి ఉన్నావు, నీవు ఎక్కడికి సంబంధించేటివో ఎక్కడి ఉన్నావు. చూస్తున్నారా, చూడు, పాపము తన బలమును పోగొట్టుకున్నది. అవునా, పాపం యొక్క కోరిక నీ హృదయంలోని వెళ్లిపోయినది. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినప్పుడు నీవు పునరుద్ధరించబడిన వ్యక్తివి. ఆ తర్వాత అదే విధముగా భూమి పునరుద్ధరించబడినది. అక్కడికి శాపాలు లేవు, తుఫానులు లేవు, వీధులు గాలులు లేవు, లేక గాలి వానలు లేవు. నువ్వు సమాధానపరచబడితే మనుష్యుడు దేవుడు కలుసుకున్నారు. క్రొత్త భూమి తిరిగి దాని యొక్క ఏదేను అందమును ధరించినది. నూతన భూమి ఆమె యొక్క అగ్ని బాప్తిసం తర్వాత విస్తరించినది. ఆలోచించు, ఆమె అగ్నిచే ముట్టడించబడి కలిపోయినది. భూతములు మహావీర్యముతో కలిపోవును. భూమి అందలి సమస్త కార్యములు దహించి వేయబడను. నీరంతయు పెద్ద ధ్వనితో పేలిపోవును. అది మంటలు రగులుకుని పేలిపోవును. ప్రతిదీ పేలిపోవును. అగ్ని పర్వతాలు బద్దలైపోయి వేల మైళ్ల గాలిలో చిందిపోయి మండుచున్న లావా గాలిలో చిందిపోవును. పాపం యొక్క ప్రతి దానిని, ప్రతి రవంతైన దానిని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శుద్ధి చేయును. అంతా దెయ్యమంతా బంధింపబడి అగ్ని గుండములో దహించు అగ్ని అయిన దేవుని ఉగ్రతయగు అగ్నిలో విసిరవేయబడును. నిన్ను నాశనం చేయనటువంటి ఎలాంటి క్రూరముఖము అక్కడ ఉండదు. పూల వనములలో నీవు రహదారి వెంట వెళ్ళినప్పుడు విషము గరళము కలిగి నీవైపు బుసకొట్టి నీకు కాటువేయు ఇలాంటి సర్పము అక్కడ ఉండదు. ఓహో, అది ఆశ్చర్యము కాదా? విను, సమాధి కొరకై చిన్న మంటిగడ్డ నిలబెట్టి పడియుండుట లేక నిలబెట్టబడియుండుట ఆ నూతన భూమిపైన నీ వెన్నడు చూడలేవు. అలాంటివి అక్కడ ఉండవు. మనుషుడు దేవుడు కలుసుకున్నారు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కలుసుకున్నారు. ఆకాశము భూమి ఒకదానికొకటి కౌగులించుకున్నవి. దేవుడు మనుషుల మధ్య నివాసం చేయుటకు దిగివచ్చున్నాడు. ఆయన మందిరం వారితో ఉన్నది. ఇక అక్కడ పాపముండదు, ఇక దుఃఖముండదు. తన బిడ్డ నిమిత్తమై తల్లి చెక్కిళ్లపైన అక్కడ కన్నీళ్లు బిందువులు ఉండవు. ఆమేన్. ఆ కృత స్థలం పైన అది అక్కడ ఉండదు. లేదు, అది విమోచించబడినది. అది ఆయనకు సంబంధించినది మరియు అందులో విమోచించబడినది ఆయన కొరకై ఉన్నది. చూశారా, చూడు, ఆ స్థలం యొక్క భాగాన్ని నీవు. అది నిజమేనా? ఆయన నిన్ను విమోచించినప్పుడు అట్టి దానితోని భూమిని ఆయన విమోచించను. తిరిగి మీరు ఒకటైపోయారు. ఓహో, అదెంత విషదమో చూడండి. నీవు విమోచించబడవలసి ఉన్నది. ఎందుకనగా దాని యొక్క భాగాన్ని నీవు. రక్తము నీ మీద చిందించబడినట్లయితే నీవు ఇంకా విమోచించబడలేదు. రక్తము నీ మీద చిందింపబడినట్లయితే నీవు ఇంకా విమోచించబడలేదు. నీవు పిలువబడలేదు. ఆ తర్వాత ఆయన దాన్ని శుద్ధీకరించును. అలాంటి దానికి ఆయన అగ్ని ద్వారా చేసినది. రక్తము కచ్చినప్పటికీ కూడా దేవుడు నివాసముడి కొరకై అది తప్పకుండా అగ్ని ద్వారా శుద్ధీకరించబడవలసి ఉన్నది. అవునది నిజం. సంభవనీయమైనదిగా దేవుడు ఆయన నివాసమును స్వీకరించాడు. దేవుని యొక్క రాజ్యం ఇప్పుడు భూమిపైన ఉన్నది. ఆయన పరిశుద్ధ హృదయాలలో ఉన్నది. ఆయన ఆరంభములో ఆరంభించినది అది ఆయన యొక్క గుణ విశేషాలే. ఇప్పుడు ఆయన గుణలక్షణాలు విమోచించబడినవి. దేనికి ఆయన ఎదురు చూస్తుంది? భూమిని విమోచించుటకు, ఆయన గుణలక్షణాలు దానిపైన పెట్టుటకు, ఆయన యొక్క ముందు నిర్ణయ ప్రణాళికను ఖచ్చితంగా నెరవేర్చుటకు. మీరు గ్రహిస్తున్నారా? గమనించుడి, ఎటువంటి సమాధులు ఉండవు, ఎటువంటి కన్నీరుండదు, ఎన్నడూ ఉండదు, ఎన్నడూ రక్తపాతం ఉండదు. ఒక కన్నీటి ధార వలె కాని రక్తం వలె కాని ఆమె ఎన్నడూ ఆమె తడబడదు. లేదు, ఇక యుద్ధాలుండవు. లేదు, వర్షకాలపు మేఘాలుండవు. ఆమె పైభాగాన ఎటువంటి మంచు చలిగాళ్లుండవు. ఇక ఎన్నడూ దానిపైన పడవు. వేడిమి గల సూర్యుడు లేడు. దానిపైన ఉన్న గడ్డి మారుట ఇక ఉండదు. హల్లెలూయా. చివరికి అడవి కస్తూరి పువ్వులే పుయ్యును. ఆ పాతదైన గడ్డగట్టిన ఎడారి ఒకనొక దినాన ఒక కస్తూరి వలె వికసించును. అలాగనే దేవుడు చెప్పినాడు. ఆమె విమోచించబడినప్పుడు, ఆమె అగ్ని బాప్తిసం పొందినప్పుడు అలాగూ జరుగును. ఇప్పుడు అక్కడ అన్ని విధాలైన ముళ్ళ చెట్లు, గంజి చెట్లు, ముళ్ళ జమురు చెట్లు అక్కడ ఉన్నవి. అలాగే ఆమెపైకి అగ్ని బాప్తిసం రాబోతున్నది. ఒక మనిషిని వలె అతని ద్వేషము అసూయ కక్ష అతనిలో ఉన్నప్పుడు అగ్ని బాప్తిసం వచ్చినప్పుడు అది దాన్ని శుద్ధిపరుస్తుంది. ఇక ద్వేషముండదు, ఇక ఏది ఉండదు. అది ఖచ్చితంగా దేవుని యొక్క నివాస స్థలమవుతుంది. జ్ఞాపకంచుకో, అది ఆయన దూరాన కలుసుకోబోతున్నటువంటి ఆయన ప్రాతినిధ్యం అవుతుంది. ఆమేన్. ఓ, అది కేవలం కథ కాదు, అది సత్యం. అదే దేవుడు ఏమి చెప్పినాడో అది 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 ఆయన ఏమిని వాగ్దానం చేసేదో అది అది పెళ్లి కుమార్తె ఎక్కడికి వెళ్తుందో అది. చెట్టు చివరకు ఎడారి కస్తూరి పుష్పం వల్లే పుష్పించును అని ఆయన చెప్పాడు. సతాను, పాపము, పాపులు ఎప్పుడు ఉండకుండా వెళ్లిపోతారు. అదంతా అయిపోతుంది, నిత్యత్వంలోకి కలిసిపోతుంది. తారుమారై పోయినదంతా ఒకనొక దినాన అక్కడ కూర్చున్న ఆ గంభీరమైన ప్రధాన దూత సతాను ఈ కీడంతయు చేశాడు. అతడు నాశనమైపోవును. బైబిల్ తెలియజేసింది మీకు జ్ఞాపకం ఉందా? ఆయన చేసినట్లుగా ఆ ఆత్మ చేయనట్లయితే చేయమని చెప్పినది. చివరకు ఆ ఆత్మను ఆయన పాడు చేయను, నాశనము చేయను అని. అయితే చూడండి, ఆయనకు ఆయనే నాశనము చేసుకోలేదు, దేవునిగానే ఉంటాడు. కాబట్టి ఆ ఆత్మ లోక సంబంధమైనదైతే అది నాశనము కావలసి ఉన్నది. అయితే అది నిత్యత్వానికి సంబంధించినదైతే, అనగా దేవునితో ఉన్నదైనట్లయితే దానికెన్నడూ ఆరంభం లేదు. ఎందుకనగా అది దేవుని యొక్క భాగము, అది ఎన్నడూ నాశనము కాలేదు. ఆమేన్. ఎంతటి మనోహరము, ఎంతగా కృతజ్ఞత చెల్లించవలసిన వారము. సంఘం అది చూడవలసి ఉన్నది. ప్రజలారా, ఇక్కడున్న మీరందరూ దీన్ని నేను చెప్పుకు ప్రయత్నం చేస్తున్నాను. దానిలో కొంత భాగాన్ని నేను వదిలిపెడుతున్నాను, ఎందుకనగా తిరిగి దానికి నేను రావాలని ఆశిస్తున్నాను. చివరికి ఇవన్నీ కూడా సాతాను, పాపులు నిత్యముగా అంతమైపోతారు. ఆ ఇక ఎన్నడూ ఉండరు, ఉండకూడదు. చూస్తున్నారా, సాతాను సృష్టిని చేయలేడు. అలాగైతే అతడు దేవుడు. చూశారా, అతన్ని సృష్టించబడిన దానిని, అతడు సృష్టించబడిన దానిని కేవలం తారుమారు చేయగలుగుతాడు. అవును, తారుమారు చేయబడినంతా తారుమారు అవుతున్నది. నిత్యత్వం అయిపోయినది, నివృత్తమైపోయినది. మరణము జీవం యొక్క తారుమారు. తారుమారు పోయిన తర్వాత మరణము ఇక ఉండబోదు. ముసలితనం అనేది మరణం యొక్క గుర్తు. ముసలితనం అయిపోయిన తర్వాత జీవం వస్తుంది. తారుమారు గుర్తులన్నీ అయిపోతవి. ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు పాపము యొక్క సూచనలు. భూమి వాటి ద్వారా శపించబడేవి, అవి గతించిపోతవి. దాని వల్ల వ్యాధి వస్తుంది, అది నివృత్తి అయిపోతుంది. మరణము నివృత్తి అయిపోతుంది, రక్తపాతము నివృత్తి అయిపోతుంది. ఆ మంటి పెడను పరిశుద్ధత తప్ప విమోచకుడు, పరిశుద్ధత తప్ప ఏది ముట్టలేదు. ఓ, ఆహా, నేనెంత ఆనందంగా ఉన్నాను. దేవుడు, ఆయన యొక్క సృష్టి, ఈ సృష్టిలోని సృష్టము ఆయన సొంత రక్తము చేత విమోచించబడును. క్రిములను చంపు ఆయన సొంత పద్ధతి ద్వారా, పాపమును చంపు ఆయన సొంత పద్ధతి ద్వారా, శుద్ధీకరించు ఆయన సొంత పద్ధతి ద్వారా శుద్ధీకరించును. సూక్ష్మ క్రిములను నశింపచేయు మిగతావి ఇలాగో మనకున్నటువంటి శుద్ధి చేయు శ్రేష్టమైనది అగ్ని. నీవు ఏదైనా తీసుకుని సబ్బుతో కానీ, చెప్పబడుచున్న ఈ రసాయనాలతో కానీ దాన్ని కడుగు, అది ఇంకా మురికిగానే ఉంటుంది. అయితే ఒక్కసారి దాన్ని కాల్చి చూడు. దేవుని యొక్క పరిశుద్ధమైన అగ్ని భూమిని, దాని రసాయనాలను కాలిస్తే ఇది జరుగుతున్నప్పుడు ఆయనతో కలిసి పరలోకానికి వచ్చు ఆయన పెళ్లి కుమార్తెను ఆయన పైకెత్తినప్పుడు ఒక నూతన ఆకాశం, ఒక నూతన భూమి తిరిగి భూమిపైకి తిరిగి వచ్చును. చలికాలపు చలి దానికి హాని కలిగించదు, ఎండాకాలపు ఎండ దానికి హాని కలిగించదు. ఎడారి కస్తూరి పుష్పములే పూయడు. పాపులు, పాపము ఇక ఉండదు, అయిపోతుంది. దేవుడు ఆయన యొక్క సృష్టి సృష్టములు ఎంతో పొందికగా మైత్రిగా కలిసి వసించును. ఎలాగూ ఆకాశము భూమి భార్యభర్తల ఇందులో క్రీస్తు సంఘము ఆ విధముగా ఉండదు. వారంతా లేక అవన్నీ ఒక గంభీరమైన విమోచన ప్రణాళికలో కలుసుకుని నేరుగా దేవుని యొక్క కవుట్లోకి తీసుకుని రాబడతారు. మీరు గ్రహిస్తున్నారా? నూతనమైన భూమిలో అక్కడ నూతనమైన పట్టణం ఉండును.
Now listen close.
ఓహో, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది మర్చిపోవద్దు. దానిని యోహాను 14లో యేసు చెప్పి ఉన్నాడు, ఆయన వెళ్లి సిద్ధపరిచెదను అని. మీ హృదయములను కలవరపండియకుడి. ఆయన వెళ్ళుచున్నప్పుడు నేను వెళ్ళుటకు ఒక కారణం ఉన్నది. మీరు దేవుని మీద విశ్వాసముచ్చి ఉన్నారు, నా ఎందుకు విశ్వాసముచ్చు అని ఆయన చెప్పాడు. ఆయన దేవుడని వారు చూడలేకపోయారు, కనుక అన్నాడు, మీరు దేవుని మీద విశ్వాసముచ్చి ఉన్నారు, ఇప్పుడు నా ఎందు విశ్వాసముచ్చుడి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచుకు వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి రాజ్యములో అనేక స్థలములు కలవు. ఈ యొక్క నూతనమైన యెరూషలేమును నిర్మాణం చేస్తూ క్రీస్తు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కదలవద్దు, ఇది పోగొట్టుకోవద్దు. ఏ దినమున క్రీస్తు నూతన యెరూషలేమును సిద్ధపరచుచు పరలోకములో ఉన్నాడు. ఏ విధముగా దేవుడు 6 దినాలు భూమి నిర్మాణం చేస్తూ ఉండినో, భూమిని 6 దినముల్లో చేశాడు లేక 6,000 సంవత్సరాలు. అతను చెప్పాడు, తెలియకుండా ఉండకుడి, లేఖనమందు మనమది చదువుచున్నాము, 1,000 సంవత్సరములు ఒక దినము అని. క్రీస్తు వెళ్లిపోయాడు, ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక స్థలమును సిద్ధపరచుట అనేక వేల వేల సంవత్సరం నుండి దాన్ని కట్టుబడి జరుగుతూనే ఉన్నది. నేను వెళ్లి స్థలము సిద్ధపరిచిన నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్లేదను. నేను ఎక్కడ ఉండేదనో మీరును అక్కడ ఉండేదరు. గమనించుడి, విమోచకుడు విమోచించబడిన వారు. ఇప్పుడు మనకి సమయముందా? సలోమోను చెప్పినది నేను ఇక్కడ గుర్తు పెట్టుకుని ఉన్నాను. ఈ అమ్మాయి పెళ్లి కుమార్తె, ఓహో, మనకది మనమది విడిచిపెట్టవలసి ఉన్నది, ఆలస్యమవుతుంది. చూశారా, నేనేది తిరిగి తీస్తాను. అతడు ఆమెను స్వీకరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అయితే ఆమె ఒక గొర్రెల కాపరి ఖరారు చేయబడిను, గొర్రె పిల్లవానికి ఖరారు చేయబడిను లేక ప్రధానము చేయబడినది. బహుశా కొందరు అనుకుంటారు అది అతడు పాడిన పాట అని తలస్తారు. కాదు, భూమి మీద దావీదు యొక్క సింహాసనమును సలోమోను స్వతంత్రించుకున్నాను. అయితే ఆ రాజ్యము గతించి పోనదని చూయించబడినది. పెళ్లి కుమార్తెతో క్రీస్తు యొక్క ప్రేమకు అది పోలిక. చూసారా, యేసు చెప్పినది గమనించుడి. యోహాను 14, వెళ్లి స్థలము సిద్ధపరచుట. ఓ, అది ఏ విధంగా కనిపిస్తుంది పెళ్లి కుమార్తె, అది ఏ విధముగా కనిపించుట అనేది మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దైవ సంబంధమైన శిల్పి ద్వారా అది చిత్రీకరించబడి సిద్ధపరచబడినది. ఏ విధంగా ఆ పట్టణము కనిపిస్తుంది? కొద్ది నిమిషాలు అందును గుర్చి మనం మాట్లాడుకోబోతున్నాము. దైవిక సంబంధమైన శిల్పి దాన్ని సిద్ధపరిచాడు, చిత్రీకరించాడు. చూడు, ఆయన యొక్క ప్రియమైన పెళ్లి కుమార్తె కొరకు ఆయన దానిని తన మృదువైన హస్తాలతో చిత్రీకరించాడు. అది ఏ విధంగా కనిపించడం కొరకు? ఒక పురుషుడు భార్యను చేసుకున్నప్పుడు ఆమె ఖచ్చితంగా ఎలా ఏ విధముగా ఆకర్షితురాలు కావాలో, ఆమె ఏది ఇష్టపడుతుందో, ప్రతి చిన్నది అలాగుండు కొరకు ఎలాగూ కట్టవలెనో అనుకునుచు, అది నీవు ఊహించగలవా? ఆమెన్. ఇప్పుడు దైవ సంబంధమైన శిల్పి నూతనమైన పట్టణాన్ని ఆయన పెళ్లి కుమార్తెతో ఎక్కడ నివాసముండవలెనో ఆమె యొక్క మనోభిష్టత కొరకై ఆయన రూపకల్పన చేశాడు. కంటికి కనబడదు, చెవికి వినపడదు, మనిషి హృదయానికి గోచరము కాదు అని అపోస్తులు చెప్పడంలో అతిశయోక్తి లేదే. ఒక క్షణం మనము దానిని లోతుగా పరీక్షించగలమో చూద్దాం, అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దైవ సంబంధమైన శిల్పి ఆయన యొక్క ప్రియురాలు కొరకు దీనిని రూపకల్పన చేశాడు. అవునా? ఓహో, దైవికమైన జీవితము కొరకు, దైవికమైన జీవమునకు ఎవరైతే ప్రధాత ఉన్నాడో, అట్టి దైవికమైన దేవుడు దైవికముగా ముందు నిర్ణయంలో ఉన్నటువంటి ఒక దైవికమైన గుణ లక్షణాల కొరకై దైవికమైన శిల్పి దైవ స్వభావంతో రూపించిన ఆ స్థలము ఇలాంటిదో. ఆ పట్టణము ఏ విధంగా కనిపించునో కదా, దాని గురించి ఆలోచించే జ్ఞాపకముచ్చుకో, అది పరలోకము కాదు సుమా. యోహాను చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూచితిని అని చెప్తున్నాడు. అది భూమిపైనే ఉండవలసి ఉంటుంది. అవునా? ఈ భూమి కాదు, గతించిపోనది, ఇది విమోచించబడిన భూమి. దేవుడు నూతనమైన తరమును పుట్టించదనని ఆయన చెప్పలేదు. ఇక్కడున్న వారిని ఆయన విమోచించబోతున్నాడు. నూతన తరమును ఆయన పుట్టించబోటం లేదు, ఇక్కడ ముందుగా ఉండిన దానినే ఆయన విమోచించును. ఆయన ఎటువంటి నూతనమైన లోకమును చేయబోట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి దానిని. ఆయన నీకు ఏ విధంగా చేసేదో ఆ విధంగానే ఆయన దానిని కాల్చి దాన్ని శుద్ధి చేయబోతున్నాడు. ఆయన యొక్క ప్రణాళికలు నిరంతరము నిలుచును. చూడండి, అది అలాగే ఉండబోతుంది. జ్ఞాపకముచ్చుకోండి, అది పరలోకము కావడం లేదు, అది పరలోకం నుండి దిగివచ్చుచున్నది. అది ఒక నివాస స్థలము, నివాసమున్నటువంటి ఒక స్థలము, ఆయన నివాసమున్నటకు తీసుకున్న స్థలము. పద్మస్వీపము ఇక్కడ ప్రకటన 21. అది దిగివచ్చుట యోహాను చూచుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చుచుట ఒక పావును వలె పరలోకం నుండి దిగివచ్చుట అతను ఎలాగూ చూచెనో పట్టణమును అతడు ఆ విధంగా చూచాడు. యోహాను ఆయన భూ సంబంధమైన గుడారంపైకి యేసు ఆయన భూ సంబంధ గుడారంపైకి ఇక్కడ దిగివచ్చాడు. పరలోకం నుండి దిగివచ్చాడు. యేసు బాప్తిసం తీసుకుని నేరుగా వెళ్లిపోయాడు. ఆయన ప్రవక్తను కలిసినప్పుడు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. ఆయన వాక్యమై ఉండెను. ప్రవక్త సంఘశాఖలను వాటన్నిటి తృణీకరిస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు. అతడు వాక్యము చూచినప్పుడు వాక్యము నేరుగా అతని యొద్దకే వచ్చెను. ప్రవక్త ఎంతో నివ్వెరిపోయాడు. నీ వల్ల నేను బాప్తిసం పొందవలసి ఉన్నది, నీవు నా యొద్దకు ఎందుకు వచ్చితివి అని అతడు అన్నాడు. ఇప్పుడు కానిమ్ము నీతి యావత్తు నెరవేర్చడం మనకు తగియున్నది, మనకు వర్తమానం తెలుసు అని అన్నాడు. నేను అర్పణను, అది కడగవలసి ఉన్నది. ఆయన అతన్ని నిలుపు చేశాడు. ఆయన నీళ్ళ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆకాశం తెరవబట్టి నేను చూచితని అని అన్నాడతడు. ప్రవక్త అది చూశాడు. పరలోకం తెరవబట్ట అతడు చూశాడు. పరలోకం మీద దిగివచ్చుట ఒక పావురము, పావురుకు ఆ కర్మన ఇక్కడ దిగివచ్చుట ఇది నేను విమోచించిన భూమి యొక్క నా భాగమై ఉన్నది. మరియు భూమి యొక్క ఈ భాగం నుండి మిగతా దాన్ని నేను విమోచించుదను, ఎందుకనగా ఈయన ప్రత్యక్షపరచబడిన నా వాక్యమయ్యున్నాడు అని ఒక స్వరం చెప్పెను. ప్రపంచమంతా ఉనికి స్థితిలోనికి వచ్చుటకు నా వాక్యము ద్వారా నేను పలికి ఉన్నాను. హెబ్రీ 11. అన్ని సమయాలలో సాతాను దానిని పట్టుకుని ఉండెను, అయితే దాన్ని విమోచించుటకు నేను వచ్చితని. దానిలోని ఎంతో భాగం ఆయన శరీరం అయ్యను, అందులో వసించుటకు నేను వచ్చుచున్నాను. పరిశుద్ధ పట్టణమగు నూతన ఋషులేము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె పరలోకం నుండి దిగివచ్చుట నేను చూచిదని అని యోహాను చెప్పుచున్నాడు. అదెక్కడ స్థిరత ఏర్పరచుకున్నది? అక్కడ భూమి మీద. అది ఎలా ఏర్పరచుకున్నదో ఖచ్చితంగా అలాగే. పరిశుద్ధాత్మ దిగివచ్చినటువంటి ఆ భూమి యొక్క భాగము యేసు. అవునది, నిజమేనా? ఆయన పైన నిరంతరము నిలిచిపోయాను. అది ఆయన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. అది ఎల్లప్పుడూ అక్కడే ఉన్నది. ఆయన దేవుడు ఒక్కటే, నిరంతరం ఉండుటకు. కాబట్టి నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము ఒక తూకచుక్క వల్లే లేక ఒక పావురు వల్లే పరలోకం నుండి దిగివచ్చి భూమి అంతటా విమోచింపబడిన వారి పైన దిగివచ్చుట యోహాను చూశాను. ఏమి చేయుటకు? భూమిని ఆయన దేని కొరకు చేసెను? అట్టి ప్రతి గుణ లక్షణమును అడుగుటకు. నిత్యత్వానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ అప్పుడు విమోచించబడతారు. ఆమె అగ్ని చేత కాల్చబడి శుభ్రము చేయబడుతుంది. యేసు ఆయన యొక్క 40 దినములు అరణ్యములో అగ్ని వంటి శోధనలో గమనించుడి. ఆ తర్వాత ఆయన పరిచర్యకై సంసిద్ధపరచబడ్డాడు. అది ఆలోచించి పరిశుద్ధాత్మ భూమిపైకి దిగివచ్చుట యేసు మరియు ఆ పరిశుద్ధ రక్తము. ఇప్పుడు గమనించండి, నేను మీ కొరకు చాలా లోతుగా వెళ్ళలేదనుకుంటున్నాను, అవునా? దేవుని వల్ల సృజించబడిన పరిశుద్ధ రక్తము జీవము, దేవుని యొక్క సృష్టికి ప్రారంభము ముందుగానే యేసు ఉండి ఉండెను. మీరు గ్రహించారా? దేవుడు సృష్టిలో చేశాను. ఆయన ఆత్మ. బైబిల్ చెప్తుంది దేవుని సృష్టికి ఆయన ఆది సంభూతుడు. ఆయన ఎలాగూ ఆరంభమయ్యాడు? స్త్రీ యొక్క గర్భములో. ఏది ఏదైనది ఇక్కడే సర్పం యొక్క సంతానమును చూడకుండా వారు ఏ విధంగా వారిని గుడ్డివారిగా చేస్తున్నారో చూడండి. హవ్వ ఇక్కడే భూమిపైన పెట్టబడి ఉండేది. సాతాను ఆమెను ముట్టక ముందు లేక ఏది జరగక ముందు అభివృద్ధి చెంది భూమిని నింపుడి అని దేవుడు వారితో చెప్పాడు. అవును, అయితే సాతాను ఇక్కడికి వచ్చాడు. అది ఆదాము యొక్క కుమారుడైతే అలాగైతే ఆదాము నేరుగా దేవుని యొద్ద నుండి వచ్చిన వంశావళి ఉన్నాడు. నీ తండ్రి స్వభావాన్ని మాత్రమే నీవు కలిగి ఉంటావు. నీవు తిరిగి జన్మించినప్పుడు నీ పరలోకపు తండ్రి స్వభావం నీవు కలిగి ఉంటావు. నీ పరలోకపు తండ్రి వాక్యం యొక్క గుణలక్షణము కలిగి ఉంటాడు లేక వాక్యము నీ తండ్రి యొక్క గుణము. అలాగైతే ఒక సంఘర్షక కొరక ఏ విధముగా దాన్ని నీవు తృణీకరిస్తావు? ఇది మీరు పోగొట్టుకున్నారని నేను ఆశపడుతున్నాను. అది దేవుని యొద్ద నుండి వచ్చినది. యేసు ఆయన ఇక్కడ దిగివచ్చుచున్నాడు. అక్కడ యేసు దేవుని యొక్క గుణలక్షణం. స్త్రీ ఆమె గమనించుడి, దేవుడు చెప్పాడు వారు ఇది చేసిరి కనుక నీ సంతానముకును సర్పము యొక్క సంతానముకును వైరము కలుగు చేసేదను. అవును, నిజమేనా? స్త్రీకి ఎటువంటి సంతానము అనగా విత్తనము లేదు. దాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసేవా? ఆమె పొలము విత్తనము కాదు. గమనించండి, సర్పము ముందుగానే అతని యొక్క విత్తనమును అక్కడ పెట్టినది. తరువాత స్త్రీకి విత్తనము లేకపోతే విత్తనము కొరకు లేక సంతానము కొరకు ఆమె అలాగే ఉండవలసి ఉన్నది. మీరు గమనించండి, ఇక్కడ లైంగిక సంపర్కము ద్వారా సాతాను ద్వారా వచ్చినది సర్పము, అనగా అది ప్రాకిడి జంతువు కాదు, కాళ్ళు కలిగి ఉన్నది. ఎందుకనగా అతని కాళ్ళు దాని నుండి ఊడిపోయినవి. అతడెంతో తెలివిగలవాడు. స్త్రీతో సమాన సైక్యత గల ఒకే ఒక జంతువు అది మాత్రమే. ఒక జంతువు యొక్క విత్తనము ఇప్పుడు అది చేయదు. ఇప్పుడు ఏదీ చేయలేదు. వారు ప్రయత్నం చేశారు, అది పనిచేయలేదు. చూడండి, మగదానిలో నుండి వచ్చిన విత్తనం యొక్క జీవము స్త్రీ లోపలికి వెళ్లదు, అది చేయదు. అయితే అది చాలా దగ్గర సంబంధం ఉన్నది. చూసారా, చింపాంజీ మానవునికి మధ్య ఆ జాతిని వారు తెలుసుకోలేకపోయారు. చూడు, అది పరిమాణం చెందుతున్నప్పుడు పక్షుల దగ్గర నుండి కోతులు మొదలగు వాటి వరకు చింపాంజీ వరకు ప్రతి ఒక్క దానిని చూశారు. చివరికి విఫలమైపోయారు. అది సర్పము పాము కాదు. అతని నుండి ప్రతి ఒక్క రూపము పోయినది. ఎందుకనగా అతను శపించబడ్డాడు. దేవుడు ఆదామును శపించలేదు. అదే విషయాన్ని అతడు చేసి ఉండవచ్చు. అయితే ఆయన భూమిని శపించాడు. ముళ్ళ తుప్పలు గచ్చ తెగలు. ఆయన హవ్వను శపించలేదు. అయితే ఆదాము ఆమెను ఏలును అని అన్నాడు. ఇప్పటి నుండి ఆమె ఏలాంటిది బోధించుటకు మరి దేనికి ఆమె ప్రయత్నించట్లేదు. ఆదాము ఆమె యొక్క పరిపాలకుడు, ఏలువాడు. నీవు బ్రతుకాలమంతా దుఃఖముతో నీ జీవితమును భూమి మీద గడుపుతావు. అయితే ఆయన చెప్పాడు, నీ సంతానమునకు వైరము పెట్టేదను. ఇప్పుడు ఆమెకు ఎటువంటి సంతానము లేదు, ఆమెకు ఉండదు. కాబట్టి ఒక సంతానమును ఒక విధముగా ఆమె పొందుకోవలసి ఉన్నది. దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు లైంగిక సంపర్కం వల్ల కాదు, అయితే సృష్టి ద్వారా ఇచ్చాడు. సర్పం యొక్క సంతానమును ప్రజలు చూడకుండా గుడ్డివారుగా చేయుట నీవు చూచుట్లేదా? అయ్యో, ఆదాముకు ముందే సాతాను అక్కడకు చేరుకున్నాడు. అదే సర్పం యొక్క సంతానము. అయితే ఆమె సంతానమును స్వీకరించినది. అది ఏమై ఉన్నది? దేవుడే. ఆయన దేవుని సృష్టికి ఆరంభము. శేతు పుట్టినప్పుడు లేక హెబెలు పుట్టినప్పుడు తన తండ్రి నుండి వచ్చిన వాడు అతడు. అతడు నీతిమంతుడు. శేతు కూడంతే. ఆ దుష్టుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఆ చెడ్డవాడు, దుష్టుడు, హంతకుడు, అబద్ధికుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చూశారా, అది ఎక్కడి నుండి వచ్చినది? అది ఒక సంతానమై ఉండవలసి ఉన్నది. ఎందుకంటే అతడు సంతానము, కయ్యును మనుష్యుడు. ఓహో, ఆ ప్రజలను గుడ్డివారుగా చేయువారు ఎక్కడి నుండి వచ్చారు? ఈ యుగం యొక్క దేవత వారిని గుడ్డివారినిగా చేసినది. ఏ మనుష్యుడు అది చూడలేడు. అది యేసు చెప్పుట్లో అని యేసు చెప్పుట్లో అక్కడ అతిశయోక్తి లేదు. గ్రహిస్తున్నారా? వారెందుకు అది చూడరు అని నీవంటావు. ఒకసారి యేసు ఆయన శిష్యులతో చెప్పాడు, పరలోక రాజ్య విషయంలో ఎరుగుట మీకు అనుగ్రహించబడినది వారికి కాదు. ఆ కారణము చేతనే మీరు 1500 మైళ్ల చతురస్రం నుండి వచ్చారు. అవునా? రాజ్యమును గుచ్చి ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడినది. చూడు, చిట్ట చివరికి వీరందరూ దక్షిణాఫ్రికా చుట్టుపక్కల నుండి వచ్చారు. పెళ్లి కుమార్తె రాజ్యములోకి వెళ్ళుటకు సిద్ధపరచుకున్న ఈ ఆలస్యపు గడియలో వచ్చిన్నారు. చాలినంత సమయం నాకు లేదు. గమనించండి, ఇప్పుడు గమనించండి, ఇక్కడ సర్ప సంతానమును అది ఏ విధముగా అది చేసినది ఇప్పుడు మీరు గ్రహించగలిగారా? అది సంపూర్ణమైనది. అవును, గడిచిన దినాన టూసన్ లో అక్కడున్న అతని వలె అతడు ఈ టేపు వినవచ్చునేమో. అయితే అతడు పురుషుడైనట్లయితే ఒకటి నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. అతను చెప్పినప్పుడు హవ్వ చెప్పినది, యెహోవా వలన నేనొక బిడ్డను పొందుకుంటుని లేక ప్రభు వలన నేనొక మనుష్యుని సంపాదించుకుంటుని అని ఆమె చెప్పిన దాని యొద్దకు వారు వస్తారు. అది ఖచ్చితమే. దేవునికి ఒక నియమం ఉన్నది. చూడు, నీవు ఒక విత్తనం తీసుకుని ఎక్కడైతే గోధుమలున్నావో ఆ పొలములో దాన్ని నాటు. నీవు గచ్చ తీగలు కూడా అక్కడ నాటు. నాకు లెక్కలేదు. ఒకే సూర్యుడు, ఒకే వర్షము దాన్ని జీవంలోనికి తెస్తుంది. దేవుడు ఒక చట్టం కలిగి ఉన్నాడు. అది విచ్ఛిన్నము కాకూడదు. పట్టణంలో ఒక నీచమైన స్త్రీ ఒక నీచమైన పురుషుడు పెళ్లి చేసుకోలేదు. ఒక కార్యం జరిగించుకుని కలిసి జీవించి ఒక బిడ్డను కన్నట్లయితే దేవుని యొక్క చట్టము ద్వారానే ఆ బిడ్డ రావలసి ఉన్నది. ఎందుకంటే ఇక మరొక మార్గము లేదు. నీవు సాతాను సృష్టికర్తగా చేసి ఆ తర్వాత అతడు దేవుడుగా చేస్తే ఓహో, ఎంతగా నీవు గుడ్డివాడవై పోయావు. చూడు, దేవుని చట్టము ఖచ్చితం. అది నీకు బిడ్డముంటే అతడు యేషావు గాని యాకోబు గాని ఏదైనప్పటికీ లేక ఎంతటి చెడ్డ పేరు గల వ్యక్తి అయినప్పటికీ అది యూదా అయినా దేవుని యొద్ద నుండి అది రావలసి ఉంటుంది. దేవుడు చట్టాన్ని కలిగి ఉన్నాడు. సూర్యుడు నీతిమంతులపైన అనీతిమంతులమైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. వర్షము నీతివంతుల మీదను పడుతుంది. హెబ్రీ 6వ అధ్యాయము అది ఇలాగ చెప్తుంది, వర్షము దాని తడుపుడకు భూమిపైకి వచ్చి దేనికై వ్యవసాయం చేయబడిను అందుకై సిద్ధపరిచి చూస్తున్నారా, బ్రతుకటి కోసము. అయితే అదే నీటి ద్వారా, అదే సూర్యరశ్మి ద్వారా ముళ్ళ తీగలు గచ్చ పొదలు బతుకుతున్నవి కూడా. ఎందుకనగా ప్రతి ఒక్క విత్తనాన్ని పరిపక్వతకు తెచ్చేది ప్రతి విత్తనము తనకు కానీ ప్రత్యుత్పత్తి కొటకు, అది దేవుని యొక్క చట్టము. కనుక అది సర్ప సంతానమును ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. అది ఎన్నడూ దేవుని ఆటంకపరచదు. ఆయన సంపూర్ణ ప్రణాళికను అది నెరవేరుస్తుంది. అది ఆయనను విమోచకునుగా చేస్తుంది. ఏ గుడ్డివాడైనను అది తప్పక చూడగలుగుతాడు. అది మరుగు చేయబడితే తప్ప ఏ యుగసమైన దేవత నీకు దాన్ని మరుగు చేసినది. నీవు చూచుచున్న ప్రతిదీ నీకు విషదముగా ఎలాగున్నదో ఇది అంతే. అక్కడే నీవు నావు, అక్కడే నీ యొక్క సర్ప సంతానమున్నది. ఎప్పుడు గమనించు. అయితే యేసు సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. స్త్రీ ఏమి చేస్తుంది? పురుష లైంగికం వలన కణములు వచ్చును. ఇప్పుడు నీవది తృణీకరించగలవా? స్త్రీలు, ఆమెలో ఎలాంటి జీవము లేదు. ఆమెకు కేవలము చిన్న అండము మాత్రమే ఉన్నది. నీవు ఒక పొలము తీసుకుని దాన్నంతా బల్లగా చేసి దాని మీద జల్లు చల్లి దానిలోని క్రిములన్నింటినీ పురుగులను బయటికి చల్లినట్లు గడ్డి గాని ఇంకేదైనా కాని దాని మీద పెరగలేదు. అటు తర్వాత మరలా దాన్ని ఎరువు వేసి ఫలవంతం చేయి. అందులో కొన్ని మంచి విత్తనాలు విత్తు. శత్రువు వచ్చి వేరే విత్తనాలు కొన్ని విత్తినట్లయితే అదే దేవుని యొక్క చట్టము రెండు విత్తనాలను మొలకెత్తులుగా చేస్తుంది. అది అలాగ ఉండవలనని దేవుని యొక్క చిత్తము కాదు. చూశారా? అయితే జరిగిందేంటి? పరుషు నుండి వచ్చు వేరియము హోమోగ్లోబిన్ నందు హోమోగ్లోబిన్ తీసుకుని వచ్చును. అది రక్తము. రక్తములో ప్రాణమున్నది. జంతువులను మిశ్రమ చేయటం మొదలగు వాటిలో నేను దాన్ని గమనించాను. సహోదరు షకారియన్, నేను, వైద్యులు మొదలగు వారు, రసాయన శాస్త్రజ్ఞులు అదే విధంగా వెళ్తుందో చూశాము. అది ఏ విధంగా వెళ్తుందో మేము చూశాము. అవును, ఇక్కడ స్త్రీ నుండి వీర్యం వస్తుంది. అది గ్రుడ్జుల గుంపు, అండమల గుత్తి. ఇక్కడ పురుషుల నుండి వీర్యం వస్తుంది. అది కణమల గుత్తి. ఇందులో ఏ విధమైన చిన్న కణము ఉండదు. ఇది పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి మాత్రమే. మొదటిగా అది ఇక్కడకు ఆమె ఏ విధముగా పొందుకుందనగా, ఆమె కేవలం పొలం మాత్రమే. ఇక్కడ అండము ఉన్నది. ఈ ప్రాణమునకు అది ఫలభర్తమైన స్థలము కావలసి ఉన్నది. ఈ ప్రాణము లోపల కదులుతూ కదలాడుతూ ఉంటుంది. అది మర్మము. ఒక వేళ మొట్టమొదటిది కలిసినట్లయితే అని నీవు చెప్పవచ్చు, మిగతా అవి చచ్చిపోతవి. ఇలాగూ ఎవరు దాన్ని నిర్ణయించారు? సరే, అది మొట్టమొదటిదా? అది ముందున్నదా? ముందున్న అండమా? ముందున్న కణమా? కాదు కాదు, అది ఒక అండము కావచ్చును, వెనుకుండవచ్చును, వెనుకుండవచ్చును. వీర్యము మధ్యలోండి కావచ్చు. కణం వచ్చి వెళ్లి దాన్ని కలుస్తుంది. అది ఎర్ర తెల్ల కాబోతున్నది, నల్ల తెల్ల కాబోతున్నది, అది చిన్నది కాబోతున్నది, పెద్దది కాబోతుంది, మగ లేక ఆడది కాబోతుంది అను దాన్ని ఒక జ్ఞానం నిర్ణయించబోతుందని చూయించుచున్నది. చూస్తున్నారా? దాన్ని గుర్చి నీవు ఏమి చేయలేవు. అది పనిచేయదు. నీవు కలగలుపులు చేయగలవు. ఎలాంటి వ్యత్యాసం రాదు. దేవుడే దాన్ని నిర్ణయించువాడు. కొంచెం సెపిన తర్వాత ఒక చిన్న కణము ప్రక్కుంటూ అండం పైన గ్రుడ్డు పైన ఆ పొలములోకి వెళ్తుంది. దానిపైన అవిధముగా ఉండు చిన్న తోక చుట్టూ కదలతుంది, రాలిపోతుంది. అక్కడే దేహము యొక్క వెన్నెముక ఆరంభమవుతుంది. ఆ తర్వాత ఆమె ఏమవుతుంది? ఆమెకు విత్తనము లేదు. విత్తనములు స్వీకరించుడికి ఆమె ఒక పొలమలే ఉన్నది. చూడండి, విత్తనము విత్తువాడు మంచి విత్తనమే విత్తుతూ వెళ్లిపోయాడు. శత్రువు అతని వెనుకనే వచ్చి చెడిపోయిన విత్తనమును విత్తుతున్నాడు. అయితే నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం పడుతుంది. అలాగే సూర్యుడు కూడా. అదంతా ఎదగవలసి ఉన్నది. యేసు చెప్పాడు, వాటిని కలిసి ఎదుగునియడి. ఆ దినమున గురుగులు, అవి కట్టలు కట్టబడును. ఇప్పుడవి పెద్ద సంస్థాపక సంఘములుగా కట్టబడుచున్నవి. పెద్ద కట్టలు ఒకటకు అది ప్రపంచ సంఘముల సమాఖ్య ఒకటకు అంతం ఏమవుతుంది? కాల్చివేయబడుట. అయితే గింజ కొట్టులోనికి తీసుకుని రాబడుతుంది. చూశారా? రెండు కూడా ఒకే దాని వలన, ఒకే నీటి ద్వారా, ఒకే వర్షం ద్వారా జీవిస్తవి. ఒక పుల్లిన చెట్టు అనగా నారింజ చెట్టు పండ్లు ఫలిస్తుంది. దాని మీద ఫలించవలసి ఉన్నది. దానికి దానిమ్మను అంటుగట్టినట్లయితే ఫలించవలసి ఉంటుంది. అది నిమ్మకాయలు పుట్టిస్తుంది, అది ద్రాక్ష పండ్లు పుట్టిస్తుంది. చూశారా? అయితే నారింజ మాత్రం కాదు. అయితే అది నారింజ చెట్టు ఉత్పత్తి చేసే అదే జీవము చేత అది బ్రతుకుతుంది. సంఘ శాఖలు ద్రాక్ష చెట్టు లోపలకు ఎక్కించుకుంటున్నవి. ఎందుకనగా వారు క్రైస్తులను చెప్పుకుంటే దానివల్ల వారు జీవించుచున్నారు. కైఫా అతడు ఏమయ్యుండెనో మీకు తెలుసా? ఆయనను అతడు కూడా ప్రవచించాడు. చూశారా? దాని ద్వారా వారు జీవిస్తారు. ఈ సంగతులు మనం చదవాలనుకుంటే నాకు ఒక వారం కావాలని ఆశపడుతున్నాను. అది చూచుట్లో మీరు పోగొట్టుకోకుండా అది విషయంగా చెప్పాలంటే ఒక వారం కావాలనుకుంటున్నాను. ఇందులో కొన్ని విషయాలు నేను విడిచిపెడుతున్నాను. ఇప్పుడు గమనించండి, చూడండి, ఆ హస్తాలు ఆయన ప్రియమైన పెళ్లి కుమార్తెకై రూపకల్పన చేసినవి. ఆయన పెళ్లి కుమార్తెకై సుమధుర ప్రేమతో రూపు ఏర్పరచను. యేసు భూమి యొక్క ఒక భాగము కాగా పరిశుద్ధాత్మ యేసు మీదికి దిగెను, జ్ఞాపకముంచుకో. ఎందుకని దేవుని యొక్క కణము, దేవుని యొక్క జీవము స్త్రీ యొక్క గర్భములో, అది భూమి స్త్రీ యొక్క గర్భములో రూపకల్పన ఆయను, అవునా? తరువాత దేవుని యొక్క జీవము లోపలికి వచ్చను. కాబట్టి ఆయన దేవుని సృష్టికి ఆది సంభూతుడాయను. చూశారా? ఆ తరువాత ఆ దేవుని యొక్క రక్తము ఆ కణము ద్వారా అక్కడ ఉన్నటువంటి అది కల్వరిలో అది చిందించబడినప్పుడు భూమి పైన చిందింపబడెను. దేని కొరకు? భూమిని విమోచించిన కొరకు. ఇప్పుడు అది నీతిమత్తు పొందెను, ఇప్పుడు అది శుద్ధీకరించబడెను, పిలువబడెను, మరియు నాది అని చెప్పబడెను. ఇప్పుడు అది దాని యొక్క అగ్ని బాప్తిసం పొందుకును. యేసు కొరకు, ఆయన పెళ్లి కుమార్తె కొరకు శుద్ధి చేయబడవలసి ఉన్నది. మీరు ఈ భూమి నుండి గీయబడిన ఇతరత్ర భాగమై ఉంటున్నారు. భూమి మీరు, మీ యొక్క శరీరము ఈ భూమి యొక్క భాగము, మీ ఆత్మ దేవుని యొక్క భాగము, దేవుని యొక్క గుణగణము. ఒక శరీరములో ఇక్కడ భూమి పైన బహిర్గతమవును. శరీరము విమోచించబడవలసి ఉన్నది. ఇప్పుడు ఆత్మ విమోచించబడినది, ఎందుకంటే అది పాపములో ఉండెను. కాబట్టి దేవుడే దిగి వచ్చి నీతిమత్వము, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తీసము యొక్క పద్ధతి వలన నీ ఆత్మను విమోచించెను. నీవు భూమిలో భాగమై ఉండి దాని ద్వారా అది విమోచించబడెను. ఇప్పుడు నీవు ఆ గమనములో ఉన్నావు, అది ఎదుగుతూ ఉంది. నీ యొక్క శరీరము నోహు యొక్క బాప్తీసము ద్వారా నీతిమత్వము లేక నీతియుక్తమాయెను. నీ యొక్క శరీరము అక్కడ కాల్చబడినప్పుడే, అది కాల్చబడినప్పుడే నీవు ఎక్కడ జీవించనై ఉన్నావో ఆ స్థలమయగు భూమి పరిశుద్ధాత్మ బాప్తీసముతోనూ అగ్నితోనూ శుద్ధి చేయబడవలసి ఉన్నది. క్రీస్తుకు అది పెళ్లి కుమార్తె యొక్క నివాస స్థలము, నూతన ఎరుషలేము. ఈ పట్టణాన్ని గమనించు. భూమి భూమి పైన దాని నివాస స్థలముగా తీసుకునుట నేను చెప్పినట్లుగా నీ విషయంగా చూడగలవు. ఈ మార్పు భూమి మార్పు చెందవలసి ఉన్నది. అది ఈ విధముగా ఉండనివ్వదు. సంఘము లేక వేయేండ్ల పాలన తర్వాత, వేయేండ్ల తర్వాత లోకము మార్పు చెందకుండా నేరుగా వెళ్లలేదు. గమనిస్తున్నారా? అటువంటి స్థలములో అందులో ఉండు కొరకై అది మార్పు చెందవలసి ఉండెను. ఏ విధముగా ఆయన యొక్క పరిశుద్ధ అగ్నిచేత మార్చబడి మన లోపల ఉండవలసిన ఆయన కొరకైన ఒక స్థలము, స్థితి, స్థానము చేయవలసి ఉన్నది. అది పరిశుద్ధాత్మ. ఇప్పుడు గమనించుడి, క్రొత్త భూమిలో ఎంతో విస్తారమైన స్థలమున్నది. చూశారా? చాలినంత స్థలము అగ్ని ద్వారా అది పునఃసృష్టి చేయబడుతుంది. అది నిజం. అయితే అక్కడికి సముద్రం లేదు. గమనించుడి, పట్టణము 1500 మైళ్ళు చదరముగా ఉన్నది. ఈ కొలత పరిమాణాలు మేము గీయనప్పుడు జాగ్రత్తగా ఆలకించుడి. నల్లబల్ల నేను తెలుపుకొరుతాను ఒక క్షణం. ఇక్కడ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి నిగూఢమైన ప్రత్యక్షత ఇక్కడ కొద్దిగా నేను నిలుపు చేస్తాను. ప్రభు చిత్తమైతే ఈ పైన మిగతా దాన్ని నేను తెస్తాను. గమనించుడి, మీరు ప్రకటన గ్రంథంలో తీసుకుని అతను ఏ విధముగా మూలల ద్వారా కోసల ద్వారా దాన్ని కొలచినది మీరు చూడగలరు. 2300. కాబట్టి పట్టణము కొలవబడినది 1500 మైళ్ళు చౌకముగా ఉన్నది, చదరముగా ఉన్నది. ఎంత దూరం అది చేరుతుందో మీకు తెలుసా? ఈ వారంలో నేను దాన్ని కొలిచాను. అది మెయినా నుండి ఫ్లోరిడా, ఇంకా తూర్పు ప్రాంత సముద్రం నుండి 600 మైళ్ళ దూరంగా పశ్చిమాన మిస్సిసిపి వరకు. మరో మాటల్లో కేవలము పట్టణము మాత్రమే సంయుక్త రాష్ట్రములో సగం ఉంటుంది. అక్కడ స్థలము లేదు అని మీరంటారు. సముద్రమిక లేకుండా పోయిన తర్వాత అక్కడ 5లో 4వ వంతు, 4వ భాగం నీళ్లుంటవి. అవునది, సరేనా? ప్రేలుడు సముద్రమును ఎండబెడుతుంది, భూమిని పైకి తెస్తుంది. ఓహో, ఎంత ధన్యత! 1500 మైళ్ళు చదరము గల పట్టణము, జ్ఞాపకముచ్చుకోండి. ఆహా, అది అంతటి నగరం అది. అయితే జ్ఞాపకముచ్చుకోండి, సముద్రమిక లేదు, దాని ఎత్తు వెడల్పులు సమముగా ఉన్నవి. అలాగైతే అది 1500 మైళ్ళు ఈ వైపు, 1500 మైళ్ళు ఆ వైపు, 1500 మైళ్ళు. అది పొడవు చొప్పున వెడల్పు, వెడల్పు చొప్పున ఎత్తు ఉండును. 1500 మైళ్ళు, అది ఆలోచించి, దగదగ మెరియు బంగారము. పట్టణానికి చుట్టూ దాని ప్రాకారమున్నది. అది సమముగా ఉండుట చేత అది అర్థము అనుట కాదు. అది ఇలా చెప్పబడుతుంది, దాని యొక్క గోడలు పునాదులు సమానము, అలాగని అది మూర లేక చదరము అని అర్థమని అనుకునే అవసరం లేదు. మరి యొక్క భౌతిక కుల ప్రమాణం ఉన్నది, దాని యొక్క కుల ప్రమాణములు సమము, అది పిరమిడ్ చౌకము, చౌకము వేయబడినది, గోడలు కూడా అలాగే ఉన్నవి. నన్ను అది గీయనీయండి, చూడండి, పొడవు వెడల్పు ఎత్తు లోకం ఎంత నిశ్చయము అంత నిశ్చయంగా మనము ఒక దానిలోనికి వెళ్లబోతున్నాము. అవును, గమనించుడి, ఈ కోణం యొక్క కొల ప్రమాణము ఖచ్చితంగా ఒకటే, వాటిలో అన్ని ఒక్కటే. ఎత్తు చొప్పున పొడవు ఉన్నది, మరొక కొలత ఉన్నది పిరమిడ్, అది రుజువుస్తుంది. ఇది ఈ మార్గం ఉండా ఐగుప్తులోని పిరమిడియగు హానుకు గుర్తుకు జవాబు పొందగలము. అవునా, జలప్రలయము నాశనములకు ముందు న్యాయం అన్నది కనపరచున్నది వచ్చినప్పుడు హానుకు ఒక గుర్తును తెచ్చాడు. మరియు ఈ పిరమిడ్ 7 మెట్లు కలిగి రాజ నివాసము కానయుండెను. 7వ మెట్ను గమనించు. పిరమిడ్ యొక్క కొల ప్రమాణము మీరు ఎప్పుడైనా చదివినట్లయితే, ముందు రాబోతున్న వాడు తీసుకున్నకు వచ్చున్నది ఏదో అది రాజులకు పరిచయము చేయబడుతుంది. అక్కడ నిలబడి ఉన్న వారికి ఎవరికి స్థానము గమనించు. పిరమిడ్ లో నీవు నివసిస్తున్న దినమును నీవు చూడగలవు. దేవుడు 3 బైబిల్ చేశాడు. అక్కడ పిరమిడ్ బోధ ఒకటి ఉన్నది, అది బుద్ధిహీనత. అయితే నిజమైన పిరమిడ్ ఉన్నది, చూశారా, గమనిస్తున్నారా? దేవుని యొక్క మొదటి బైబిల్, ఆయన 3 చేశాడు. ప్రతి ఒక్కటి కూడా 3 కావలసి ఉన్నది. యేసు 3 సార్లు వచ్చాడు. ఒక్కసారి వచ్చాడు ఆయన పెళ్లి కుమార్తెను విమోచించిన కొరకు, రెండవసారి ఆయన పెళ్లి కుమార్తెను స్వీకరించిన కొరకు, తర్వాత ఆయన పెళ్లి కుమార్తెతో. అవును, ఇప్పుడు గమనించు, ఎంత మనోహరమో చూడు. ఈ పిరమిడ్ లో 7 మెట్లు ఉన్నవి. అడు తర్వాత రాజ నివాస స్థలము. మనము 7వ సంఘకాలంలో ఉన్నాము. రాజు ఆయన యొక్క సింహాసనమును తీసుకురక ముందు మనమున్నాము. జ్ఞాపకముచ్చుకో, పిరమిడ్కు ఎన్నడూ కూడా దానిపైన శిఖరపు రాయి పెట్టబడి ఉండలేదు. దేవుని యొక్క మొట్టమొదటి బైబిల్ ఆకాశమందు ఉన్నది, అది జుడాయిక్ రాశి చక్రము. అది తిరగడం ప్రారంభించినది, ప్రతి ఒక్క కాలంలో తిరుగుతూ ఉన్నది. మొదటిది రాశి చక్రం యొక్క ప్రారంభము, కన్య. ఆ విధముగా ఆయన వచ్చాడు మొట్టమొదట. రాశి చక్రములో ఆఖరి సంఖ్య బొమ్మ పులి సింహము. రెండవ రాకడ దాటుచున్న చేపలకు కొంచెం ముందు క్యాన్సర్ కాలము, అది మనం ఇప్పుడు నివసిస్తున్నది కాలము. దాని తర్వాత మరి ఒక పిరమిడ్ ఉన్నది, హానుకు, ఖచ్చితంగా రుజువు చేయబడినది. అందులోనికి వెళ్లడానికి మనకు సమయం లేదు. అయితే ఒకానొక దినమన దేవుని సహాయం చేత నేను మీకు చూయిస్తాను, మనము జీవించుచున్న కాలం యొక్క కొల ప్రమాణము గీచి చూయిస్తాను. అవును, అయితే ఇప్పుడు మనము కలిగి ఉన్నటువంటి భౌగోళికమైన కొలతలు ఎవరి కొల ప్రమాణములు ఒకేలాగున్నవి, అది మూర, అది అర్థమిచ్చున్నది అవసరం లేదు. గమనించు, ఐగుప్తులోని హానుకు సూచనకు ఇది జవాబిస్తుంది. భూమి దాని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మ ద్వారా అది శుద్ధి చేయు సమయం అప్పుడు అగ్ని పర్వతాల జ్వాలలు రేగుతవి, భూమి మొదలగనివి ప్రేలిపోతవి, పిరమిడ్ వంటి పర్వతం పైకి నెట్టుకుని వస్తుంది. చూశారా, అది చేయుటకు చాలా స్థలం ఉంటుంది. ఇదంతా మారిపోతుంది, ఉపరితలం అంతా మారిపోతుంది. మీకు అర్థమైందా? అది పిరమిడ్ వంటి పర్వతాన్ని పైకి నెడుతుంది. అది ఏమై ఉన్నదో అది చేసినట్లయితే అది వాక్యంతో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు యెషయా 65:25 గమనించుడి, అక్కడ ఇప్పుడు మనము చదువుతాం. ఆయన చెప్పాడు, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండెను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓహో, నా పరిశుద్ధ పర్వతము, జ్ఞాపకముచ్చుకో, అది ఎల్లప్పుడూ కూడా ఒక పర్వతమే. దాని గోడలు నిటారుగా ఉండి ఎత్తు పల్లాలుగా ఉన్నట్లయితే బయట నుండి మాత్రమే లేక లోపల నుండి మాత్రమే కనబడుతుంది. సింహాసనము లోపల నుండి మాత్రమే కనబడుతుంది. అయితే గమనించు, లోపల నుండి మాత్రమే అది చూడబడును. ఇప్పుడు మనము యెషయా యొక్క వాగ్దానం చూద్దాము, 4:5. ఇప్పుడే చదువుదాము. మీరు తొందరపడుతున్నారా? లేదు, ఇప్పుడు తొందరపడవద్దు. మనమిప్పుడు ఒక ప్రత్యేకమైన విషయంలో ఉన్నాము. ఇక్కడే మీరు అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం అవసరము. నేను దీన్ని విశదపరచకొరుతున్నాను. తరువాత తిరిగి మనము దీనికి వచ్చినప్పుడు మనం ఎక్కడది మాట్లాడుకుంటున్నామో దీన్ని గురించి మరొకసారి పఠనం చేయనప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓ ప్రభుని యేసు స్తోత్రము. వాక్యములు ఎలాగూ విఫలము కావో ఇక్కడే గమనించండి, ఇక్కడ ఏషియాలో గమనించుడి. నేను ఇక్కడే వ్రాసుకుని ఉన్నాను, ఒక నిమిషం తిరిగి నేనది చూడగలనేమో. ఏషియా 4:5. ఇప్పుడు వినండి, ప్రభు యొక్క రాకను గురించి అతడు మాట్లాడుతున్నాడు. స్త్రీలు ఏ విధముగా ఎంతో నీచంగా అవినీతిగా ఉంటారో అన్నది అతడు చెప్తున్నాడు. 7 స్త్రీలు విను, మనం చదువుదాం. ఇక్కడ చూడండి, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. మనం ఎక్కడ జీవిస్తున్నామో అది కడవరి కాలము. వివాహము, విడాకులు, వ్యభిచారము మొదలైనవి. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును ఇశ్రాయేలులో తప్పించుకునే వారికి భూమి పంట అతిశయ ఆస్వాదముగాను శుభలక్షణముగాను ఉండును. ఆ దండనము నుండి నీవేలాగూ తప్పించుకోగలవు? చూడు, సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో విడువబడిన వానికి చూద్దాము. అనగా జీవం పొందుడుకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. చూశారా, ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, అది ఎల్లవేళలే కూడా పెళ్లి కుమార్తె. అవును, యెరూషలేములకు తగిలిన రక్తమును శుద్ధి చేయనప్పుడు అది యూదుల యొక్క శేషము కలిపి పెళ్లి కుమార్తె. అవునా, తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను, అది ఎల్లప్పుడూ కూడా దేవునికి న్యాయ తీర్పు. ఆయన యొక్క చివరి తీర్పు చేయనప్పుడు, చేయును, నిన్ను పిలచును, నీతిమంతునుగా చేయును, విమోచుడుకు నిన్ను తీసుకుని వచ్చును. తరువాత ఆయన తీర్పు నీపైకి వచ్చును, పరిశుద్ధాత్మ అగ్ని పాపము నుండి శుద్ధి చేయును, అప్పుడు నీవు ఆయన వాడవు. అలాంటిదే ఆయన భూమికి చేయను. ఆయన దానిని అగ్ని చేత శుద్ధి చేసినప్పుడు దహించు ఆత్మ వలన చేయును. చూడు, విను, మీరు సంసిద్ధమేనా? సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను, పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగు చేయును. మహిమ అంతటి మీద విధానముండును. ఆ దినము ప్రభువు దాని శిఖరం మీద నుండి పగలు ప్రకాశించుటకు అగ్ని జ్వాలను సృజించును. అది ఇంకా ముందుకు సాగిపోతే ఎలాగో చెప్తుంది. అది ఆశ్రయమని, చాటు లేక విశ్రాంతి అని, నీడయని. గమనించుడి, ఖచ్చితంగా బైబిల్ ఏమి పలికినదో తప్పక అదే చేస్తుంది. గోడలు సరళముగా, ఎత్తు పల్లముగా ఉండెను, అది నీవు చూడలేవు, అది వాలుగా ఉండవలసి ఉండును. నా పరిశుద్ధ పర్వతమంతా ఆయన ఈ ప్రకాశమును ఈ పర్వతం పైన సృజించును, అది రక్షిత స్థానమయుండును. ఓ, మనం ఆ పాట పాడుకుందాము. ఓ సియోను పట్టణం మీద, ఆ పట్టణమా, ఒక యాత్రికుడును అయినను నేనింకా అది ప్రేమిస్తాను. ఆ యుగ యుగాల్లో గుండా పర్వతం పైన పట్టణము గుండా నేను చేరునప్పుడు, చూశారా, గమనించుడి, దేవుడు అగ్నిస్తంభములో ఉండి ఇశ్రాయేల్ తో మాట్లాడినప్పుడు ఆయన ఆ కొండపైకి దిగి వచ్చిన పర్వతము సినాయి పర్వతము. ఆయన ఒక పర్వతం పైకి, అనగా సినాయి పర్వతం పైకి దిగి వచ్చాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఆయన తెలియపరిచినప్పుడు అది రూపాంతర పర్వతము. పేతురు, యాకోబు, యోహాను ఎదుట ఆ పర్వత శిఖమున వెలుగు స్తంభములో తేజస్సులో ప్రకాశించు ఆయన ప్రకాశించుతూ ఆయన దిగవచ్చను. అక్కడ ఆయన కొనిపోబడి వారికి, మృతులై తిరిగి లేచు వారికి పోలికగా ఉన్న మోషే, ఏలియాకు ఆయన ప్రాతినిధ్యం వహించాను. మహిమ, నూతన పట్టణము, నూతన ఆకాశము, నూతన సృష్టి, దాని శిఖరము పైన సింహాసనం ఉంది. పర్వతం పైనున్న పట్టణము శిఖరమున సింహాసనం ఇక్కడ ఉన్నది. అందులో నివాసముండు వారు అందరూ పైకి క్రిందికి ఈ పర్వతం పైన. దీని చుట్టూ ఉన్న గోడ ప్రకారము 12 పునాదులు గలది. వాటిలో ఒక్కొక్కటి అహరోను రొమ్ము భాగాన ఉన్న న్యాయ విధాన పథకములోనివి ఉన్నవి. అవి ఇశ్రాయేలు 12 గోత్రములకు సూచన. గుమ్మములలో అరణ్యములోని మందిరానికి ఎలాగున్నవో ఖచ్చితంగా 4 గుమ్మములున్నవి, అరణ్యములోని గుడారమునకున్నట్లుగా ఉన్నవి. గమనించు, ఒక్కొక్కరు అపోస్తలులు, ఒక ప్రకారం 3, 12 మంది అపోస్తలులు. అది 144 మూరల ఎత్తు. 144 మూరలు ఖచ్చితంగా 216 అడుగులు. అది ఆ ఒక్కొక్క పెద్దరాయిని సరిగ్గా 20 అడుగులు ఎత్తు చేస్తుంది. ఆ గుమ్మములోని న్యాయ విధాన పథకము పట్టణము చుట్టూరనున్న గోడను ఆ విధముగా చేస్తుంది. ఇప్పుడు ఆ పట్టణము అది ప్రాకారపు గోడపైన ఉండదు, ఎందుకనగా పట్టణమే 1700 మైళ్లు ఉన్నది కాబట్టి అది చేయలేదు. పాత యెరూషలేము యొక్క గుమ్మములు ఇలాగో నీవు ప్రవేశించుటకు ఇక్కడ గోడ ప్రాకారం ఉంటుంది. అందులోకి నీవు ప్రాకారం గుండా ప్రవేశిస్తావు. వీధిలో ప్రతిదానికి 12 పునాదులు గలవు. ప్రతి ఒక్క దానికి పచ్చ వివిధములైన రాళ్లు ఉంటవి. ఇశ్రాయేలు 12 గోత్రములకు అవి సూచన. అపోస్తలులు ఆ పెద్దలు ఘనీభించిన ముత్యము గుమ్మము. ఒక్కొక్క అపోస్తలుని పేరు పెట్టబడి ఉంటుంది. మీరు 12 సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు అని యేసు చెప్పలేదా? తీర్పు తీర్చుకు వారు పట్టణంలోనికి వచ్చినప్పుడు గుమ్మము యొద్ద ఎవరు కూర్చుండెదరు? ఓహో, అక్కడే మీరున్నారు. యేసు వాగ్దానం చేసినట్లుగా అపోస్తలు తీర్పు తీర్చకముందే భూరాజులు పట్టణము లోపల ప్రవేశించేద్దరు. ఈ సింహాసనం పైన దాని పైభాగమున 1500 మైళ్ళ ఎత్తులో లోకమంతా కూడా లోకమునకు వెలుగు అగు ఆయనను చూస్తారు. యేసు లోకమునకు పైభాగమున సింహాసనం పైన, సంఘము పైన, సియోను పర్వతం పైన యేసు కూర్చుండును. అది 1500 మైళ్ళు. సంయుక్త రాష్ట్రముల యొక్క సగం భాగము ఆయన లోకం పైన 1500 మైళ్ళ ఎత్తున లోకములకు పైన ఉండుట నీవు చూడగలవు. ఇక్కడున్న పైన క్రింద ఉన్న వారందరికీ విమోచకుడయుండును. అక్కడ అచ్చమైన బంగారు గృహాలు ఉండును. అక్కడ విశాలమైన దారులు, విశ్రాంతి శాలలు, వనములు ఉండును. సింహాసనం యొద్ద నుండి బొట్లు బొట్లుగా జీవ జలపునది ప్రవహించుచున్నది. చిన్న చిన్న కయ్యల గుండా దిన్నెలపైగా ప్రవహించును. ప్రతి ఒక్క ఆవరణములో జీవవృక్షము పుష్పించును. మరియు సంవత్సరమునకు 12 సార్లు దాని ఫలములు ఫలించును. ప్రతి ఒక్క నెల మార్పు చెందిన ఫలము. భూరాజులు అందులోనికి వచ్చెదరు. వారు తమ మహిమను తెచ్చెదరు. ఆకులు జనములను స్వస్థపరచుటకు రాజులు అక్కడ సమాధానముతో ఉండెదరు. వారు బయటికి వెళ్తే ఆ విధముగా చెట్టు యొక్క ఆకును తీసుకుని వెళ్లెదరు. దేవుని యొక్క కోపము చల్లారిన తర్వాత పావురము తిరిగి వచ్చినట్లుగా మోదుగు చెట్టు ఆకు ఓడలోకి తెచ్చినట్లుగా తెచ్చెదరు. కాబట్టి రాజు బయలుదేరినప్పుడు పెళ్లి కుమార్తె గదిలోనికి, ఇక్కడ ఈ పట్టణంలోకి తన మహిమతో ప్రవేశించును. తన పొరుగువాడు రాజుకై అతనికి ఆకు పట్టుకుని, మనము నిరంతరము సమాధానముతో ఉన్నాము అని తెలియచేయును. అమేన్. జనములను స్వస్థపరచుటకు రంతా అయిపోయినది. సహోదరుడా, ఒకసారి ఒకరి రక్తము కోసం ఒకరు పోట్లాడుకుంటేమి, మనము కపాడుకుంటేమి, కేకలు వేస్తేమి, కాల్చుకుంటేమి, బిడ్డలను చంపితేమి, ప్రతిదీ చేసేదేమి. అయితే ఇప్పుడు సమాధానము, స్వస్థత ఉన్నది. రోగము సంబంధమైనది స్వస్థత కాదు, అదంతా అయిపోయినది. జనములను స్వస్థపరచుట. అమేన్. పైన సింహాసనమున్న పట్టణము, ప్రకటన 21:23, వారికి దీపం అవసరం లేదు, గొర్రె పిల్లయు ప్రభువైన దేవుడు దానికి వెలుగై ఉన్నారు. చుషరా, అగ్ని స్తంభమైన ప్రభువైన దేవుడు అరణ్య మార్గమందు ఇస్రాయేలును నడిపించను. ఆ యొక్క పరిపూర్ణమైన రాజ్యములో ఆయనే సింహాసనుడై ఆసీనుడైయుండును. దేవుడు దేవుని అన్నిటిలో ఉన్నవాడవుటకు, అన్నిటిలో ఉండినవాడవుటకు యేసు తండ్రికి రాజ్యము అప్పజెప్పవలసి ఉండెను. మన యోసేపు వలె ఇక్కడ యేసు ఆయన సింహాసనం పైన కూర్చుండును. రాజు ఆ యొక్క వెలుగైండెను. సియోను పర్వత శిఖరము మీద ఉన్నది అదే ఆయన పరిశుద్ధమైన వెలుగు. పట్టణమంతా వ్యాపించును. హల్లెలూయా. 1500 మైళ్ళ ఎత్తు, 1500 మైళ్ళు చదరము. దేవుని పరదేశు పట్టణమంతా కట్టబడి ఉన్నది. వేదులు వివిధ మార్గాలతో ఉన్నది. మీరు ప్రకటన 21 చదవండి. అది సరికాదేమో చూడుడి. అవునా, వారికి ఏలాంటి వెలుగు అవసరం లేదు, లేక ఏలాంటి దీపం అవసరం లేదు. గొర్రె పిల్ల ఏ దీపము? కూర్చొని 1500 మైళ్ళ దూరాన సింహాసనము కనబడును. అది నేరుగా పైకి ఈ విధముగా ఉండును. అది పిరమిడ్ వలె అంగుతుంది. అది సగం దూరమైతే అలాగైతే అది సుమారు ఈ విధంగా సాగుతుంది. తుషర, ఆ పట్టణం నుండి మరొక దానికి, పట్టణం యొక్క మరొక దిక్కు వైపునకు మీరు గమనించితే, మీరు కావాలనుకున్నట్లయితే ఒక చిన్న విషయాన్ని నేను ఇక్కడ వదిలిపెడతాను. ఇక్కడ ఉన్న చిన్న గుంపుని మీరు గమనించారా? అది సుమారు ఆ భాగమంతా అది కైవార్యాన్ని ఆక్రమించింది. జార్జియా, కాలిఫోర్నియా, సాస్కాస్, కాన్కాస్ నుండి బండల తీరమైన మెయినా అది సమకూర్చబడినది. అదే సుమారు ఇక్కడ పోలిక చేశాము. సుమారు 1500 మైళ్ళు చదరము. వారు తూర్పు పడమల నుండి వచ్చారు, దూర దేశాల నుండి వచ్చిన వారు. రాజుతో భోజనము చేయుటకు వచ్చారు. దీని కొరకు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు జీవించుకుంది, రొట్టె ద్వారా, వాక్యము ద్వారా. ఆయన పిలిచిన ఆహ్వాన అతిథులుగా ఈ యాత్రికులు ఎంతటి ధనిలో లోకములో నేను చెప్పవలసి ఉన్నది. అలాంటి వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆయన పరిశుద్ధమైన ముఖమును చూచాను. దైవికమైన వెలుగు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఆయన కిరీటములో ప్రకాశించు విలువైన రాళ్లవల్లే ఆయన కృపలో ధన్యులమైన భాగస్థులము. ఓ, యేసు త్వరగా రాబోతున్నాడు, మన ఇబ్బందులనే తొలగిపోవును. ఓ, ఈ క్షణమందే మన ప్రభు వచ్చినట్లయితే అది ఎక్కువ కాలం ఉండదు. ప్రతిదీ సంపూర్ణమైన పోయినది. భౌగోళికంగా సదమ వర్తమానికులు ప్రతిదీ ఖచ్చితంగా కూర్చుని ఉన్నారు. అవును, దానికి అర్థమేంటి? ఈ చిన్న మందిరానికి వస్తూ ఆలోచించు, 1500 మైళ్ళు చదరము ఒకే కొలత నుండి. ఎందుకని దేవుడు ఆ చిన్న స్థలమైన పాలస్తీన్ గురించి ఎంతో ఆలోచన చేస్తూ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు? అది కేవలము చిన్న చుక్క అయితే అక్కడే ఆలయము ఉండి ఉన్నది. అక్కడే నూతన యెరూషలేము విభజించబడేది. వలివెక్కుండ కుడికి ఎడమకు వేరే విభజింపబడును. అది క్రింద నుండి పైకి నెట్టబడినప్పుడు కాదు. వారంటారు ఈ విధముగా వేరు వేరుగా నెట్టబడుతుందని. అది పైకి నెట్టబడుతుంది. ఆ దినమున ఆయన పరిశుద్ధ పాదములు కొండ మీద ఉంచగా, గమనించు, ఆయన సింహాసనం పైన 1500 మైళ్ళు ఎత్తు, జ్ఞాపకం చో, పర్వత శిఖరం పైన ఒక్కసారి సాతాను ఆయన్ను శోధింప ప్రయత్నం చేశాడు. అవునా? మనము పట్టణము చేసినట్లు నూతన పట్టణమునకు 12 పునాదులు కలిగి ఉన్నది. 12 మంది గోత్రకర్తలు, 144 మూరలు అహరోను యొక్క న్యాయ విధాన పథకమయుండి, 12 ముత్యముల గుమములు, 12 మంది శిష్యుల పేరు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా, ఆయన భక్తులు ఆయనను కిరీటధారణిగా చేయగా, సింహాసనం మీద తలరాయైన యేసు నిలబడి ఉన్నాడు. ఆయన తలరాయి. నాతో నా జేబు పుస్తకము నాతో లేదు. అయితే మీ యొక్క జేబు పుస్తకంలో మీరు గమనించితే $1 నోటు మీ యొద్ద ఉన్నట్లయితే వారికి అమెరికా సంయుక్త రాష్ట్ర ముద్ర ఉంటుంది. ఒక చివరను పక్షిరాజు ఈటెన పట్టుకుని ఆయుధముల మధ్య ఉంటున్నది. మరొక వైపున దానిపైన అన్ని చూస్తున్న కన్ను ఉండి పిరమిడ్ ఉంటుంది. చూశారా వారేం చేస్తున్నారో వారికి తెలియదు. దాని మీద లాటిన్ లో ఇలా వ్రాయబడినది, అది ఇలాగ చెప్పుట మీరు చూస్తారు, ఇది మహాముద్ర అని. వారేం చేశారో వారికే తెలియదు. కైఫా ప్రవచిస్తున్నప్పుడు కైఫా ప్రవచిస్తున్నాడని అతనికి తెలియకపోయినట్లుగా తెలియదు. మహాముద్ర ఒకటి ఉన్నది, అది ఇక్కడే ఉన్నది. పట్టణము అది ఈ విధముగా సమముగా ముక్కోణంగా ఉండున్నది కాదు, చూడండి, అయితే వాలిపోయి ఉంటుంది. తద్వారా కాన్పిస్తుంది. ప్రభు యొక్క ఈ పరిశుద్ధ పర్వతం పైన, ఆయన పర్వతం పైకి ప్రభు దిగవచ్చును. ఇక్కడే ఆయన ఉంటాడు. ఆ హేతువు చేతనే హానుకు చేత శిఖరపు రాయి పెట్టబడలేదు. చూశారా? ఆ హేతువు చేతనే శిఖరపు రాయి ఇప్పుడు రావలసి ఉన్నది. పర్వతం పైకి నెట్టబడుతుంది. అది ప్రభు యొక్క పర్వతం అవుతుంది. ఇక్కడ విమోచించబడిన వారు నివాసముంటారు. ఇవి ఈ పెద్ద విశాలమైన రహదారులు, స్వతంత్రదారులు, విరామ స్థలములు మరియు జీవజల నది దాని గుడనే ప్రవహించును. ప్రతి ఒక్క ఇల్లు కూడా దగదగ మెరియు బంగారముతో చేయబడును. వీధులు బంగారముతో చేయబడినవే. జీవవృక్షము అక్కడ ఉండును. 12 విధములైన ఫలములు ఫలించును. రాజులు, భూమిలోని ఘనులైన మనుషులు వారి యొక్క మహిమ ఘనతలు గుమ్మములోనికి తెచ్చెదరు. రాత్రులు గౌనులు వేయబడవు, ఎందుకనగా అక్కడ రాత్రి లేదు. ఎక్కడైతే గొర్రెపిల్ల దీపమై ఉండునో ఆ పట్టణములో, ఎక్కడైతే రాత్రి ఎనబడింది రాదో ఆ పట్టణములో, అక్కడ నాకు ఒక నివాస స్థలము కలదు. శ్రమ, జాగ్రత్త అన్నది లేనిది. ఓ, ఎక్కడ గొర్రెపిల్ల దీపమై ఉండెనో అక్కడకు నేను వెళ్తున్నాను. పట్టణములు, నగరములు, ఇండ్లు, నివాస స్థలములు ఇప్పుడు మన మట్లన్నవి నీవు చూచుట్లేదా? ఏ ప్రకృతి సంబంధమైనవన్నీ కూడా ఛాయలే. దూరాన నుండి నా చేయి వంటి ఒక ఛాయను తీసుకో. వాస్తవమైనది ఉండకముందు లేక అభావార్థకమైనది లేకముందు ఒక భావార్థకమైనది ఉండవలసి ఉన్నది. మీరు చూడండి, ఆ నీడ నాకు 12 వేళ్లు ఉన్నట్లుగా అగుపిస్తుంది. అయితే సమీపముగా నీ వెళ్ళినప్పుడు అది ఒక దానికి అగుమింపజేస్తుంది. ఆ తర్వాత ఛాయ చేతిలో కనిపించదు. చాలాసార్లు ప్రజలు 3 నలుగురు దేవుళ్ళున్నారని అనుకుంటారు. నీవు ప్రారంభ పరిష్కారానికి ఎంతో వెనుకకు వెళ్లిపోతున్నావు. అవును, క్రిందికి దిగిరా. అక్కడ ఒక్కటే ఉన్నదని ఎరుగు వరకు పరిశోధించు. అది ఖచ్చితం ఒకే ఒక పెళ్లి కుమార్తె ఉన్నది. 12 కాదు, అవి సంఘశేఖలు. అయితే పెళ్లి కుమార్తె ఒకటే. అది ఏర్పరచబడినది భూమిలో నుండి ఇందు నిమిత్తమై ముందుగా నిర్ణయం కాబడినది. రాజ్యములో వారి యొక్క స్థానమును వారు గుర్తించగలుగుతారు. ఏ సింహాసనం పైన చూడు, అదెంతో ఎత్తు. పునాదులు కలిగి 12 గుమ్మములు కలిగి ఉన్న నూతనమైన పట్టణము. ఏసు తలరాయి, అపోస్తలులు, 12 గోత్రములకు తీర్పు తీర్చుట, హాను యొక్క పిరమిడ్. ఆ దినమున కూర్చుని ఎటువంటి కాలమును గాని ఛాయ గాని యోచన ఇవ్వలేదు. పిరమిడ్లు ఉన్న దగ్గర ఈజిప్టులో నేను ఉన్నాను. భూగోళ శాస్త్ర సంబంధంగా ఎంతో నైపుణ్యతగా దానిని నిర్మాణం చేశారు. ఈ గంభీరమైన క్షేత్ర గణిత రూపము యొక్క కొలతలలో సూర్యుడు ఎక్కడ ఉన్నప్పటికీ పిరమిడ్ చుట్టూ నీడ ఉండదు. చూడండి అది ఎలా ఉన్నదో. అక్కడ ఎటువంటి రాత్రి ఉండదు. పర్వతం పైన ఆయన ఉన్నాడు. ఆయన మహిమ ప్రభావాలతో అది ఉంటుంది. ఆయన మహిమ కాంతి నిరంతరము అక్కడ ఉండును. అక్కడ రాత్రి ఉండదు. ఏసే తలరాయి, ఇప్పుడు గమనించండి. కనుక విమోచించబడిన వారు వెలుగు కాంతిలో నడుస్తారు. మనమిప్పుడు మనము వెలుగులో నడిచదము, ఆ మనోహరమైన వెలుగులో అని పడుతాము. మనలో ఒకటి మనలను బయటకు పిలుస్తుంది. మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాము. అది ఉన్నది ఎందుకనగా అది ఎదురు చూస్తుంది. చూశారా, అదే ఆ లక్షణం. అదే మనం భావిస్తున్నది. నిజమది. మీరు సంసిద్ధమైన ఈ పట్టణము కోసమే అబ్రహాము ఎదురు చూచుచుండెను. అవునా, అతడు ప్రవక్తయుండి ఆ పట్టణము ఒకచోట ఉన్నదని అతడు ఎరిగి ఉండెను. అలాగని బైబిల్ చెప్తుంది. అతడు తను నివాసముండు పట్టణము మరచిపోయాడు. అతను ముందుకు వెళ్లిపోయాడు. అతను ఎక్కడికి వెళ్లాడో చూడు, అదెక్కడ ఉంటుందో ఖచ్చితంగా అక్కడికే వెళ్లాడు. అవునా, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడయున్నాడో ఆ పట్టణము కొరకు అతడు ఎదురు చూశాడు. చూశారా, అతడు ప్రవక్తి అయి యేసు దైవికమైన శిల్పి, దైవికమైన పట్టణమును తన దైవికమైన హస్తాల ద్వారా సిద్ధపరచు కొరకై వెళ్లాడు. ఒక దైవికముగా కూడిన ప్రజలకు ముందుగా నిర్ణయించబడిన వారి కొరకు సిద్ధపరచుటకు వెళ్లాడు. ఆయన సిద్ధము చేటు కొరకై వెళ్లిపోయాడు. అబ్రహాము దాని కొరకు ఎదురు చూచుచుండెను. అతడు యాత్రికుడు ప్రయాణికుడిని ఒప్పుకుని దేవుడు దేనికి నిర్మాణకుడు నిర్మించిన వాడయున్నాడో ఆ పట్టణము కొరకు అతడు ఎదురుచూచెను. అది ఒకచోట ఉండని ఆ ప్రవక్త ఎరిగున్నాడు. యోహాను అది దిగివచ్చుట చూశాడు. అబ్రహాము అయితే అది అప్పుడే భూమిపై ఉండవలసినది అని అతడు తలంచి ఉండెను. ఎందుకని, అతడు దాని యొక్క రాజైన మెల్కీషెదెకును కలుసుకుని ఆయనకు దశంభాగమిచ్చాడు. ఆయన తండ్రి లేనివాడు. ఆయన జీవిత కాలమునకు ఆరంభము, జీవమునకు అంతము లేనివాడు. అబ్రహాము ఆయన్ని కలుసుకున్నాడు. ఎక్కడైతే ఆ పట్టణము నిలబడబోచున్నదో, ఎక్కడైతే ప్రభువు పరిశుద్ధ పట్టణమున్నదో, ఎక్కడైతే పరిశుద్ధులు జీవిస్తారో, అట్టి అక్షరార్థమైన ఆ స్థలమందు వారు ప్రభు సంసర్గము పుచ్చుకున్నారు. పుచ్చుకొనేను. ఓహో, ఆ సమయము నిలుపు కాదు. లేదు, మనము సకాలంలో ఉంటాము. కొద్ది కాలం తర్వాత మనము నిత్యత్వంలోకి వెళ్తాము. ఓ పరిశుద్ధ పర్వతము, అక్కడ స్ఫటికమును పోలిన సువర్ణమయమైన వీధులు, విశాలమైన రహదారులు, ఇండ్లు, ఉద్యానవనములు ఉండును. ఇవి చదవాలనుకుంటే ప్రకటన 21:18. అక్కడే జీవవృక్షము ఉండును, 12 విధములైన పండ్లు, నెల నెలకు ఒకటి దానిపైన పుట్టును. ఎవరైతే ఈ ఫలాలు తింటారో ప్రతి నెలకు వారి ఆహారమును మార్చుకుంటారు. అది కేవలము జయించు వారికి మాత్రమే. అది మీకు తెలుసా, అది సంఘశాఖల వారికి కాదు. సౌరభ్రహం, అది నీ యొక్క భావమా అని ఒక నిమిషము మనం ప్రకటన 2 తీద్దాము, చూద్దాము. ప్రకటన 2:7, అది సత్యమో కాదో ఇప్పుడు మనము కనుగొందాము. ప్రకటన 2:7 ఇలాగూ చదవబడుతుంది. చెవిగలవాడు ఆత్మ వినుగాక. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, ఆయన ఇప్పుడు యూదులతో మాట్లాడటం లేదు. ఇది అన్యులకు, సంఘముకు, సంఘముతో. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. జయించు వారికి మాత్రమే. మృగమును జయించు వారికి మాత్రమే. అతని యొక్క ముద్రను జయించు వారికి మాత్రమే. అది కత్రిక వారైనను ప్రొటెస్టెంట్ వారైనను సంఘశాఖల వారైనను ఎవరైతే మృగమును జయించెదరో అతని గురుతును జయించెదరో అతని పేరుగల సంఖ్యను జయించెదరో వారికి అతని జీవృక్ష ఫలములకు హక్కుదారుడవుతాడు. ఎటువంటి అపవిత్రమైనది గుమ్మములు గుండా ప్రవేశించుటకు హక్కు లేదు. చూశారా, అది ఆలోచించు. కొద్దిగా మనం ముందుకు సాగివెళ్తుండగా ఇప్పుడు ఒక నిమిషము, జీవృక్షము కేవలం జయించు వారికి మాత్రమే, ఆకులు జనములను స్వస్థపరచుటకై ఉండును. అనగా అక్కడ నివసించు రాజులు వారి మహిమను తీసుకుని వస్తారు. వారి యొక్క మహిమను లోపలికి తీసుకుని వచ్చి దేవుని సింహాసనమందు పెట్టుదురు. బయట ఆవరణం వల్లే 11 గోత్రముల వారు వారిలో ప్రతి ఒక్కరూ 10వ భాగమును లేవి యొద్దకు తీసుకుని వస్తారు. అవునా, ఆ సృజింపబడిన భూమి నుండి వారి యొక్క ఘనతను వారు లోనికి తెచ్చి జీవృక్షం వద్దకు సమీపించి మోదుగు వంటి చెట్టు ఆకును తెంపి లేక జీవృక్ష ఆకును తెంపి వారు కలిసి నడిచి వచ్చెదరు. ఇక యుద్ధాలుండవు, ప్రతిదీ సమాధానమే. జనములు స్వస్థపరచుటకు ఆకులు జ్ఞాపకార్థముగా ఉండును. అదే వృక్షము ఆదాము వలె కాదు, ఏదేని తోటలో జీవృక్షము. ఆదాము అతడు పడిపోకపోతే అతడు దానిని తినడేవాడు. ఆ జీవృక్షము నిరంతరము కూడా అతనికి జ్ఞాపకం చేయబడినది. అతని యవ్వనము అలాగుననే కొనసాగించబడినది. చూశారా, అలాగే జనములు కూడా. జనములను స్వస్థపరచుటకు ఆకులు వినియోగించుదురు. గమనించండి, ఇప్పుడున్న వ్యాధులకు కాదు. మోతుకు వంటి ఆకు వంటి ఆకుతో పావురము ప్రతి ఒక్క రాజు ఒక ఆకును తీసుకుంటాడు. గమనించు, జీవ జలముల నది బహుశా అనేకములైన సెలయేరుల సెలయేరులు దాని చేసినవేమో. ఇప్పుడు ఈ భూమిలో కొద్ది నిమిషాల్లో నేను ముగించబోతున్నాను. ఇక నేను నిలుపు చేయబోతున్నాను. ఇంకా నాకు ఎంత వివరణ పట్టి ఉన్నదనగా సుమారు 30 పుటలు. చూడండి, ఈ జీవితంలో బుడగలు బుడగలుగా పారే ప్రవాహము మరియు దాని ప్రాణదాన వనరులు గత రాత్రి నేను బోధించట్లుగా పర్వతాలలో ఉన్నటువంటి ఉనున్నది చల్లార్చుల కంటే మరొకటి ఉండుట అలాంటిది నేను చూడలేదు ఎన్నడు. నీవు అలసిపోతావు, దాహము కొంటావు, మంచి ప్రవాహం మీద పండుకో. ఎక్కడైతే పురుగులు చేరలేవో, ఎక్కడైతే 100 అడుగుల భూమిలో స్వచ్ఛమైన నిర్మలమైన ప్రాణదాన నీరు పైకి ఉపకూర్చు వచ్చునో అక్కడ దాన్ని మనం శ్లాఘిస్తాము. అది చిన్నదే. భూమి దాని యొక్క స్వచ్ఛమైన నీళ్లు కలిగిన అనేకమైన ప్రవాహాలు కలిగి ఉన్నది. నీవు దప్పిగొని చనిపోతున్నప్పుడు దాని నుండి చల్లని మంచి జలమును నీవు పొందుకోగలుగుతావు. నీవు బ్రతుకుటకు అది నీకు దోహదపడుతుంది. అయితే ఎక్కడి నుండి ఇది వస్తుందో చూడు, సింహాస్త్రం ఎదురు నుండి వచ్చుచున్నది. దాని యొక్క జీవ దాన వనరులు ఎక్కడి నుండి స్వీకరించుచున్నవో అక్కడి నుండి. ఎక్కడ దేవుడు కూర్చొని ఉంటాడో అట్టి దేవుని యొక్క సింహాసనం క్రింద నుండి వచ్చుచున్నది. దానిలోని లేక భూమిలోనిదంతా మనమిప్పుడు జీవిస్తున్న ఈ భూమి, ప్రతి ఒక్కరూ అతడు క్రైస్తవుడు కాని లేక అనిడు కాని ఆలయాలను కలిగి ఉంటారు. అది ఎప్పుడైనా ఆలోచించేసావా? ఆలయాలను వారందరూ కూడా కలిగి ఉంటారు. ఈ ఒక్కరికి ఏది లేదు. బైబిల్ చెప్తుంది అక్కడ ఏ ఆలయము లేదు. అయితే ప్రభు అయిన దేవుడు గొర్రెపిల్లయే దాని యొక్క ఆలయము, గొర్రెపిల్లయే దీపము, గొర్రెపిల్లయే ఆలయము, గొర్రెపిల్లయే సింహాసనము, గొర్రెపిల్లయే జీవము. ఆయనే ఆ ఆలయమై ఉన్నాడు. చూశారా, వారు ఆరాధన చేస్తున్న ఆలయాలన్నిటికీ ఒక ఆశయం ఉంటుంది, ఒక ఆశయం ఒకటి ఉంటుంది. అయితే ఈ పట్టణంలో ఆయనే ఆశయము. ఆయన తన ప్రజల్లో ఉండును, ప్రజలతో ఉండును. తిరుబిడి పట్టణమును ఆయన ఆత్మ దీపము ఏ దీప్యమానంగా చేయును. అక్కడ పర్వత శిఖరం పైన పేతురు యోహాన్లు ఉండినట్లుగా వెలుగు పర్వతాన్ని కమ్మెను, పర్వత శిఖరమును కమ్మెను, ఈయన నా ప్రియకుమారుడు అని శబ్దము పలికెను. ప్రకటన 21:3-4 దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనిషిని దేవుడు విమోచించడం ద్వారాను ఈ 3 పద్ధతుల ద్వారాను ఆయన మనుషుల్లో నివాసము చేసుకుంటాడు. ఇప్పుడు దేవుడు భూమిని విమోచించి భూమి అందలి ఆయన పౌరులతో, భూమి నుండి ఆయన ఎవరిని కొన్నాడో వారితో భూమిలో నివాసముండబోతున్నాడు. పాపం ద్వారా అది పడిపోయినది. అయితే దాన్ని ఆయన అలాగే ఉండవలసినది ఉండనిచ్చను. అయితే ఇప్పుడు ఎందులో మనం భాగమై ఉన్నామో, అట్టి పడిపోయిన భూమిని విడిపించుటకు యేసును పంపెను. అక్కడ నీ తల వెంట్రుకలలో ఒకటి నశించదు. యేసు అలాగని చెప్పాడు. కడువరి దినాన నేను దానిని లేపెదను అని ఆయన చెప్పాడు. చూశారా, నీవు భూమిలో భాగమై ఉన్నావు. గమనించండి, నేను నా వెంట్రుకలు ఊడిపోయినప్పుడు నా భార్య నాతో చెప్పిన చిన్న తమాషా నా యొద్ద ఉన్నది. నేను వాటిలో ఒక్కదాన్ని పొగొట్టుకోలేదు అని ఆమెతో నేను చెప్పాను. అవి ఎక్కడ ఉంటవి అని అన్నదామె. నేను వాటిని పొందుకోక ముందు ఎక్కడ ఉన్నావో ఇప్పుడు అక్కడకు అని చెప్పాను. ఒక పదార్థముగా అవి ఎక్కడున్నవో, ఎక్కడెక్కడున్నవో అవి నా కొరకు ఎదురు చూస్తుంటవి. అవును, అవునది నిజం. ఒక దినాన వాటి యొద్దకు నేను వెళ్తాను. ముడతలు పడిపోయి పడిపోతున్న ఈ ముసలి శరీరము భుజాల మధ్య శుష్కించిపోయి మోకాళ్ళలో నొప్పులతో ఉండి గొంతుక బొంగరిపోయిన ఈ ముసలి శరీరము, అవునది నిజమేనా? నీవు సముద్రంలో దాన్ని పాటి పెడతావు, అయితే బూర నన్ను మేల్కొలుపుతుంది సుమా. అవునండి, ఈ ఒకనొక దినాల్లో మనం మార్పు చెందుతాము. విమోచించబడిన ఈ లోకము యొక్క భాగాన్ని నేను. నీవు లోకములు ఉన్నావు, అయితే లోక కార్యకలాపాలలో నీవు లేవు, కాస్మాస్ లో లేవు. నీవు వేరు పద్ధతిలో ఉన్నావు, విమోచించబడిన పద్ధతిలో నీవున్నావు. గమనించు, దేవుని నివాసము మనుషులతో కూడా ఉండును. గమనించు, మునుపటి సంగతులు గతించిపోయినవి. ఇది ఈ వస్తువు గతించిపోయినది. దీని యొక్క అర్థం పరలోకము దిగివచ్చి మనుషులతో నివాసముండును. చూశారా, ఆకాశము భూమి కౌగులించుకును. భూమి యొక్క భాగం పైకి అనగా యేసు పైకి పావురము దిగివచ్చినప్పుడు ఎలాగో ఖచ్చితంగా అలాగే ఆయన భూమి యొక్క ధూళిలై ఉండెను. మనుషుడుగా ఆ యొక్క చిన్న జీవు బీజము నుండి లేక కణము నుండి సృష్టిని చేయగల శక్తి ద్వారా దేవుడు దిగివచ్చాడు. ఆ రక్తంలో ఉన్న జీవము తిరిగి దేవుని దగ్గరికి ఎక్కిపోయినది. అయితే భూమి మీద దానిని నాది అని అడుగుటకు భూమి మీద చిందించబడెను. కయ్యు నుండి వచ్చి బీజకణము నుండి రక్తము తీసుకురాబడింది కనుక. చూస్తున్నారా, ఇప్పుడు ఆదాముకు ఆయన ఎలాగూ చేస్తున్నాడు, ఆదామును సృష్టి చేశాడు. ఆ విధంగా ఆయన తిరిగి సృష్టి కాగల శక్తి చేత ఆయన తిరిగి వచ్చాడు. ఇక్కడ రెండవ ఆదాము. అక్కడ ఆ రక్త కణముగుండా ఎక్కడైతే పాపము, ఎక్కడైతే కయ్యును ఆ రక్తపు కణమును నీతిమంతునిపై పగలగొట్టినో. గమనిస్తున్నారా, ఇప్పుడు ఈ రక్త కణము, ఎందుకనగా అతడు హెబెలును చంపెను. అయితే హెబెలు లైంగిక చర్య వలన జన్మించాడు. అయితే ఈ ఒక్కడైతే లైంగిక చర్య వలన జన్మించలేదు. అది దేవుని యొక్క సృష్టి, దానికి ఆరంభము. అది భూమిని విమోచించను. నీవు తయారు కాబడిన లేక నీవు తయారు చేయబడిన ఈ క్షారము, బూడిద ఉప్పు, పెట్రోలు, విశ్వ సంబంధమైన వెలుగు, ఇవన్నీ విమోచించబడును. ఒక వెంట్రుకకు హాని కలగదు. అంత్య దినమున నేను దానిని తిరిగి లేపెదను. ఆ తర్వాత ఏంటి, భూమి మీద నివాసమునకు దేవుడు దిగివచ్చును. అందులో ఆయన భాగమై ఉన్నాడు. ఆయన ఒక సొంత శరీరము. మనము నీతిమంతులుగా తీర్చబడి కొరకై ఆయన దానిని పైకి లేపాడు. అది నమ్ముడు ద్వారా, అది అంగీకరించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడితేమి. పోలికలను గమనించు. పోలికలో యేసు మానవుడైన లేక అతని స్థానమును స్వీకరించిన కొరకై, ఇవన్నీ సాధ్యపరచడం కొరకై, మనలను విమోచించడం కొరకై దేవుడు ముందుగా నిర్ణయించబడెను. గమనించు, ఈ పట్టణం యొక్క అందమైన ప్రాకారమునకు ఆవల. మీరు పట్టణమును అర్థం చేసుకున్నారా? చూడండి, అది పరిశుద్ధ పర్వతము. నా పరిశుద్ధ పర్వతములోనిది ఏది గాయపరచకూడదు, నాశనము చేయకూడదు అని యెహోవా సెలవిస్తున్నాడు. పట్టణము ఒక ఘనాకారము, ఒక ఘనము కాదు, అది ఒక పర్వతము. దాని యొక్క ఇరువైపుల కొలతలు, దాని యొక్క వెడల్పు చొప్పున, దాని చొప్పున ఎత్తు అంత సమానము. చూశారా, 1500 మైళ్ళు ఇటువైపు, 1500 మైళ్ళు ఆ వైపు, 1500 మైళ్ళు చుట్టూ, 1500 మైళ్ళు ఎత్తు. కాబట్టి అది మహాపర్వతము, పిరమిడ్ వలె. పర్వతం పైన పట్టణమున్నది. మహిమ కలుగును కాక అక్కడే నీ ఉన్నావు. అక్కడే దేవుని పరదేశం ఉన్నది. లోకానికి దీపము ఆ పరిపూర్ణ రాజ్యము. 7వ దినము కాదు, అది నిత్యము ఉండున్నది. అవునా? 1000 సంవత్సరములు కాదు, నూతన భూమి. అవును, అది 1000 ఏళ్ల పాలనలో విన్నప్పుడు, 1000 ఏళ్లలో వెళ్ళినప్పుడు పరిశుద్ధపరచు పద్ధతి కుండా అది వెళ్ళచున్నది. అయితే అది ఇంకా కాల్చబడవలసి ఉన్నది. అవును, అది రక్తము ప్రజలను విమోచించినది, వెల చెల్లించబడినది ఆ 1000 సంవత్సరాలు. అయితే నీవు ఎలాగో అలాగు అది అగ్ని చేత కాల్చబడవలసి ఉన్నది. ఈ పట్టణం యొక్క రాయబారులు మీరు. కనుక నీవు చనిపోయినప్పటికీ లేక బ్రతికున్నప్పటికీ దాని యొక్క వ్యత్యాసం ఏంటి లేదు. ఆయన ఈ దినమున వచ్చినట్లయితే లేక ఆయన 100 సంవత్సరాల తర్వాత వచ్చినట్లయితే లేక 1000 సంవత్సరాలకు వచ్చినట్లయితే నా మార్పు వచ్చే వరకు నేను అలా విశ్రాంతి తీసుకుంటాను. కాబట్టి వృద్ధురాలైన పురుషుడా, వృద్ధురాలైన స్త్రీ, నీవు అధీరపడవద్దు. దేవుని యొక్క ఈ గుణ లక్షణాల్లో ఇక్కడ నీవు ప్రాతినిధ్యం కలిగింటే దీనిలో దేవునిలో నీవు కలిగినట్లయితే, ఇక్కడ నీవు ప్రాతినిధ్యము కలిగి ఉంటే నీవు నిత్యత్వంలో ఉంటావు, నిత్యత్వంలో ఉంటావు. ఇంకా ఆ ఏడవ దినమును నీవు దాటి ఎనిమిదవ దినములో దాటిపోతే, ఎనిమిదవ దినంలోకి దాటిపోతే పరిశుద్ధాత్మక బాప్తిస్మ ద్వారా నిత్యత్వంలోకి నీవు వచ్చావు. దీనిలో నీవు కలిసిపోయావు. ఇప్పుడు నీవు కేవలం ఉద్రేకుల మీద ఆధారపడితే, లేక క్రిందకు పైకి ఎగరము వాటి మీద ఆధారపడితే, లేక నేను ఇది చేశాను, నేను సబ్బాదినాన్ని ఆచరించాను, నేను మాంసము తినను, అటువంటి వాటి మీద నీవు ఆధారపడితే అది ఎలాగైనా నశించిపోతుంది. అవును, అయితే ఇది నిత్యము ఉండున్నది. అవును, ఇది నిరంతరమైనది. పన్నశాల పండుగ తర్వాత పండుగ ఇది నిత్యము ఉండున్నది. అవును, పన్నశాల పండుగ ఆఖరి పండుగ, ఏడవ పండుగ. ఇప్పుడు మనము పర్ణశాల పండుగ క్రింద, అనగా పర్ణశాల పండుగ ప్రకారముగా ఆరాధన చేస్తున్నాము. ఏడవ సంఘ కాలము వెయ్యేండ్ల పాలనలో తిరిగి మనము పర్ణశాల పండుగ క్రిందకు, పర్ణశాల పండుగ క్రింద మనం ఉంటాము ఏడవ దినములు. అయితే ఆ తర్వాత ఏడవ దినం తర్వాత మనము పరిశుద్ధ సంఘముగా కొడుకుంటాము, నిత్యత్వములోకి వెళ్తా. ఎలాగూ నిచ్చునగు ఒకరు ఎవరైతే వచ్చి మనల్ని విమోచించి తిరిగి మనలను తీసుకుని వెళ్లారో మనము దీనిలోని భాగమని మనల్ని గుర్తింప చేయను. నీవు ఒక భాగమని ఎలాగూ నీవు తెలుసుకుంటావు? ఎలాగనగా, ఎందుకనగా అది కాలం యొక్క వాక్యము, దినం యొక్క వాగ్దానమై ఉన్నది. ఏంటి? మొదటి దినమునకు తిరిగి మరలి వచ్చుట. మొదటిది అతడు పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు త్రిప్పును, తండ్రుల తట్టును త్రిప్పును, స్వచ్ఛమైన పెంతికోస్తునకు తీసుకుని వచ్చును. ఉద్రేకపూర్ణతలకు పెంతికోస్తుకు కాదు. సాయంకాలం విడతలు రుజువు చేయును. ఉదయకాల విడతల్లో చూయించిన అదే కుమారుని దినమునకై వాగ్దానం చేయనట్లుగా రుజువు చేయును. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మనం ఎక్కడి ఉన్నాము? మనం ఎక్కడున్నాము? ఆగ్గం బయటికి వచ్చుటకు ఇప్పుడు ఎదురు చూస్తున్నాము. తద్వారా ప్రకటన 11 తెలియబట్టుకు, యూదులకు తెలియబట్టుకు. అవును, అది నిజం. ఎత్తబడట వచ్చుచున్నది. గమనించుడి, నూతన భూమి అక్కడ అడ్డంగా అక్కడ పరచబడి ప్రకారం యొక్క గౌనులు అవతల నిత్యమైన సమాధానముతో జనములు నివాసముండును. అదేంటి? ఘనత గల రాజులు తమ మహిమను అందులోనికి తీసుకుని వచ్చెదరు. ఎటువంటి పాపము అక్కడ లేదు. తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీలు ఇక ఆ పట్టణములో ప్రవేశింపరు. అందుకు నేను నిశ్చితను తెలుపుతున్నాను. ఎటువంటి పొట్టి బట్టలు వేసుకున్న వారికి, సిగరెట్టు పొగతరాగే వారికి ప్రవేశం లేదు. వ్యభిచారులు, వేశ్యలు లేక అబద్ధికులు, విగ్రహార్థికులు వారెవరైనప్పటికీ ఆ పట్టణములో ప్రవేశింపరు. లేదు, అదంతా అయిపోయినది. పాపం పోయినది. అపవిత్రపరచున్నది ఏది కూడా అందులో ప్రవేశించదు. అది ఆయన చెప్పినది. సమస్తమును నిరంతరముగా గతించిపోయినవి. దాని యొక్క పరిసర ప్రాంతములోను, దాని యొక్క గుమ్మముల చుట్టూను చూడు. ఎలుగు బండి నెమ్మదిగా ఉండును, తోడేలు సాధువైనదిగా ఉండును, సింహము గొర్రెపిల్లతో కలిసి పండుకొను, అడవి మృగములు బాలుని చేత నడిపింపబడును. నేనేమయ్యున్నానో అట్టి సృష్టిమును నేనే మార్చుదును. మరణము ప్రవేశిస్తున్నా, మరణము పనిచేస్తున్నా ఈ మర్త్యమైన శరీరము, వృద్ధాప్యము ప్రవేశపెట్టబడినా నేను మార్చబడతాను. ఎలుగుబంటి వీరత్వంతోనూ తోడేలు సాధుత్వంతోనూ ఉండును. ఆ పాట మీరు విన్నారా? అది ఎగరదు, చీల్చదు, మేము చంపుడుకు ప్రయత్నించదు. మీ క్రింద దారిని మీతో కలిసి నడుచును. దానికి ఎవరు హక్కుదారులు కాబోతున్నారు? విమోచించబడిన వారు. వారెవరు? గమనించుడి, ఇప్పుడు నేను నా యొక్క పోలికలు మాత్రమే బోధించగలను. సహోదరులి, గమనించు, ప్రవక్తైన నోహుతో నూతన భూమిపైకి ఎవరు వస్తారు? ఎవరైతే అతనితో కలిసి ఒడిలోకి వెళ్లారో వారే వస్తారు. అవును, నిజమేనా? అనగా దానిపై నడిచినది వారే. అవునా? నోహుతో కలిసి అతని యొక్క వర్తమానం ద్వారా ఎవరైతే లోపలికి వెళ్లిండిరో, దాని యొక్క నీటి బాప్తిసం తర్వాత నూతన భూమి పైన నడిచినది వారే. ఇప్పుడు యేసుతో కలిసి ఎవరు వెళ్తారో వారు. ఆయనలోకి నీవు ఎలాగ వెళ్ళగలవు? ఒక్క ఆత్మ ద్వారా. ఆయన వాక్యమై ఉన్నాడు. నీవు ఆయన యొక్క భాగమవుతావు. ఆయనలో నీవు ఏ భాగమై ఉన్నావు? ఈ యొక్క కాలమునకు జీవించుతున్న వాక్యము గుర్తించుట. ఆయనతో కలిసి వెయ్యేండ్లు నీవు నడుస్తావు. అనగా ఆయన నడిచినప్పుడు గమనించుడి, ఒక క్రొత్త తరము కాదు, తిరిగి నాటుట. ఓహో సహోదర బ్రహ్మ్, అన్ని వంటావు. 25 సంవత్సరాల క్రితము యూదులకు ప్రవక్తగా ఉండటానికై అతని ఉంచుటకు లేక అతని నాలుటకు ఏలియాను తిరిగి లేపి అతన్ని దేవుడు తిరిగి తీసుకున్నట్లయితే పెళ్లి కుమార్తెకు ఆయన మరెక్కువగా ఎంత చేయను కదా. నోబహు ఓడల నుండి బయటకు వచ్చిన తర్వాత నోబహు జల ప్రళయం నుండి బయటకు వచ్చిన తర్వాత నోహోకు ఏమి చెప్పబడినో గమనించు. క్రితము ఆదాములో ఇలాగో అలాగే క్రొత్త భూమి మీదకి అతను వచ్చిన తర్వాత అభివృద్ధి చెంది భూమిని నింపుడి జల ప్రళయం తర్వాత అలాగూ చెప్పబడెను. గమనించుడి, ఫలించి భూమిని నింపుడి మొదటిగా ఆదాముతో అలాగూ చెప్పబడెను. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా అలాగే చూడగలవు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆదాము అభివృద్ధి చెంది భూమిని నిండించవలసి ఉండేను. అవును, నిజమేనా? భూమి నాశనమైపోయినది. క్రొత్తది వచ్చిన తర్వాత నోవహు అభివృద్ధి చెంది భూమిని నిండించవలసి ఉండేది. గ్రహించారా? ఇప్పుడు సర్పము యొక్క సంతానం అంటే ఏదో మీరు చూచుట్లేదా? ఏది భూమిని నింపాలి? మీరు అర్థం చేసుకున్నారా? మంచిది. హవ్వను ఇప్పుడు సాతాను ఎలా తీసుకున్నాడో మీరు చూస్తున్నారా? ఆ హేతు చేతనే అప్పటి నుండి మరణము భూమి మీద పరిపాలన చేయుచున్నది. ఆ కర్ణము చేతనే ఆకాశము, భూమి, మృగములు, వాతావరణము దేవుని వలన శపింపబడ్డవి. అదే శాపము, ఎందుకనగా సాతాను ఇది మొదట పొందుకున్నది. యేసు తిరిగి తండ్రికై దానిని విడిపించుటకు వచ్చాడు. ఇది చేటు కొరకై దానిలో భాగముగా ఆయన నేను కొద్దిగా ముందుగా చెప్పినట్లు ఆ మట్టిలో నుండి భూభాగమైన యేసు ఆయన ఆ మట్టిలో నుండి విమోచించబడిన వాడై ఆయన ద్వారా దేవుని యొక్క గుణ విశేషాలన్నీ ఆయన ద్వారా భూమిలో నుండి విమోచించబడును. ఆయన పలుకుబడిన వాక్యమై ఉండెను. విమోచించబడిన మనము ఆయనలో భాగమై ఉన్నాము. అలాగైతే నీవు గుర్తించితే చూస్తున్నారా, పరిశీలు వారు గుర్తించబడిన వారని చెప్పుకున్నారు. అయితే నా యొక్క మొట్టమొదటి దృష్టాంతం, వారు కేవలము జ్ఞానయుక్తమైన వారు. సాక్షాత్ వారిదుటినే వాక్యం ప్రత్యక్షమైనప్పుడు వారు దాన్ని గుర్తించలేదు. వారన్నారు, ఈ మనుషుడు అపవిత్రాత్మ అని. ఇప్పుడు ఈ దినమున మనము అబద్ధ ప్రవక్తలుగా పిలువబడుతున్నాము. మత సంబంధమైన వారి ద్వారా ప్రతి విధమైన మురికి పదాలతో పిలువబడుతున్నాము. గొప్ప వరములు గల వారమని అనే వారి వలన పిలువబడుతున్నాము. చూశారా, వారు అర్థం చేసుకోరు. అవునా? దాని కడుగుడుకు దాని యొక్క నీటి బాప్తిసం సరిపోదు. వారిదైనా సరిపోదు. రక్తము ద్వారా కలుగు శుద్ధీకరణ దాని వెనుకకు తెచ్చినది, దానిని అడిగినది. అయితే అగ్ని బాప్తిసం దాన్ని శుద్ధీకరించి ఆయన పెళ్లి కుమార్తెకు అది చేసినట్లుగా అగ్ని బాప్తిసము దానిని చేసినది, దానికి చేసినది. నీతిమత్వం, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం వల్లే అది జరిగినది. నేను చెప్పినట్లుగా క్రొత్త జనమును తిరిగి లేపదనని ఎన్నడూ వాగ్దానము చేయలేదు. అయితే పడిపోయిన వారిని విమోచించదనని ఆయన వాగ్దానం చేశాడు. ముందుగా ఎవరు నిర్ణయించబడ్డారో ఆయన వాగ్దానం చేసినట్లుగా వారు దాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన మార్పు చెందిన దేవుడు అది మనకు తెలుసు. జ్ఞాపకముచ్చుకోండి, ఎత్తబడుట జరిగిన తర్వాత, కొనిపోబడుట జరిగిన తర్వాత దేవుడు ఏలియాను తీసుకుని అతన్ని ప్రజల మధ్య ఒక ప్రవక్త స్థానము తీసుకుంటానికై ప్రజల మధ్య అతన్ని ఉంచును. చాలా త్వరగా ఆయనది చేయును. అతనిని సజీవునిగా 2500 సంవత్సరాలు ఉంచాడు. అతను తిరిగి ప్రత్యక్షము కావలసి ఉన్నది. మరలా గమనించండి, మృతుల్లో నుండి మోషేను ఆయన లేపాడు. అతని యొక్క సమాధి ఎక్కడా? ఎవరైనా దాన్ని కనుగొనగలరా? యూదా పుస్తకం చదువు. అవునా, ప్రధాన దూత యొక్క సాతానుతో వాదించుచుండేది. మోషే యొక్క శరీరాన్ని గుర్చి వాదించను. ప్రభు నిన్ను గద్దించును కాక నేను. ఇక్కడ రూపాంతర పర్వతం పైన పేతురు, యాకోబు, యోహాన్లు నిలబడి అతని వైపు చూస్తున్నారు. ఎక్కడ నివాసముండవలెను, ఎక్కడైతే పర్వతము లేపబడుతుందో నేరుగా అక్కడ అదే స్థలంలో. చూశారా, దాని విమోచించుకు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎత్తబడు సంఘముండెను, ప్రాతినిధ్యముగా నిద్రించుచున్న వారికి ప్రాతినిధ్యంగా అక్కడ వారున్నారు. ఎక్కడ? ఏ స్థానములో? ఆ పట్టణములో, పర్వతము శిఖరం పైన. అవును, అక్కడ పేతురు, యాకోబు, యోహాను చూస్తున్నారు. ముగ్గురు సాక్షులు అక్కడ, ఏలియా, మోషే మరియు యేసు, ఒక పరలోక సాక్షులు. అవునా? అక్కడ మోషే ఉన్నాడు, మృతుడు, తిరిగి లేచాడు. అక్కడ ఏలియా ఉన్నాడు, ఎత్తబడుట, ఇంకా జీవించుచున్నాడు. వారిద్దరూ ఈ పర్వతం పైన, ఈ పరిశుద్ధ పర్వతం పైన ప్రతినిధులుగా ఉన్నారు. యేసు విమోచకుడు, దేవుడు ఆయనకు పైగా ఇలాగున్నప్పుడు ఆయన మీద కమ్మెను, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పాను. ఆ దినమునకు ముందటి దినమున యేసు చెప్పాడు, జ్ఞాపకముచ్చుకోండి, దేవుని రాజ్యము బలముతో స్థిరపడవరకు ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మరణము చూడరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆయన చెప్పాడు. అదేంటి? తిరిగి లేచిన మృతులు ఎత్తబడిన పరిశుద్ధులు కలిసి ఆయన్ను మధ్యాకాశంలో కలుసుకున్నట్టుకు కొనిపోబడదురు. దేవుడు ఆయనను కమ్మినప్పుడు అక్కడ ఈ ఛాయలో యేసు నిలిచి ఉండెను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని చెప్పబడెను. నూతన రాజ్యం యొక్క క్రమము. ఓహో సహోదరుడా, సహోదరి, మరణము నిన్ను మార్చదు, మరణము నీ నివాస స్థలమును మార్చును. అవునా? సమయంలో జ్ఞాపకముచ్చుకో, అతడి మరణముంది, సమాధి చేయబడి 2 సంవత్సరాలైనది. అతడు పరదేశంలో ఉన్నాడు. ఎందోరు యొక్క మంత్రగత్తె కన్నపిచ్చాచి అతడి పిలిచినది. సౌలు అతని గుర్తుపట్టాడు, మరియు ఆమె కూడా బోర్లబడినది. రవ్వంత కూడా అతడు మార్పు చెందలేదు. అతడింకా అదే సమయలే. చనిపోయి 2 సంవత్సరాల తర్వాత అతడింకా ప్రవక్తే. అతడు చెప్పాడు, రేపు యుద్ధములో నీవు పడిపోతావు, నీ కుమారుడు నీతో ఉంటాడు. రేపటికి ఈ వేళకు రాత్రికి నీవు నాతో ఉంటావు. ఖచ్చితంగా అలాగే జరిగినది. చూశారా, మోషే ఏలియాలు తిరిగి వస్తారు. ప్రకటన పదకొండు కొరకు వారింకా ప్రవక్తలై ఉంటారు. హల్లెలూయా! ఎక్కడైతే గొర్రెపిల్ల దీపమై ఉండెనో ఆ పట్టణము సుదూరాన ఆ దేశంలో ఉన్నది. సహోదరా మ్యాక్నీ, నీవు నాకు తెలుసు. నా కిరీటములోని ఆభరణాలైన మీరు నా ప్రజలు, మీరు నాకు తెలుసు. ఆ పట్టణములకు 1500 మైళ్ళు చదరము కలిగి పట్టణము చచ్చముగా కట్టబడిన దానిలో ఆమె కూర్చుని ఉన్నది. తూర్పు నుండి పడబట్టుండి వారు ఆ పట్టణములోనికి వచ్చేదారు వచ్చేరి. ఎక్కడైతే పర్వతం పైన దేవుడు కూర్చుని ఉండెనో యేసు సింహాసన పైన కూర్చుని ఉన్నాడు. మీరు అక్కడ పరిశుద్ధ పర్వతం పైన కూర్చుని ఉన్నారు. పరదేశు గుండా నడిచి వెళ్ళుటకు యోసేపు వెళ్లదిరిగా బంగారు బూరలు ఉదబడుతుంది. దేవుని యొక్క బిడ్డలు వారు విమోచించబడ్డారని ఎరిగిన వారై వారు తమ ముఖాల మీద ఉండి ఆయనను ఆరాధించదరు. అవును, ఆమేన్, హల్లెలూయా.
What a joy that will be when my Savior I see in that beautiful city of gold. I'm bound for that beautiful city the Lord has prepared. Isaiah said in Isaiah 9:6, and
Isaiah cheptunnadu, Isaiah 9:6, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆలోచనకర్త సమాధానకర్త అధిపతి బలవంతుడైన దేవుడు నిశ్చయకు తండ్రి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముడును మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగును. చివరికి పశువులు కూడా అక్కడ ఉంటవి. ఓహో ఎంతటి ఆహ్లాదము!
And the lion shall lay down by the lamb, and the beast from the wild will be led by a child. But I'm going to be changed.
ఆ దినం వచ్చినప్పుడు ఇప్పుడు నేనేమై ఉన్నాను? అట్టి ఈ సృష్టిము నుండి నేను మార్పు చెందుదును. ఎందుకనగా నేను ఆ పట్టణమునకు వెళ్ళుచున్నాను. ఆ అందమైన పట్టణానికి నేను బద్ధునై ఉన్నాను. ఇప్పుడు నా హృదయం అంతటితో విమోచన శక్తిని నేను భావించుచున్నాను. అది ఆవితముగా కన్నట్లయితే అలాగైతే నా ప్రాణమును త్రోసి విసిరవేస్తాను. మోసకరమైన విషయాలను నేను ఇతరులకు బోధించాను అనివాణ్ణవుతాను. అయితే నేను చూస్తున్నప్పుడు ఆ దినము కొరకు ఆయన చేసిన వాగ్దానాన్ని చూచినప్పుడు అది జరుగుట నేను చూశాను. ఇక్కడ కూర్చున్న 1500 మైళ్ళ చదరముతో ఉన్న ఈ సభను చూడు. సంఘశాఖల నుండి మరియు జాతుల నుండి మరియు మతముల నుండి పిలువబడి కలిసి ఉన్న ఒక ఏర్పరచబడిన వారు. వాక్యం దానికదే రుజువు చేయబట్టి నేను చూస్తుండగా ఎటువంటి ఒక్క అనుమానము లేకుండా ఆ దినమందు లోకములు కిరీటములోని ఆభరణాలుగా కాంతివంతముగా ప్రకాశించెదరు. అది నాకు తెలుసు. ఒక సమయం వచ్చును, ప్రజలమైన మనమిక్కడ వృధాగా కూర్చున్నట్లేదు. మనము కేవలము ఆ సమయము కోసం ఎదురుచూచుతున్నాము. అది ఎంతో ఆలస్యమైనది. అయితే యేసు ఇంకా దగ్గరగా ఉన్నాడు. ఆయన యొక్క మహిమ, అది అద్భుతం. ఆలోచనకర్త అని ఆయనకు పేరు పెట్టబడును. ఆ పట్టణము మీరు దాన్ని చూడగలరు. అక్కడే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు స్థిరపడేది, వందల మైళ్ళు మనం బండ్లు నడుపుకుని ఇక్కడ కూర్చుని ఆయన వాక్యమును భుజించుట అది కేవలం ఒక ఛాయ. ఆయనతో కలిసి ఆ పట్టణంలో మనము నివాసం ఉండుట అది ఎంతటి విషయమవుతుంది? మీరు ఆలోచించండి, అది అద్భుతం కాదా? మీకు పురుగువాని తలుపులో లేక గృహములో నేనుంటూ ఆ చెట్టులు భుజించుట ఆ వీధుల్లో మనం నడుస్తాము. ఊట యుద్ధం నుండి వచ్చు ఊటలోని తగుడు కొరకై ఆ బంగారు వీధుల్లో మనము నడుచున్నప్పుడు దేవదూతలు భూమి చుట్టూ తిరుగుతూ సంగీతములు పాడుచుండగా దేవుని పరదేశంలో నడుచుచు వెళ్ళుచుందము. ఓ, ఆ రోజు ఎంతటి రోజు! అది సర్వ సంపదలతో సమానము. రహదారులు కరకుగా అగుపించును, కొన్నిసార్లు కఠినంగా కనిపించును. ఓహో, నేనాయన చూచినప్పుడు అదెంతో అల్పమైనది, చాలా చిన్నది. వారు చెప్పిన చెడ్డ పేర్లు, వారు చెప్పిన చెడ్డ సంగతులు, ఆ మనోహరమైన రమ్యమైన దేవుని పట్టణములో నేనాయన చూచినప్పుడు అవి ఏమైపోవును? మనం తల్లవంచుకుందాము.
Sang Gloria round the white throne. Sometimes I'd go homesick for heaven, as glories I there shall behold. What a joy that will be when my Savior I see in that beautiful city of gold. On the island of Patmos, John saw it. Dear Jesus, this hope, my hope's built on
the Lord. Priya Yesu, ee nirikshana, naa yokka nirikshana, Prabhuva, mari deeni meede kattabadaledu. మహారాజు యొక్క ఆ పట్టణము అది నా హృదయానికి తల్లి. దేవా, ఏ ఒక్కరూ ఇక్కడ నశింపకుండా ఉందరు కాక. ప్రభువా, ఈ దినమున ప్రభు యొక్క రాకడకై మేము ఎదురు చూస్తూ మా జీవితాలను మేము పరీక్షించుకుందాము కాక. ఎక్కడైతే ఆ విమోచించబడిన వారందరూ అక్కడ దూరాన రోములోని ఆ పెద్ద వినోదశాల ఆవరణములో ఎక్కడైతే ఆ క్రైస్తవులు సింహాల చేత తినివేయబడ్డారో ఆ దినాన ఆ మట్టి పగిలిపోవును. మహిమ కొండల ప్రక్క ఎటువంటి సమాధి తోటలు ఉండవు, సమాధి పూల దండలు పట్టుకుంటానికై ఎటువంటి పట్టుడు గుబ్బలుండవు, దానిపైన ఇలాంటి కన్నీటి బిందువు పడదు. లేదు లేదు, ఇలాంటి మట్టి కుప్పలుండవు, ఇలాంటి తుఫాన్లు దానిని తాకవు. అదంతా అక్కడ మహిమ కాంతితో ఉండును. ప్రభువా, మాకు సహాయము చేయము. గొర్రెపిలేక ఈ పెండ్లి విందుకు ఎవరైతే పిలువబడిన వారు, ఎవరైనా పిలువబడిన వారు ఇక్కడ ఒకరు ఉండినట్లయితే, ఈ వెయ్యేండ్ల పాలనకు పిలువబడిన వారు ఒకరు నినట్లయితే, అటు తరువాత పెండ్లి శోభనము అయిన తర్వాత ఆ పట్టణములో ప్రవేశించుట వెయ్యేండ్లు కేవలము పెండ్లి శోభనము, పెండ్లి సంబరం మాత్రమే. అటు తర్వాత పెళ్లి కుమారుడు ఆయన యొక్క పెళ్లి కుమార్తెను గృహానికి తీసుకుని వెళ్ళను. అది ఆమెది, ఆమె పెళ్లి కుమారుడు, ఆయన యొక్క పెళ్లి కుమార్తె. ఓ, ఆయన ఆమెకు ప్రధానము చేసుకున్న తర్వాత ఒక గృహము సిద్ధపరచుటకు ఆయన వెళ్లిపోయాను. ఎవరైతే వాక్యమై ఉన్నాడో ఆయన ఎదుట మేము నమ్మకస్థులముగా ఉందము కాక. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. పరులు మమ్మల్ని ఎంత అమర్యాదగా మాట్లాడినప్పటికీ దానికి దూరంగా మమ్ముంచుము. ప్రభువా, నన్ను ఆకర్షించుము. కొన్నిసార్లు పరలోకమును గుచ్చిన ఇంటి బెంగ నాకధికమైపోవును. అక్కడ నీ నుండి మహిమను చూచెదను. సుందరమైన ఆ బంగారు పట్నములో నా రక్షకుని నే చూచుట ఎంతటి ఆనందకరమైన విషయమో. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్ గృహము. పెళ్లి విందుకు ఆయన తిరిగి వచ్చును. అది 3.5 దినమవుతుంది. తరువాత తిరిగి మరలును. వెయ్యేండ్లు, అది మా యొక్క శోభన సంబరము. ఆ తర్వాత ఆయన పట్నమును అగుపించబోతున్నాడు. పెళ్లి కుమార్తెకు ఆశ్చర్యము కలిగించట్లుగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో మాట్లాడినట్లుండును. ఆ చిన్నపిల్లి కుమార్తె నిశ్చేష్టురాలై భయభక్తులతో అక్కడ నిలబడి ఆమె భవిష్యత్ గృహము చూచుచుండును. ప్రభువా, ఈ దినమున విశ్వాసము ద్వారా అక్కడ దూరానున్న దాన్ని మేము చూస్తున్నాము. ఈ భూమిపైనే ఇక్కడే అది ఉండును. నీవే అది వాగ్దానం చేశావు. ఈ ఒకానొక దినాలలో నీ యొక్క సంఘము సంపూర్తిగా విమోచించబడును. ఆ తర్వాత నీ యొక్క లోకము మిగతావన్నీ విమోచింపబడును. అయితే మొదటిగా నీ యొక్క ప్రజలను నీవు విమోచించావు. లోకము ద్వారా తయారు కాబడిన వారి శరీరమును విమోచించితివి. దేవా, సహాయము చేయము. ఇక్కడ ఎవరైనా ఖచ్చితంగా దాన్ని గుర్చి నిశ్చిత లేని వారున్నట్లయితే ప్రభువా, ఇప్పుడే వారది స్వీకరించుదురు కాక. ఇదెంతో సమయమైనది, వేడిగా ఉన్నదని నాకు తెలుసు. అయితే ప్రజలు, జనులు, మేమెల్లప్పుడూ ఇక్కడ నిలబడి వారము కాదు. నేనెల్లప్పుడూ మీ కాపరిగా ఉండను. అది మనము నిశ్చిత చేసుకుందాము. ఒక మార్గమున్నదా సహోదర బ్రహం? అవును, వాక్యములో భాగముగుట. ఈ రోజు వాక్యం యొక్క ఒక భాగము, మోషే దినం యొక్క వాక్యం యొక్క భాగము కాలేదు. ఆ భాగం అయిపోయినది, అది పాదము. ఇప్పుడు మనము శిరస్సు దగ్గర ఉన్నాము. ఇది క్రీస్తు ముంజేతుల కాలము కాదు, వెనుక లూథర్ కాలము కాదు. కాదు, ఇది శిరస్సు కాలము. క్రీస్తు తలరాయి శరీరమునకు వచ్చును. దాన్ని గుర్చి ఖచ్చితమైన భావన మీకు లేనట్లయితే, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నేను చూచుడు కొరకు మీ చేయి పైకెత్తగలరా? ప్రతి ఒక్కరూ తమ తలలు వంచండి. దేవుడు మిమ్మల్ని దీవించును. సహోదర బ్రహం, ఎంతో అవసరతతో నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో అని చెప్తావా? నేను పోగొట్టుకోవాలని అనుకోవట్లేదు సహోదర బ్రహం. నేను పరీక్షించుకుంటున్నాను. నేను చేయగలిగిందంతా నేను చేస్తున్నాను. ఇప్పుడు నాకై ప్రార్థించు. ప్రార్థిస్తావా అని చెప్పగలవా? దేవుడు నిన్ను దీవించును. దాన్ని నీవు ఆలోచన చేస్తుండగానే ప్రార్థనలో ఇలా చెప్పు, దేవా, అది నీ సొంత హృదయంలో గమనించు. ఒకటి లాగినట్టుగా భావించినా, నీ హృదయం జలధరించినట్లుగా ఉండినా, అది అదే. అది దాని లక్షణాన్ని తెలియపరచ ప్రయత్నిస్తుంది.
For his own, where all the redeemed of all ages will sing Gloria round the white throne. Sometimes I grow homesick for heaven, and the glories I there shall behold. What a joy that will be when my Savior I see. In that beautiful city of gold. Heavenly Father,
పరలోకపు తండ్రి, ఇప్పుడు మమ్మలను స్వీకరించండి ప్రభువా. గొప్ప కాపరి, మహోన్నతమైన విమోచకుడు కాపరి, మహిమను ఎవరు విడిచిపెట్టారో ఆ మహా గొప్ప కాపరి, పాపమని ఆ పెద్ద లోయలలో కొన్ని గుణగణములు పొగొట్టబడినవన్నీ ఎరుగును కాక. ఎక్కడైతే తోడేళ్లు మురుగములు ఆ చిన్న గొర్రెలను త్వరగా మృంగివేయునని ఎరిగి ఉండెను, అయితే ఆయన బంగారు తాళములను విడిచిపెట్టి, బంగారు స్థలం విడిచిపెట్టి భూమిపైకి వచ్చి మాలో ఒకటి వల్లే ఆయను, తద్వారా దేవుని యొక్క ప్రేమను తెలియచేటు కొరకై అక్కడే వారు ఆయన్ను కనుగొనిరి. వారిలో కొందరు సంఘ శాఖల్లో ఉన్నవారు, వారిలో కొందరు నీచమైన గృహములలో ఉన్నవారు, వారిలో కొందరు వేధుల్లో ఉన్నవారు గుడ్డివారు, వారిలో కొందరు త్రోహ ప్రక్కన ఉన్నవారు, రహదారిలో ఉన్నవారు. అయితే ఆయన ఎవరిని విమోచించుటకు తండ్రి నిర్ణయించెను, అట్టి వారినందరినీ ఆయన విమోచించెను. మరియు మా కాలానికి ఇవ్వబడిన వాక్యం యొక్క ఈ భాగంలో మేము జీవించడానికి ఆయన మాకు ఆజ్ఞ ఇచ్చెను. లూత్రేక గంభీరమైన దిద్దుబాటు కాలమును ఆ కాలములలో మేము చూచి ఉంటిమి. మరియు వెస్లీ పెంతికోస్తు కాలములలో చూచితిమి. ఇప్పుడు మేము పట్నం యొక్క తలరాయికై ఎదురు చూచుచున్నాము. ఓ దివా, కాలమును, ఈ దినమున మాకు ఇవ్వని వాగ్దానమును, ఇది ఏ విధముగా పునరుద్ధరణ తిరిగి చెందును అన్నది మేము ఎరిగున్నాము. దాని యొక్క ఫలమును సాయంకాలపు వెలుతురు పరిపక్వతను తెచ్చును. అది పగలు కాదు, రాత్రి కాదు అను ఒక దినము, అది జరుగును అని పిలువబడును. అయితే సాయంకాలమున వెలుతురు కలుగును. అదే మహిమగల దేవుని యొక్క కుమారుడు ఇక్కడ భూమిపైన మానవ శరీరంతో తనకు తాను బయలుపరుచుకుంటూ ఖచ్చితంగా వాగ్దానమును సజీవమైనదిగా చేస్తూ పరిషయులు సద్దూకైలు హేరోదీలు మొదలగు వారి కన్నులకు అది అంధత్వము కలుగు చేయుచుండెను. ఈ రోజు మరలా అది ప్రతిస్పందిస్తుంది. వాక్యము ఎలాగుండెనో అలాగుననే అది రుజువవుతుంది. వాక్యము అది ఎలాగుండెనో ఆ విధముగానే, ఏ విధముగా లేఖనము చెప్పబడేదనో ఆ విధముగానే హృదయం యొక్క రహస్యములను ఎరుగుచూ అలాగే ఉన్నది. అది విరిగి పోలేదు, విఫలము కాలేదు. దేవా, అది గ్రహించడానికి సహాయము చేయము. ఎవరైతే చేతులు పైకెత్తి ఉండరో వారికి సహాయము చేయము. వారు వారి యొక్క దట్టిని కొంచెం బిగించుకుందురు కాక, సమాధాన సువార్త తాము ధరించుకుందురు కాక, దేవుని యొక్క నిండు సర్వాంగ కవచము ధరించుకుందురు కాక, శిరస్థానములు లాగి విశ్వాసమును డాలు పట్టుకుని ఈ దినము నుండి ముందుకు సాగిబోదురు కాక. ప్రభువా, అనుగ్రహము చూపుము. కొంచెం సేపట్లో మాకు రమ్మని ఆజ్ఞ వస్తుంది, తరువాత ఎత్తబడట వస్తుంది. హనుకు వలె కేవలము చిన్న గుంపు ఎత్తబడుతుంది. ఆ తరువాత స్త్రీ సంతానం యొక్క శేషము, దేవుని యొక్క ఆజ్ఞలు గైకుని వారు, యూదులు, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము కలవారు, అన్యులు కుక్కల వలె వేటాడబడదరు, మరియు వారి యొక్క సాక్ష్యము కొరకు వారి ప్రాణములు ఇచ్చెదరు. తరువాత ఒక గంభీరమైన ఉదయవేళ వేయేండ్లు తెరవబడును, శోభన సంబరము ఆరంభమవును. ఆ తర్వాత మిగిలిన మృతులు 1000 సంవత్సరాలు ముగియే వరకు బ్రతకరు. తర్వాత 1000 సంవత్సరాలు గతించిన తర్వాత హాము ఓడలో ఉన్నాడని చూపించబడు కొరకై అక్కడ న్యాయ తీర్పుండెను. శేషములో హాము ఇంకా అక్కడ ఉన్నాడు. ఒక్కసారి అది విని అది తిరస్కరించిన వారు తీర్పు తీర్చబడదరు. ప్రభువా, అనుగ్రహము చూపుము. వారిలో మేముండకుండా దయచూపుము. అయితే పెళ్లి విందులో, పెళ్లి విందు పిలుపులో మేముందుము. ఎందుకనగా ఈ దినమున యేసు మా మధ్య ఉండుట మేము గుర్తించుదిమి. ఆయనతో కలిసి మేము లోపలికి వెళ్తాము. లోకములో బయట నుండి ఆయనలోకి మేము వెళ్లేదము. ఆయనతో వచ్చి మేము ఆ పట్టణములో నడిచి వెళ్లేదము కాక. ప్రభువా, నేను వృద్ధునైపోతున్నాను. నేను చాలా ప్రసంగాలు ప్రసంగించలేను. అయితే నేను తప్పకుండా నిన్ను నమ్ముతున్నాను. నేను ఆ పట్టణము కొరకు ఎదురుచూస్తున్నాను. నా యొక్క తండ్రి అబ్రహాము ఎదురుచూచినట్లుగా ఎదురుచూస్తున్నాను. అది వచ్చుచున్నదని ఒకటి నాలో చెప్పుచున్నది. ప్రభువా, వెలుగును వెదజల్లుటకు వారిని పిలుచుటకు ప్రతి ఒక్క చోట నేను ప్రయత్నిస్తున్నాను. ప్రభువా, వీటిలోనిది కాదు. కొంచెం సేపటి క్రితము ఎంతో రమ్యతగా నీవు అది నాకు చూయించితివి. నీవు నాకది బయలుపరిచితివి. సుమారు 1500 మైళ్ళు చుట్టుకొలత లేక వృత్తము ఒకరిక్కడ అక్కడ ఈ దినాన కలిసి కూర్చున్నారు. ఒకే చిన్న స్థలములో వారు కూర్చొని కాన్పించబోతున్న ఆ పట్టణము కొరకై ఎదురు చూచుట మేము యాత్రికులము ప్రయాణికులమని మేము ఒప్పుకుంటున్నాము. మేము వెలివేయబడిన వారమని ఒప్పుకుంటున్నాము. అన్యులు లోకము నవ్వుతూ మమ్ము ఎగతాళి చేయుదురు. మత సంబంధమైన సంఘశాఖల వారు హేళన చేయుదురు. అయితే అలాంటి వాటి వల్ల మేము కదిలింపబడము. ప్రభువా, అచంచలమైన వాక్యములు మమ్ము పాలిభాగస్థులుగా చేయము. కడవర దినములలో అది ఇలాగు జరుగును. ప్రభువా, అది మా కగుగాక. వాటిలో మేము గుర్తించబడదము కాక. యేసు నామములో మేమదే అడుగుతున్నాము. ఆమేన్. మీరది నమ్ముతున్నారా? ఈ విధంగా మనము చేతులు పైకెత్తుదాము.
My Lord has prepared for His own, where all the redeemed of all ages will sing glory around the white throne. Some find their home in heaven, and glories are there shall be yours. When my Savior I see in that beautiful city of gold.
ఆ యొక్క పట్టణంలో మనము కలిసి నివాసముదాము అని అనుకున్నట్లయితే ఒకరికి ఒకరు కరస్పర్శ చేస్తూ ప్రభు నిన్ను దీవించును కాక అని చెప్పండి. నీవెక్కడి వచ్చిన? లూసియానా, జార్జియా, మిస్సిసిపి. నేను ఒక యాత్రికుడును. నేను ఆ పట్టణం కొరకై ఎదురు చూస్తున్నాను. సోదరు నెవిల్, నేను ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను. అక్కడ నేను ఆ మార్గమునకు చేరుకుంటున్నాను. ఆమేన్. సహోదర క్యాప్స్, నేను ఆ పట్నం కొరకు ఎదురు చూస్తున్నాను. ఇంకా ఈ రాత్రి ఏ ఉదయ వేళ అదృశ్యుడైన మాన రాజు ప్రత్యక్షపరచబడును. 90 సంవత్సరాల వృద్ధుడిగా బెల్ డౌన్ నేను చూడను. 50 సంవత్సరాల వాణిగా మీరు నన్ను చూడరు. ఆ దినమున నేను మార్చబడును.
But I'll be changed from this creature that I am.
మీరు ఆనందంగా లేరా? నిరసన వెంట్రుకలు పోతవి, వంగిన భుజాలు, అయితే ఆయన యొక్క పోలికలో అందము అమరత్వము నిలిచిపోతుంది. సూర్యుని కాంతి నిమించిన కాంతిలు. ఓ అద్భుతం. అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాము. యాత్ర కొరకు మీలో ఎంతమందికి బలము కావాలి? దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. గాయపడిన సైనికులారా, మీ శరీరమందు మీలో ఎంతమంది వ్యాధితో ఉన్నారు? 12 లేక ఎక్కువ. అదృశ్యమైన రాజు ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? అకుపించే కార్యాలు దృశ్యమైన వాటి ద్వారా అదృశ్యమైనవి బయలుపరచబడతాయి. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. కేవలము మూర్తి ఇచ్చిన లేక ప్రాపంచికమైన శరీరము. ఇది నా ద్వారా మాట్లాడినది. ఇది ఆయన ఆత్మ అయితే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యములు ఆయన చేయును. ఓహో ఎంతటి అద్భుతమది. 500 మంది నదిలోకి నడుచుకుంటూ వస్తున్నారు. మొదటి రోజు సినాయి పర్వతం మీద ప్రభు యొక్క దూత ఎలాగూ చేసెను, ఆ విధముగానే రుజువు చేరుకొరకై ప్రత్యక్షంగా ఒగ్గుపించెను. ఆయనను నేను కలుసుకున్నాను. బాప్తిసం కొరకై 100 మంది అదే పాటను పాడుచుండేది. నేను నదిలోకి నడుచుకుంటూ వెళ్లాను. అక్కడ పటములో మీరేమి చూశారో అదే అగ్ని స్తంభము. ఆయన దిగివచ్చాడు, ఇక్కడే నది ఎదుకు దిగివచ్చాడు. చెప్పాడు, బాప్తిస్మిచ్చి యోహాను ఆయన మొదటి రాకడకు ఎలాగూ ముందుండెను, ముందటివాడు రెండవ రాకడకు ఈ వర్తమానం ముందుండెను. చూశారా, అక్కడే మీరు ఉన్నారు. అవును, అదే అగ్నిస్తంభము ఇక్కడ మనతో ఉన్నాడు. అది మీరు గ్రహించగలిగితేరా? ఆయన మనలను ఒకదాని కొరకు మరియు మరో దాని కొరకు చేశాడు. నీవు అంగీకరిస్తే ఏ ఒక్క అనుమానము లేకుండా భవనం మధ్య ఆయన ఉన్నాడని నమ్ము. ఆయన తనకు తానుగా నీకు బయలుపరచుకుంటాడని నేను నమ్ముతున్నాను. అది నీకు సంతృప్తిని కలిగిస్తుందా? అది 2 గంటలు కాబోతున్నది, లేదా అది కొద్దిగా 1 దాటినది. నీవు నమ్మినట్లయితే ఆయన మనపైకి దిగవచ్చును కాక ఎక్కడ మన విశ్వాసము? మీరు నమ్మవలసి ఉన్నది. మీరు ఏ కొంచెం కూడా అనుమానం పడకుండా ఉంటే అది పనిచేస్తుంది. క్రీస్తు యొక్క ఉనికి, దైవిక సన్నిధానమును నేను గుర్తించాను. ఆయన వాక్యమే ఉన్నాడు. బైబిల్ తెలియజేస్తుంది, వాక్యము 2 అంచులగల ఖడ్గము కంటే వాడిగాయుండి అది కీళ్ల మూలుగులను విభజించును, హృదయములోని తలంపులను పరిశోధించుచు హృదయములోని రహస్యములను బయలుపరచుచున్నది. చూడండి, సంవత్సరాల క్రితము అది నాకు తెలియదు. నాకు తెలియకుండగానే నేను అది చెప్పినప్పుడు ఆయన ఏమి చేశాడో చూడు. ఆయన చెప్పాడు, నీవు ప్రజల చేయి తీసుకుని పట్టుకో, ఏది ఆలోచన చేయవద్దు, నీకు ఏ ఆరోపణలు తెలియబడుతుందో అదే మాట్లాడు, అది కనితి, అదే ఏదైనా చెప్పు. తర్వాత చెప్పబడినది అది జరిగి తీరుతుంది, నీవేమి చేయనవసరం లేదు. చూశారా, గమనించారా, వారిలో ఏదున్నదో దానినే అది శోధిస్తుంది అని చెప్పబడెను. మనకు అన్ని రకాల అనుకరణలు ఉన్నవి, ఖచ్చితంగా ఏర్పరచుకున్న వారిని మోసపరచుటకు అలాంటివి ఉన్నవి, అది మనకు తెలుసు. తదితరమైనవి వాక్యంతో ఎలా నడుస్తున్నావో కనిపెట్టు, అప్పుడు అది సరైనదో కాదో నీవు తెలుసుకుంటావు. అయితే యేసు ఇప్పటికీ నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ వ్యాధిస్తూ ఉన్నారు నాకు తెలియదు, మీరు నాకు తెలియదు అని చెప్పేవారు ఎంతమందో మీ చేతులు పైకెత్తండి. అన్ని చోట్ల ఉన్నారనుకుంటాను. మీరు చేయవలసిన ఒకే ఒక విషయం, అది నమ్మితే చాలు. సదుమ దినములు ఎలాగుండను అలాగే కడవరి దినాన మనిషి కుమారుడు భూమి మీద బయలుపరచబడినప్పుడు అలాగూ ఉండునని యేసు చెప్పిండెను. మనిషి కుమారుడు బయలుపరచబడినప్పుడు, లేక తనకు తాను బయలుపరచుకున్నప్పుడు, తొలి దినములు కాదు, మధ్య దినాలు కాదు, కడవరి దినాన. చూశారా, ఆయన బయలుపరచబడును. ఇప్పుడు మనము కడవరి దినాలలో ఉన్నాము. అన్నిటిలో సదుమ ఏ విధంగా ఉన్నదో అన్నిటిలో వర్తమానికులు అలాగే ఉన్నారు. ఏం జరిగింది? అబ్రహాము గుంపుతో చిన్న శేషము పిలువబడెను. వారిలో ఒకరు మానవ శరీరంతో వచ్చాడు. మానవ శరీరానికి ప్రాతినిధ్యముగా వారితో భోజనం చేశాడు, వారితో త్రాగాడు. వారు భుజించిన ప్రతిదీ వారి మధ్య ఆయన నిలవబడి వర్తమానం తెలిపాడు. తర్వాత చెప్పాడు, నేనీ గొప్ప విషయం చేయబోతున్నాను అని. అబ్రహాము అలాగే పఠనం చేస్తున్నాడు. అది అదేనా? నేను ఒక పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాను. ఈయన రాజా, ఆయన అన్నాడు, షారా దీనిని ఎందుకు సందేహించాలి? గుడారంలో ఆయన వెనుకున్నది. అబ్రహాము అన్నాడు, ప్రభువా దేవా ఎలోహీం, ఎందుకనగా ఆయన శారా యొక్క తలంపులను వివేచించాడు. కడవరి దినాన ఆయన బయలుపరుచుకున్నప్పుడు అది తిరిగి పునరావృతమని యేసు చెప్పాడు. తలరాయి శరీరంలోకి వచ్చినప్పుడు జరుగును. అది విమోచించబడిన వారు ఆయన స్వకీయుల యొద్దకు వచ్చుట. ఇక్కడ ఆయన మనతో ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు సుమారు 12 మంది వారి చేతులు పైకెత్తారు. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచగలని నమ్ముతున్నాను. అవును, మిమ్మల్ని అది మిమ్మలను అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి సమయంలో, ఇటువంటి వాతావరణంలో, ఒకటి ఎరుగకుండా, ఒకటి గుర్తించకుండా ఒక వ్యక్తి నిజంగా ఇలాంటి స్థలంలో కూర్చోడని నేను నమ్మను. మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. మీలో ఉన్న ఇబ్బంది ఏంటో, మీ యొక్క హృదయంలో ఉన్నదేదో నేను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత ప్రభు యేసు, ఇది బయలుపరచము, నాలోనున్న పొరపాటు ఏంటో నేను మీతో మాట్లాడకూర్చున్నాను అని చెప్పి ప్రార్థన ప్రార్థిద్దాం, ప్రారంభిద్దాం. ఇప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మను సహోర్ బ్రహంకు పంపము. ఈ యొక్క వర్తమానంలో ఈ రోజు నిన్ను గుర్చి అతడేమి మాట్లాడాడు అది సత్యమని నెరవేరినట్లుగా అది సత్యమై ఉన్నదని నాకు తెలుసు. ప్రభువా, అది నాకు బయలుపరచము, నాతో మాట్లాడు అని చెప్పుడి. ఇప్పుడది ఒక విధంగా ఇక్కడ చుట్టూరా వెదజల్లబడింది. కనుక ప్రార్థించండి, దేవుడు దాన్ని అనుగ్రహించుటగా మీ నిండు హృదయంతో నమ్మండి. ఇప్పుడు మీరు నా వైపు చూచి ప్రార్థించాలని నేను కోరుతున్నాను. పేతురు, యోహాను ఎలాగునా మా వైపు చూడు అని అన్నారో ఆ విధంగా ఒకటి కావాలని అతడు కోరుకున్నాడు. అది పొందుకుంటానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీకొకటి కావలసిన్నది, మీరది పొందుకుంటానికి సంసిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. అతడు అన్నాడు, మా వైపు చూడు అని. వెండి బంగారం నా యొద్ద లేవు, కాని నాకు కలిగినదే నీకెచ్చుచున్నాను అని అతడు చెప్పాడు. స్వస్థత అలాంటిది నా యొద్ద లేదు, అదంతా క్రీస్తులో ఉన్నది. అయితే నాకు కలిగినది దేవుని యొక్క ఒక వరము నేను మీకు ఇచ్చుచున్నాను, ఆయను నమ్మటకు విశ్వాసము. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో మీలో ప్రతి ఒక్కరూ స్వస్థత నొందుకుందురు కాక. అది నమ్ముడి. అవును, మీరు నమ్మితే అక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉన్నది, నా వైపు చూస్తూ ఉన్నది, కొద్ది నిమిషాల క్రితము ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉంది. ఆమెకు థైరాయిడ్ జబ్బు, ఆమెది బాధిస్తుంది. నీవు నాకు తెలియదు, నీవు నాకు తెలియనిదానవు, అది నిజం అవును కదా? నీవు ఇక్కడ దానవు కాదు, నీవు షికాగోకు సంబంధించిన దానవు శ్రీమతి అలెగ్జాండర్. అది వాస్తవమైతే నీ చెయ్యి ఊపు. ఇప్పుడు నీవు షికాగోకు తిరిగి ఆరోగ్యంతో వెళ్ళు. ఆమెను తాకినది ఏది? రక్తస్రావ రోగముతోనున్న ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టెను, అది ఆయనను ఆమె ముట్టినది, నన్ను కాదు. ఇక్కడే గుంపు మధ్య ఒక చిన్న స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె నన్ను అర్థం చేసుకోలేనట్టయితే నీ తలను ప్రక్కన పెట్టుకున్న నీవు, నీవు ఎవరివో నాకు తెలియదు, నీవు నాకు ఎరిగిన దానవు కాదు. అయితే నీవు కడుపు నొప్పితో బాధపడుతున్నావు, నీ భర్త నీ ప్రక్కనే కూర్చున్నాడు, అతని చెవిలో ఒక జబ్బున్నది. నీ యొక్క పేరు జాప్, మీరు నాకు పరిచయం లేనివారు, మీరు ఇక్కడ వారు కాదు, మీరు మెక్సికన్కు చెందినవారు. అది నిజమైతే మీ చేతులు ఊపండి, ఆరోగ్యంతో తిరిగి మెక్సికన్కు వెళ్ళు, వెళ్ళండి. మీ విశ్వాసం మిమ్ము బాగుచేయును. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. గొంతు జబ్బుతో అక్కడున్న చిన్న స్త్రీ చివర వెనక కూర్చుని ఉన్నది. తెల్లటి బట్టలు ధరించున్నావు, నీవు జార్జియా నుండి వచ్చావు, ఆరోగ్యంగా తిరిగి జార్జియాకు వెళ్ళు, యేసుక్రీస్తు నిన్ను బాగుచేయును. నీవది నమ్ముతున్నావా? అక్కడ కూర్చున్న స్త్రీ ఆ స్థలం చివర నా వైపు చూస్తూ ఉంది, ఆమెకు ముక్కు జబ్బు, ఆమె అది నమ్ముతుంది. దేవుడు ఆమెను స్వస్థపరచును. శ్రీమతి బ్రౌన్, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచునని నీ నిండు హృదయముతో నమ్ముతున్నావా? నీవు నాకు తెలియని దానవు, అయితే ఆయనకి నీవు తెలుసు. నీవది నమ్ముతున్నావా? నీ చేయి పైకెత్తు, మంచిది. ఇక్కడ మంచం పైన పడుకుని ఉన్నవారు ఇటువైపు చూడమని ఆమెకు చెప్పండి. ఆమె బాధపడుతున్నది, అలాగే ఉన్నది. నేను ఆమెను స్వస్థపరచగలిగితే నేనది చేయగలను. నేను స్వస్థపరచలేను. ఆమె ఇక్కడికి సంబంధించింది కాదు, దూర ప్రాంతం నుంచి వచ్చినది. నీవు మెసరీ, నీ యొక్క జబ్బు ఆంతరంగికమైనది. అయితే నీ యొక్క నిండు హృదయంతో నీవు నమ్మితే, సందేహింపకుండా ఉంటే యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచగలడు. ఆరోగ్యం కలిగి తిరిగి మెసరీకి వెళ్ళు, నీ సాక్ష్యం ఇవ్వు. నీవది నమ్ముతున్నావా? అలాగైతే అది అంగీకరించు. నీ పరుపు ఎత్తుకుని ఇంటికి వెళ్ళు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేయను. మీరు నమ్ముతున్నారా? నెచ్చిరేగు రాజు యొక్క సన్నిధానం యొక్క గుర్తింపు అది. మే నిండు హృదయముతో ఇప్పుడు మీరది నమ్ముతున్నారా? ఆయన తప్పకుండా ఈ భవనం చుట్టూ వృత్తాన్ని ఉంచి ఉన్నాడు. మీరు మీ నిండు హృదయముతో అది నమ్ముతున్నారా? ఆయన యొక్క సన్నిధితో మీరు ఉన్నారని నమ్ముతున్నారా? మీరు ఈ రాజ్యమున ఒక రాయబారులని మీరు నమ్మి అంగీకరిస్తున్నారా? మీ చేయి పైకెత్తండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును అని యేసు చెప్పి ఉన్నాడు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. మనము ఒకరి ఒకరు ఉన్నాము. మీరు నా యొక్క భాగము, నేను మీ యొక్క భాగము, మనమంతా క్రీస్తు యొక్క భాగము. ఇప్పుడు మనమంతా కలిసి ఒకరిపైన ఒకరము చేయి ఉంచుదాము. ఇప్పుడు ఇక్కడే మంచం మీద పండియున్న స్త్రీ లేచినది, చుట్టూ కదలినది, ఆరోగ్యం పొంది ఇంటికి వెళ్లిపోయినది. ఆమేన్. మీరు ప్రతి ఒక్కరూ మీరు అది నమ్మినట్లయితే స్వస్థత పొందుకుంటారు. ఇప్పుడు ఒకరిపైన ఒకరు చేతులుంచండి. మీరు క్రీస్తు యొక్క ఈ భాగమై ఉన్నారు. మీరు చేయి పెట్టిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు ఎలాగనుకుంటే అలాగ చేయుడి. ప్రభుని యేసు, నీవు ఎక్కడ ఉన్నావని మేము గుర్తించాము. నీవు మా రాజువు, మా మధ్య నీకు నీవు గుర్తింపు చేసుకున్నావు. ఈ సన్నిధి కొరకై మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, నీవిలాగు చెప్పి ఉంటివి. అందును గుర్చి సందేహింపక మీరు చెప్పినది జరుగునని నమ్మి ఈ పర్వతముతో కదల వెళ్ళు అని చెప్పినట్లయితే మీకది జరుగును. మీరు అడిగినది మీరు పొందుకుంటారు అని చెప్పి ఉంటేవి. ఈ యొక్క ఆజ్ఞకు విధేయులమై విఫలము చెందని దేవుని యొక్క వాక్యమునకు విధేయులమై 1500 మైళ్ళ చదరము గల పట్టణం యొక్క నీ యొక్క రాయబారులమై ఓడిపోయిన అపవాదేగు సతానుతో మేము చెప్తున్నాము, నీ అంతము కాల్చివేయబడుటే అని. ఏ పట్టణమొక్కైతే, ఏ పట్టణమైతే గొర్రెపిల్ల దీపమై ఉండెనో ఆ పట్టణానికి అట్టి తత్సౌకం గల పట్టణం నుండి వచ్చిన ప్రతినిధులము మేమై ఉన్నాము. ఎవరినైతే యేసుక్రీస్తు ఆయన యొక్క కృపను బట్టి విమోచించున్నాడో అట్టి వారముకు మేము, సర్వశక్తిమంతుడుకు దేవుని యొక్క బయలుపరచబడిన గుణ విశేషమైన మేము. సతనా, బయటికి రా. యేసుక్రీస్తు నామములు ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుని విడిచిపెట్టు. విమోచించబడిన పరిశుద్ధ హస్తాలు. ఎందుకనగా వారు వాక్యమును నమ్మియుండేది, మరియు వారు దేవుని ఆలోచన యొక్క గుణగణాలు. మరియు ఇప్పుడు వారి హస్తాలు ఒకరిపై ఒకరు పెట్టి ఉన్నారు. ఇక నీవు వారిని పట్టుకోలేవు. యేసుక్రీస్తు నామమున బయటికి రా. ఇప్పుడు ప్రభుని యేసు నామములో ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడని ఆయన వాక్యం చెప్తుంది. నీ యొక్క సన్నిధి, నీ యొక్క విశ్వాసం పలుకుతుంది. మీరు రాయబారులలో ఒకరని, మనము చూయించగలిగిన ప్రతి ఒక్క భౌగోళిక కొలత అది. మీరు విమోచించబడిన దేవుని యొక్క కుమారులు, కుమార్తెలని మీరు గుర్తించగలిగితేరా? మీరు గుర్తించారా? ఇది మీ యొక్క గృహమని. మీరు ఎక్కడికి వెళ్ళుదరో అది ఇది. ఆ యొక్క కొనము చేతనే నీవిక్కడికి వచ్చావు. ఆ యొక్క కొనము చేతనే నీవు క్రీస్తు యొద్దకు వచ్చావు. నీవు ఆయన వాక్యం చేత పోషించబడుచున్నావు. ఈ విధముగా నీకు ఇక్కడ సమయమున్నట్లయితే కేవలము తెలియపరచబడిన గుణ లక్షణముల ద్వారా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అది ఏమవుతుంది? ఓహో, అది అద్భుతమవుతుంది. రోగులను స్వస్థపరచుటకు, రోగుల మీద మీ చేతులుంచుటకు మీలో ప్రతి ఒక్కరికి హక్కున్నది. మీలో ఒక్కొక్కరికి బాప్తిస్మించుటకు హక్కున్నది. ఇక్కడ ఎవరైనా కానీ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందకపోతే నీటి కుంట తెరవబడి ఉన్నది. నీవు చేయవలసిన విధానము అదొక్కటి మాత్రమే. అవును, ఆయన వాక్యం యొక్క లోబడుట. జ్ఞాపకముచ్చుకో, ప్రారంభములో వాక్యం యొక్క ఒక్క చిన్న భాగము భూమిపైన ప్రతి పాపానికి కారణమైనది. యేసు చెప్పాడు, దీనిలో నుండి ఒక్క వాక్యం ఎవరైనా తీసివేసినట్లయితే, లేక ఒక్క మాట దీనికి కలిపినట్లయితే లోపల ప్రవేశింపరు. అది అతడు చేస్తే గ్రంథము నుండి అతని పేరు తీసివేయబడును. సంఘములో యేసుక్రీస్తు నామం తప్ప మరొక రీతిగా బాప్తిసం పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో ఏ స్థలం ముందు చెప్పబడలేదు. నీవు ఆ విధముగా బాప్తిసం తీసుకోకపోతే నీవు అది చేయటం మంచిది. ఓ, అది వ్యత్యాసం ఏమీ లేదు అని నీవు చెప్తే అది హవ్వకు జరిగినది. సతాను అన్నాడు, ఓ నిశ్చయంగా దేవుడు మీకు తెలుసు. అయితే ఆయన చేశాడు, అలాగనే ఆయన చెప్పాడు. రాజ్యం యొక్క తలపు చెవులు ఆయన పేతురికిచ్చాడు. పెంతికొస్తున్న ఏది బంధించబడినో అది నిరంతరము బంధించబడినది. ఆ కారణము చేతనే పెళ్లి కుమార్తె రెండవసారి పునర్దర్శనము తిరిగి కాన్పించినది. కడవర దినాల్లో పిడువ బడవలసిన ఒక సంఘమున్నది. మొదటి దినమున అక్కడ ఉన్నట్లుగా తప్పకుండా ఖచ్చితంగా ఉంటుంది. చెట్టు దాని యొక్క వ్రేలను నుండి వచ్చును. అది ఆ సమయం నందు ఎలాగు చేసినో పెళ్లి కుమార్తె వృక్షం వరకు, పెళ్లి కుమార్తె వృక్షమగు వరకు. రెండు ఆదివార క్రితం నేను చెప్పినట్లుగా తిరిగి దేవుని యొక్క కళాఖండము పట్టణమునకు తీసుకురావలసి ఉండెను. దేవుడి మిమ్మల్ని దీవించును. నేనిప్పుడు నమ్ముతున్నాను. సతాను ఓడిపోయాడు. అతనికి తెలుసు, అతడు భూమి మీద ఉన్నాడు. గంచించు సింహం వలె, గర్జించు సింహం వలె అతడు వెళ్ళుచున్నాడు. అతడు అది ఎంతో కాలం ఉండదు. అతడు అయిపోయాడు. అతని సమయం అతనికి తెలుసు. అతడు గర్జించు సింహం వలె వెళ్ళుచున్నాడు. అయితే జ్ఞాపకం ఉంచుకో, సమాధాన కృతిక రాజు నిలబడి ఉన్నాడు. ఆయన మహా దైవికమైన వాడు. నా యొక్క ఉనికికి శిల్పి, నేను ఏమై ఉన్నానో అట్టి నన్నెవరు కట్టి ఉన్నారో ఆ శిల్పి, నేను ఏమై ఉన్నానో అట్టి నిన్ను కట్టినవాడు ఇక్కడ ఉన్నాడు. సరైన స్థలంలో భవనాన్ని కలిపి ఎలాగూ పెట్టవలను అది శిల్పి ఎరిగి ఉంటే, శిల్పి కంటే మరెక్కువ ఎరిగిన వాడు ఎవరుంటారు? ఆయనకు ఆయన రుజువు చేసుకుంటూ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడది నీ విశ్వాసాన్ని బట్టి. నమ్ము, నమ్మిక మాత్రం ఉంచు.
We'll sing Gloria round my throne. Sometimes I go homesick for heaven.
ఇదంతా అయిపోయిన తర్వాత జ్ఞాపకముచ్చుకోండి, మందిరములో ఈ రాత్రికి సంసర్గము వారిస్తారు. మీరు ఇక్కడ పట్టణములో ఉన్నట్లయితే, ఇంకా మీరు వచ్చుటకు ఇష్టపడితే, మీరు ఉండుటకు ఇష్టపడుతున్నాం, మీరు ఇక్కడ ఉండుటకు ఇష్టపడుతున్నాము. ఈ ఒకనొక దినాలలో ఆయనతో కలిసి ఏది భుంచేయబోతున్నామో దానికది జ్ఞాపకార్థం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దానిని ఎలాగ వ్యక్తం చేయవలో నాకు తెలియదు. మీరు లోకములకు కుప్పయ్యున్నారని నేను తలస్తున్నాను. లోకం మధ్య మీ యొక్క ప్రవర్తన నేను విన్నాను. అప్పుడు మీడెలా అది నాకు మరింత నమ్మకాన్ని చేకూరుస్తుంది. అయితే ఆలోచించుడి, ఇంత ఆదరణంగా లేక మంచిగా ఉన్న ఈ చిన్న గుంపు ఈ ఒకనొక దినాల్లో పగిలిపోతుంది. ఇది మనము కలకంటాము. మరలా మనం కలుసుకునక ముందు మనలో ఒకరు గతించిపోవటం జరిగితే,
when all sorrows has drifted away, I'll be standing by the portal when the gates open wide. At the close of life's long weary day, I will meet you in the morning by the bright.
అప్పుడు నీవు, అప్పుడు నేను నిన్ను చూస్తాను, నేను ఎరుగుతాను. మీరది ప్రేమిస్తున్నారా? మనము కలయ వరకు ఇప్పుడు మరలా నిలబడదాము. యేసు నామమును నీతో తీసుకునుము, మాకు చరణమివ్వు. మీరాయన ప్రేమిస్తున్నారా? ఆయన ఆశ్చర్యకరుడు కాడా? ఇది సత్యమని మీరు నమ్ముతున్నారా? దేవుని కృపను బట్టి ఆ వైపునికే కొనసాగుతారా? అక్కడకు మనం చేరే వరకు యేసు నామము మీతో తీసుకునము. ప్రతి ఒక్క పన్నాగం నుండి ఒక డాలుగా శోధనలు మీ చుట్టూరా ముగినప్పుడు ఆ పరిశుద్ధ నామను ప్రార్థనలో ఉచ్చరించు. మేము మరలా మేము చూచు వరకు అదే మీరు చేయవలసింది. సరేనా? నేను నా యొక్క వర్తమానమును దాటిపోవలసి ఉన్నది. ఒక దినాన ప్రభుత్వమైతే నేను తిరిగి వచ్చి ఈ విషయాల దారులు తీసుకుని పైకి తీస్తాను. మనకు మరింత సమయం ఉంటి అవునా? చాలాసేపు ఉంచినందుకు మీరు, చాలంతసేపు మిమ్మల్ని ఉంచినందుకు మీరు అరుపులు అరుస్తున్నారు. ఈ రోజు మనం ఉన్నాం, అయితే వేడిగా ఉన్నది. అయితే ఆ పాట నేను ఇష్టపడుతున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించును. ఇక్కడున్న ప్రక్కవారు ఒకరు బయట శబ్దం చేయు బాకాను నిలుపు చేశారు. ఆ వర్తమానం నేనెంతో ఆనందించాను. బయట ఆ మంచి పాటలను ఎందుకు నిలుపు చేశారు అని అన్నాడు. కాబట్టి పొరుగువారైన మీరు ఈ ఉదయం వింటుంటే జెఫర్సన్విల్లో చాలా మంది మంచి పొరుగువారు ఉన్నారనుకుంటున్నాను. వారి ఇంటి ముందు మా కార్లు ఇంకా నిలుపుకుంటాము. దాన్ని గూర్చి వారు అలాగే వెళ్లిపోతారు. కనుక ఇప్పుడు వారికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఓ ఎంత ఆశ్చర్యకరుడు అయినా దేవుడు మీతో ఇప్పుడు ఉండును. మనం తల్లవంచుకుందాము. కొద్ది క్షణాల్లో సంఘ కాపరి మనకు వీడ్కోలు చెప్తాడు. దేవుడు మీతో ఉండును. గొప్ప పట్టణములో సింహాసనం వద్దాం.